जय जय विठ्ठल रखुमाई, जय 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 विठ्ठल रखुमाई, जय जय विठ्ठल रखुमाई, जय जय विठ्ठल रखुमाई,
My respectful obeisances to all the devotees. Vancha kalpataru bhayascha kripa sindhave vacha patita nam pavanebhyo vaishnavebhyo namo namaha. Ananta koti vaishnavrindaki jai. Jagat Guru Srila Prabhupada ki jai. Iskon Vartaman Guru Vrindaki jai. His Holiness Jayapataka Swami Guru Maharaj ki jai. Panduranga Vittala Bhagavan ki jai, Rukmini Devi ki jai. Okay, Hare Krishna, dear devotees. So, Telugu lo, for a long time I haven't spoken in Telugu. So, tappulu ante shaminchali, edoti tappulu vastayi, endukante chaala rojula tarvata Telugu lo class isthunanu, ee madhyana asalu English ekkuva ayipoyindi. So, kirtan, konch oka 5 minutes kirtan chestanu, tarvata modalu pedadamu. ఎలా మనం పండర్పూర్ ధామ్ గురించి మాట్లాడాలి కదా, ఆ పండర్పూర్ మూడ్లో మనం రావాలి. సో ఒక 5 మినిట్స్ కీర్తన చేసి అప్పుడు క్లాస్ మొదలు పెడతాను. జయ జయ విఠల విఠల విఠల, జయ జయ విఠల విఠల విఠల, జయ జయ విఠల విఠల విఠల, జయ జయ విఠల విఠల విఠలా. మాజా విఠల పాండురంగా, ఓ మాజా విఠల పాండురంగా, విఠల విఠల విఠలా, జయ జయ విఠల విఠల విఠలా, మాజా విఠల పాండురంగా, ఓ మాజా విఠల పాండురంగా, విఠల విఠల విఠలా, జయ జయ విఠల విఠల విఠలా, విఠల విఠల విఠలా, మాజా విఠల పాండురంగా, ఓ మాజా విఠల పాండురంగా, జయ విఠల విఠల విఠలా, జయ జయ విఠల విఠల విఠలా, విఠలా హరి 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 విఠలా, విఠల విఠల పాండురంగా, విఠల విఠల పాండురంగా, విఠల విఠల పాండురంగా, విఠల విఠల పాండురంగా, పాండురంగా 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 పాండురంగా, విఠల విఠల పాండురంగా, విఠల విఠల పాండురంగా, పాండురంగా 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 పాండురంగ విఠల భగవాన్ కి జయ, రుక్మిణి దేవీజీకి జయ, హరే కృష్ణ శ్రీల ప్రభుపాదకి జయ. సో మొన్ననే కార్తీక్ మాసంలోనే మన ఇస్కాన్ షోలాపూర్ లోని వాళ్ళు రాధా దామోదర్ విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేశారనమాట. సో ఆ సందర్భంగానే షోలాపూర్ వెళ్ళడం జరిగింది. సో షోలాపూర్ అంటే పండర్పూర్కి చాలా దగ్గర. సో అలా మేము పండర్పూర్ దర్శనం చేస్తూ షోలాపూర్కి వెళ్ళామన్నమాట. సో అందుగురించి పండర్పూర్ ఆ విఠలనాథ్ ఆ ఒక పరివేశం అదంతా అలా మనసులో తిరుగుతూనే ఉంటే, మాతాజీ మీరు క్లాస్లో ఏం చెప్తారంటే నేను చెప్పాను పాండురంగ మహత్యం గురించే మాట్లాడదాము. ఇంగ్లీష్లో హిందీలో క్లాస్ ఇస్తే క్లాస్ ఇచ్చినట్లు ఉంటుంది, తెలుగు వాళ్ళకి క్లాస్ ఇచ్చినట్లు క్లాస్ ఇచ్చినప్పుడు అసలు క్లాస్ ఇస్తున్నానని అనిపించదు, ఏదో మాట్లాడుతున్నాను అనిపిస్తుంది మా వాళ్ళతోనే. ఏదో కబర్లు మాట్లాడుతూ ఎలా ఉంటాయి అలా ఉంటుంది నాకు తెలుగు క్లాస్ ఇవ్వడం అంటే. నా మనసులో ఏం జరుగుతుంది ఊరికే మీ అందరితో షేర్ చేద్దామని అలా ఉంటుంది అనమాట నాకు మీ అందరితో మాట్లాడుతూ ఉంటే. సో మొన్న చాలా విశేషాలు జరిగాయి, పండర్పూర్ యాత్ర అండ్ మొత్తం అంతా కమ్ హ్యావ్ సిట్ పరివేశము ఎంత ఆనందంగా. యాక్చువల్గా నేను ఇది సెకండ్ టైం పండర్పూర్ వెళ్ళడము. మొన్న కొన్ని సంవత్సరాల కిందట వెళ్ళినప్పుడు ఆషాఢ ఏకాదశికి వెళ్ళాను. సో ఆషాఢ ఏకాదశికి వెళ్ళడం అది కూడా ఒక అద్భుతమైన అంటే ఏం చెప్పాలి ఎక్స్పీరియన్స్ అన్నమాట. వేలాది మందుల్ని ఒకేసారి ఇంతమంది భక్తుల్ని నేను ఎప్పుడు చూడలేదు. అంటే మనము కుంభమేళా చూస్తాం అనుకోండి, కానీ కుంభమేళాకి ఈ పండర్పూర్లో ఉన్న ఈ దిండి యాత్రలు ఈ ఆషాఢ ఏకాదశి హడావడి చాలా తేడాగా ఉంది. ఎందుకంటే కుంభమేళాలో కూడా చాలామంది జనాలు ఉండొచ్చు, కానీ వాళ్ళందరూ హరినామం చేస్తారని కంపల్సరీ కాదు. అంటే వాళ్ళకి ఎంత హడావడి ఏముంటుందంటే ఫటాఫట్గా గంగలో వెళ్ళి స్నానం చేసేసుకోవాలి, ఈ బట్టలు ఎక్కడ ఉన్నాయి ఇది అది సంథింగ్గా ఉంటారు. కానీ పండర్పూర్లో దిండి యాత్రకి ప్రతి ఒక్కరు ఆ లిప్స్ ఆ పెద్దవాళ్ళు మూవ్ అవుతున్నాయంటే విఠల 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 తప్ప అసలు ఇంకా మాట ఉండదు. అండ్ ఎలా ఉంటుందంటే మొత్తం ఏదో ఒక నగరమే మూవ్ అయిపోతే ఎలా ఉంటుంది అలా అనిపిస్తుంది అనమాట. అంటే కొంతమంది జనాలు కాదు కదా, లక్షాలు లక్షాలు. అంటే నేను లోకల్ డివోటీస్తో అడిగితే వాళ్ళు అంటున్నారు ఇంచుమించు 15 నుంచి 20 లక్షల మంది ఆ రోజు దర్శనానికి వస్తారన్నమాట ఆషాఢ ఏకాదశి రోజు. సో అంతమంది జనాలు ఒకేసారి మూవ్ అవుతున్నారు భక్తిభావంతో, భగవంతుడు నామస్మరణం చేస్తూ ఆ మృదంగమ కర్తాలు అండ్ ఆ ఒక ఊరేగింపుకి ఎవరైతే హెడ్గా ఉంటారో తన చేతిలో వీణా ఉంటుంది. ఎంత ఆనందమైన పరివేశం ఉంటుంది. సో మొన్న నిన్న ఆషాఢ ఏకాదశి వెళ్ళి చాలా సమస్యలు అయింది. అప్పుడు హిజ్ హోలీనెస్ లోకనాథ్ స్వామి మహారాజు వ్యాస పూజకి వెళ్ళి ఉన్నాము. సో మన టెంపుల్ చంద్రభాగ నదికి ఇటుపక్క ఉందన్నమాట. సో మనం విఠలనాథ్ దర్శనం చేయాలంటే పడవలో వెళ్ళాలి, అటు వెళ్ళాలన్నమాట. సో మార్నింగ్ ఆ రోజు మహారాజు వ్యాస పూజ. సో వ్యాస పూజ ఆఫరింగ్ ప్రభు చెప్పి నేను చెప్పిన తర్వాత మేము స్టేజ్ దిగి వెళ్ళిపోతూ ఉంటే మహారాజు పిలిచారనమాట. ఎక్కడికి అంటే ఇంకా ఆయన ప్రోగ్రామ్ ఇంకా 1 గంట వరకు కొనసాగుతుంది కదా, మేము అలా వెళ్ళి స్వామి దర్శనం చేసి వస్తామంటే ఆయన నవ్వుతున్నారనమాట. ఆషాఢ ఏకాదశి రోజు దర్శనం అవ్వద్దు మీరేం అనుకోవద్దు, కానీ చాలామంది ఉంటారు నెలపాటు ఆనంది అండ్ దేహు గ్రామాల నుంచి వాళ్ళు 200-300 కిలోమీటర్స్ వాకింగ్ చేస్తూ ఉంటూ కొన్ని క్యూ కాంప్లెక్స్ ఉన్నాయన్నమాట. అంటే ఎంత పెద్ద క్యూ కాంప్లెక్స్ అంటే మన బాలాజీ కాంప్లెక్స్ కూడా పనికిరాదు, ఎంతమంది దర్శనం చేస్తారు. సో వాళ్ళు కొన్ని 20 రోజులు 18 రోజుల నుంచి ఆ క్యూ కాంప్లెక్స్ లోపల తిరుగుతున్నారనమాట. అక్కడే స్నానాలు ఉండడము తినడము అన్నీ అక్కడే ఉంటాయి. సో అసలు పాసిబులే లేదు. ఈరోజు నా పుట్టినరోజు ఉన్నప్పటికీ నేను ఎప్పుడు ఆషాఢ ఏకాదశికి దర్శనం చెయ్యను, మీకు అవ్వదు. కానీ మీరు ఫస్ట్ టైం వచ్చారు కదా పండర్పూర్, మీరు వెళ్ళి ఆ కలశం ఉంటుంది కదా పైన చక్రము కలశం, దాని దండం పెట్టి వచ్చేయండి అంటే మేము కూడా మనసులో అలానే అనుకుంటూ వెళ్ళాము. ఆ పడవ లోపల వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ అలా నిలబడి ఉంటే కొంతసేపు తర్వాత ప్రభు ఇంకా వెళ్దామంటే నేను అనుకున్నాను పోన్లే భగవంతుని చూడకపోయినా అక్కడ భక్తులు వస్తున్నారు కదా వాళ్ళకైనా దర్శనం చేస్తూ అలా కూర్చుందామంటే మేము ఇద్దరు జపం చేస్తూ ఉంటే అనుకోకుండానే ఎవరో ఒక్కరు పూజారి మమ్మల్ని మీరు దర్శనం చేయడానికి వచ్చారా అంటే అవునండి అంటే రండి తీసుకువెళ్దామంటే మేము అనుకున్నాం ఏంటో నిజంగానా కాదా అని. కానీ ఓ చిన్న కేజ్ లాగా అక్కడ నెట్స్ ఉంటే అక్కడ లోపల తీసుకువెళ్ళాడు, కొంతసేపు నిలబడి పెట్టాడు. మళ్ళీ మాతో పాటు మేము చూస్తే ఇంకా 2 ముగ్గురు ఎవరు విఐపీస్ ఉన్నారు. మొత్తం మీద నిజంగానే దర్శనం అయిపోయింది, మేమే సర్ప్రైజ్. ఈ పూజారి అసలు ఎలా మమ్మల్ని హెల్ప్ చేశాడో. ఇంకా అలా లోపలికి వెళ్ళిపోతే సాధారణంగా స్వామి దగ్గర నిలబడితే ఇంక ఏదోటి చెప్పాలి కదా, ఆయనతో ఏదోటి మాట్లాడాలంటే నేను అలా ఇంకా ఇక్కడ అందుకోసం నేను ఈసారి తెచ్చిన విగ్రహాలు పెట్టాను మీ అందరికీ చూడడానికి. సో అఫ్కోర్స్ వాళ్ళు అక్కడిక్కడ దగ్గర ఉన్నారు, కానీ అక్కడ వాళ్ళు ఒకేసారి ఉండరు, వేరే వేరే మండపాలు అనుభవాలు ఉంటాయి. సో స్వామి ఎదురుగా వచ్చినప్పటికి నేను కళ్ళు మూసుకుని ఇంకా మనసులో చెప్తున్నాను, మీరెల్లప్పుడూ నా కళ్ళు ముందే ఉండాలి, నేను ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోకూడదు, మీరెప్పుడు నా స్మరణంలో ఉండాలని చెప్పినప్పుడుగా నా పూజారి నా తల తీసుకుని అంటే అక్కడ అందరికీ జరగండి జరగండి అని ఇంకా చాలా అంటే ఎంతమంది కదా ఒక సెకండే దర్శనం. ఇంకా అంతైనప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మామూలుగా మన తలని భగవంతుడు ఒక పాద పద్మాల దగ్గర పెట్టి వెళ్ళిపోవాలన్నమాట. అంటే 1800s ముందు అయితే స్వామి ఒక విగ్రహాల్ని కవగలించే అవకాశం ఉండేది, కానీ ఎవరొక్కరు పిచ్చోడు స్వామిని కొట్టేశాడనమాట. అప్పటి నుంచి ఇంకా వాళ్ళు అంతలా కాకుండా జస్ట్ తలని మన తలని స్వామి పాద పద్మాల మీద పెట్టి వెళ్ళిపోవాలన్నమాట ఫటాఫట్గా. ఆయన ఏం చేశారంటే ఆ పూజారి ఇంకా నా తలని ఫటాఫట్గా నేను జరగట్లేదని గట్టిగా ప్రెస్ చేసేసాడు అనమాట. అయితే ఇక్కడ నాకు దెబ్బ తగిలిపోయిందనమాట. బయటికి వచ్చినప్పుడు వైజాగ్ వచ్చినప్పటికీ ఎన్నిసారి ఆ దెబ్బ చూస్తే మళ్ళీ గుర్తొస్తుంది కదా పండర్పూర్ వెళ్ళామని. అప్పుడు మనసులో అనుకుంటున్నా నేను స్వామికి చెప్పాను కదా మీరు ఎల్లప్పుడూ ఆ స్మరణంలో ఉండాలంటే ఇలా చేస్తారేంటి బాబు, ఇది మరీ సీరియస్గా తీసుకున్నారు మీరు, స్మరణంలో ఉండాలి బాగుంది కదా, ఇదేంటి ఇంత పెద్ద దెబ్బ ఇచ్చేసారని. కొన్ని రోజులు అది పోయిందనుకోండి, కానీ అప్పటికైతే చాలా నొప్పిగా ఉండేదన్నమాట. సో అది నాకు చాలా గుర్తుండిపోయింది, ఆషాఢ ఏకాదశి ఆ స్వామి దర్శన్. అండ్ అనుకోకుంటే ఈసారి ఉట్టాను ఏకాదశికి. యాక్చువల్గా పండర్పూర్లో 4 ఏకాదశిస్ చాలా ఇంపార్టెంట్, ఆషాఢ ఏకాదశి, ఉట్టాన ఏకాదశి, మాఘమాసంలో వచ్చిన ఏకాదశి, చైత్రమాసంలో వచ్చిన ఏకాదశి. అండ్ ఆ 4 ఏకాదశుల్లో కూడా ఫస్ట్ ఆషాఢ ఏకాదశి అన్నిటికైనా రష్ ఎక్కువ ఉంటుందన్నమాట అక్కడ, తర్వాత ఉట్టాన ఏకాదశి. కాకపోతే మేము ఉట్టాన ఏకాదశి ఉట్టాన ఏకాదశి ఒక 1 బిఫోర్ దర్శనం తీసుకున్నాం, ఎందుకంటే ఆ రోజు మేము షోలాపూర్లో ఉన్నాం, అది ప్రాణప్రతిష్ట అవుతుంది విగ్రహాలది. సో స్వామి చూడండి ఎంత అరేంజ్మెంట్, అసలు ఈ కోవిడ్ టైంకి వెళ్తానని కూడా నాకు అసలు నేను అనుకోలేదు. కాకపోతే మన ఆషాఢ ఏకాదశి రోజు ముంబై నుంచి డివోటీసు కీర్తన్ మినిస్ట్రీ అనుకుంటాను ఆషాఢ ఏకాదశి గురించి క్లాస్ ఇవ్వమన్నారు. అప్పటికి అనుకుంటున్నాను అయ్యో పండర్పూర్ వెళ్తే బాగుండేది అని. అలా స్మరణంలో ఉన్నారు కానీ అవకాశం వస్తుందని అనుకోలేదు. మళ్ళీ ఎవరో ఇంట్లో హౌస్ ప్రోగ్రామ్కి అనకాపల్లి వెళ్తే వాళ్ళ ఇంట్లో కూడా పండరీనాథ్ ఉన్నారు, రుక్మిణీదేవి లేరు. సో అప్పటికి చూసి అనుకుంటున్నారు ఎప్పుడు పిలుస్తారో అని. మళ్ళీ అనుకోకుండా ఇలా హిజ్ హోల్నెస్ లోక్నాథ్ స్వామి మహారాజ్ ఇన్వైట్ చేయడం అండ్ మేము షోలాపూర్ వెళ్ళడం అండ్ అప్పుడు 1 బిఫోర్ రాత్రి పండర్పూర్ వెళ్ళి దర్శనం చేసి నెక్స్ట్ డే మేము షోలాపూర్కి వెళ్ళామన్నమాట. సో ఈసారి కూడా చాలా మంచి మెమరీస్ ఉండిపోయాయి. అయితే లాస్ట్ టైం అయితే ఏంటంటే కొంచెం విఐపి దర్శనంలో వెళ్ళిపోవడం వల్ల పెద్దగా ఏమి చూడలేకపోయామన్నమాట, తిన్నంగా అలా నెట్స్ లోపల వెళ్ళిపోయి దర్శనం చేసి వచ్చేసాము. ఈసారి అంటే కొంచెము వేరే విధానంగా తీసుకువెళ్ళారు, ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ చాలా వరకు దాన్ని అంటే నియంత్రిస్తున్నారు, అంటే అంత ఆర్గనైజేషన్ వాళ్ళు చేసుకుంటున్నారు. సో మన డివోటీస్కి ఉన్న కాంటాక్ట్స్ పెద్దగా అంతగా పనికి రాలేదన్నమాట. సో కొంచెం మేము ఇబ్బంది పడాము, కానీ ఆ ఇబ్బందులు కూడా చాలా ఆనందం అనిపించింది. కొంతమంది లోకల్ డివోటీస్తో మాట్లాడే అవకాశం దొరికింది అండ్ వాళ్ళ లోకల్ లింగోస్ అండ్ మంచి మంచి కథలు. సో చాలా ఆనందించాం. సో ఫస్ట్ మనము దీనిగా మొదలు పెడతాం, ఇంకా చాలా చాలా స్టోరీస్ ఉన్నాయి. సో ఎనీవే ఈరోజు మొదలు పెట్టే ఎప్పుడు ఎండ్ చేస్తాం నాకు అడగొద్దు, అసలు ఎన్ని విషయాలు ఉన్నాయి పండర్పూర్ గురించి చెప్పడం అండ్ అక్కడ ఉన్న డివోటీస్ అండ్ అక్కడ మన ఇస్కాన్ టెంపుల్ అండ్ అక్కడ జరిగిన ఫెస్టివల్స్, అద్భుతమైన నిజంగానే భూ వైకుంఠం. హీస్ హోలీనెస్ లోక్నాథ్ స్వామి మహారాజ్ ఒక పుస్తకం రాశారు భూ వైకుంఠం పండర్పూర్. సో నిజంగానే అది భూ వైకుంఠం అని అనిపించింది ఆ పరివేశం. అండ్ ఎస్పెషలీ మన ఇస్కాన్ టెంపుల్, ఈ మధ్యకాలంలోనే మనం ఒక ఘాట్ కట్టాము ప్రభుపాద్ ఘాట్ అని, చాలా అందంగాని చాలా వైభవంగా అసలు మొత్తం పండర్పూర్కి ఆ కళ తెచ్చేసారనమాట. చంద్రభాగ నదికి అటు వైపు పెద్ద ఘాట్. సో మాధవాచార్య అండ్ అందరు ఆచార్యులు పేరు ప్రభుపాద పేరు పెట్టేసి చాలా పెద్ద ఘాట్. సో వేలాది మంది భక్తులు ప్రతి ఏకాదశికి మన ఇస్కాన్ ప్రభుపాద ఘాట్కి వచ్చి చంద్రభాగలో స్నానం చేసుకుంటారనమాట. సో అది కూడా ఎంత బాగుంటుంది చూడడానికి, వాళ్ళందరూ ఇలా నామస్మరణం చేస్తూ ఉంటే, అంటే చైతన్య మహాప్రభు ఎలా నవద్వీప్లో కీర్తన చేసేవారు అలానే మాదిరిగా వాళ్ళు కూడా అందరు అలా గుంపుగానే మృదంగం కర్తాలతో, మనం ఎలా చేస్తాం ఇస్కాన్లో నగర సంకీర్తన అలానే చేస్తూ ఉంటారనమాట. కాకపోతే తేడా ఏంటంటే మహిళలు తులసి మొక్కని అలా తులసి చెట్టు పైకి నెత్తి మీద ధరిస్తారు అండ్ జెంట్స్ అందరు గాంధీ టోపీ వేసుకుంటారు అండ్ వాళ్ళు కూడా వైట్లో ఉంటారు, మృదంగం కర్తాలు కంటిన్యూస్గా వీణ పట్టుకుంటారు అండ్ మధురంగా పాడతారు. అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే పల్కి ఆ పల్లకిలో సంత జ్ఞానేశ్వర్ మరియు తుకారాం వాళ్ళు పాదుకాలు ఉంటాయి. సో ఆ పాదుకాల్ని వాళ్ళు ఇప్పుడు మనకి ఎలా మన ఇస్కాన్ టెంపుల్లో ప్రతి చోట్ల మనం ఎందుకు ప్రభుపాదని పెట్టుకుంటామంటే మన కోసం ప్రభుపాద పరంపదించలేదు, ఆయన ఉన్నారు. సో మనం ఇలా తులసికి హారతి ఇస్తే మళ్ళీ ఆయనకి హారతి ఇస్తాం, స్వామికి హారతి ఇచ్చినప్పుడు మళ్ళీ ఆయనకి ఇస్తాము, దర్శనార్థిలో ఆయన్ని కూడా పరిక్రమ చేపిస్తాం, ఆయన మనతో ఉన్నారు అనే ఒక భావన, ఆయన మన గైడ్ చేస్తున్నారని. అలానే వాళ్ళు కూడా వాళ్ళ గురువుల్ని అలా తలుచుకుంటారు. సో వాళ్ళ గురువుల తాలూకు పాద పద్మాలు ఆ పాదుకాలు ఆ పాదుకలు తీసుకువెళ్ళి వాళ్ళు ఎలా భావిస్తున్నారంటే మా గురు కూడా మాతో వస్తున్నారు. సో ఇలా అన్నమాట. సో అఫ్ కోర్స్ మన అందరికీ పండర్పూర్తో చాలా స్పెషల్ రిలేషన్ ఉంది, ఎందుకంటే గౌడీయ వైష్ణవాలకి ఒక ప్రత్యేకమైన రిలేషన్షిప్ ఉంది పండర్పూర్తో. చైతన్య చరిత్రామృతంలో కూడా పండర్పూర్ గురించి చెప్పబడింది. అండ్ స్పెషలీ చైతన్య మహాప్రభు అక్కడికి వెళ్ళారు, ఆయన అక్కడికి వెళ్ళి ఆయన తుకారాంని దీక్ష ఇవ్వడం అదొక చాలా, అంటే ఈ తుకారాం వాళ్ళు సంప్రదాయంలో వచ్చిన వాళ్ళు ఏదైతే కీర్తన చేస్తున్నారో చెప్పాలంటే వాళ్ళు కూడా మన సంప్రదాయంలాగే చేస్తున్నారనమాట. కాకపోతే వాళ్ళు రామకృష్ణ హరి విఠల్ని తలుచుకుంటూ ఉంటారు, కానీ అదే ఇంకా చైతన్య మహాప్రభు దగ్గర దీక్ష తీసుకున్న తుకారామే వాళ్ళని ఆ మార్గాన్ని చూపించారనమాట. సో చాలా చాలా ప్రత్యేకమైన ప్లేసు. మేము బై రోడ్ హైదరాబాద్ నుంచి వెళ్ళామంటే వైజాగ్ టు హైదరాబాద్, అండ్ దెన్ హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతూ ఉంటే దారంతా నేను అదే అనుకుంటున్నాను. యాక్చువల్గా మన ఇండియాలో మనం రోడ్స్ చూస్తే మేబీ అంత బాగా ఉండకపోవచ్చు, ఆ రోడ్స్లో కన్నాలు ఉంటాయి, డిచ్చెస్ ఉంటాయి, ఏదో డర్ట్ ఉంటుంది, క్లీన్గా ఉండకపోవచ్చు, కానీ ప్రతి రోడ్డు ఎక్కడైనా దేవుడు మార్గమే చూపిస్తుంది. మనం విదేశంలో చూస్తే రోడ్స్ చాలా బాగా ఉండొచ్చు, వైభవంగా నీట్ అండ్ క్లీన్, పెద్ద పెద్ద విశాలమైన రోడ్స్, కానీ ప్రతి రోడ్ నరకానికే దారి చూపిస్తుంది. ఎక్కడో ఒక బార్కి వెళ్ళిపోవడం, లేదంటే అభద్రశ్రీ సంఘం చేయడం, లేదంటే మాసాహారం. కానీ భారతదేశంలో రోడ్స్ బాగాలేక ఉన్నప్పటికైనా ఆ రోడ్స్ మనకి ఎక్కడ తీసుకువెళ్తున్నాయో చూస్తే ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక టెంపుల్కే కనెక్ట్ అయిపోతాం. నేను అదే ఆలోచిస్తున్నాను, ఆ హైవేలో వెళ్ళిపోతూ ఉంటే ఇంకా కొంచెం ముందుగా స్ట్రేట్గా మనం పైకి వెళ్ళిపోతే బృందావనం వెళ్ళిపోతాం, అటు కిందకి వెళ్ళిపోతే శ్రీరంగంలో స్వామి ఉంటారు, పొండే రైట్ అలా తిరిగిపోతే మనకి నవద్వీప్ ధామ్లో మాయాపూర్ వెళ్ళిపోవచ్చు, ఇటు వెళ్ళిపోతే ద్వారకా వెళ్ళొచ్చు, అటా వెళ్తే ఉడుపి ఉంది, ఇలా వెళ్తే పండరీనాథ్, ఇటు వెళ్తే జగన్నాథ్పురి. ఎక్కడ చూసినా మనం ఏ హైవే పట్టుకున్నా కూడా ఇంకంతే, అలా భగవంతుడి నామం తీసుకుంటే ఎక్కడ ఒక కృష్ణ టెంపుల్కి మనం వెళ్ళిపోతూ ఉంటామన్నమాట. సో మొత్తం మీద ఈ పండర్పూర్ ధామ్కి చాలా ప్రత్యేకత ఉంది. పద్మపురాణంలో స్కంద పురాణంలో ఈ పండర్పూర్ ధామ్ ఒక మహిమ, పార్వతీదేవితో శివుడు చెప్తున్నారు, అలానే నారద్ ముని కూడా అనంత శేషుతో చెప్తున్నారు, అలానే సుత గోస్వామి కూడా సౌనకాది మునులందరికీ ఈ పండర్పూర్ మహత్యం గురించి చాలా నొక్కి చెప్పారనమాట. సో చాలా చాలా స్పెషల్ ప్లేస్. ఎలా అయితే భగవంతుడు ఆవిర్భావించినప్పుడు ఆయన ఒక ధామము, యమునా నది, గిరి గోవర్ధన్ ఆయన ముందు ఆవిర్భావిస్తారు, అప్పుడే ఆయన ఆ ప్రదేశానికి వస్తారు. అలానే మనం పండర్పూర్లో చూస్తే కూడా అక్కడ కూడా జమునా నది ఉంది, అక్కడ కూడా గోవర్ధన్, అక్కడ కూడా గోలోకం అనమాట. సో మొత్తం ప్లేస్లో మీరు డీప్గా వెళ్తే ప్రతీది అక్కడ ఉంది, అందుగురించి స్వామి అక్కడికి వచ్చి ఉన్నారనమాట. సో యాక్చువల్గా ఈ పండర్పూర్ ధామ్ ఎందుకు ఆవిర్భావించింది, ఈ ధామం ఎక్కడ ప్రకటన ఎందుకు అయ్యింది అంటే దాని మూల కారణము వైష్ణవ సేవ. చైతన్య మహాప్రభు మనకి చెప్తూ ఉన్నారు కదా, మూడు విషయాలు భక్తులు చేస్తూ ఉండాలి, నామస్మరణము, జీవదయ అండ్ వైష్ణవ సేవ. మనం ఎప్పుడు జీవుల్ని హింసించకూడదు, అండ్ మనం భగవంతుడి తాలూకా నామస్మరణం చేయాలి, అండ్ వైష్ణవ సేవ చేయాలి. అండ్ వైష్ణవ సేవకి ఒక ప్రతిబింబంగా రిప్రజెంటేషన్గానే ఈ పండర్పూర్ ధామ్ అనేది ఆవిర్భావించింది. అది ఎలా నేను చెప్తాను ఈ కథ. అయితే ఇది ఒక కల్పంలో జరిగిన కథ. ఏమవుతుందంటే ద్వారకాలోనే భగవంతుడు 16,108 రాణిలతోనే చక్కగా హ్యాపీగా నివసిస్తున్నారు. ఎప్పుడు ఒక సమయానికి అక్కడికి రాధారాణి వచ్చారు, చాలా రోజులు అయిపోయింది ఆయన్ని చూడలేదని బృందావన్ నుంచి రాధారాణి వస్తారు. సో రాధారాణి వచ్చినప్పుడు స్వామి రాధారాణితో దగ్గరగా కూర్చొని మాట్లాడుతున్నారు. ఈ దృశ్యాన్ని రుక్మిణీదేవి చూశారు. సో చూసినప్పటికీ ఆవిడ అలిగారనమాట. సో అలిగి ఆవిడ వెళ్ళిపోతూ ఉంటే స్వామి వెనక పరిగెత్తారనమాట. సో రుక్మిణీదేవి అడుగుతున్నారనమాట, మీరెందుకు అంత దగ్గరగానే, అంటే మీ ఊరు వాళ్ళు, అర్థమవుతుంది బృందావన్ అంటే మీ ఊరు వాళ్ళు, కానీ మరి అంత దగ్గరగా కూర్చుని ఎందుకు మాట్లాడుతున్నారు. సో అలిగి వెళ్ళిపోతే స్వామి కూడా వెనక 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 పరిగెత్తారనమాట. సో పరిగెత్తుతూ ఉంటే మామూలుగా స్త్రీలు అలిగితే ఏంటి పుట్టింటికి వెళ్ళిపోతారు. సో ఈసారి ఈవిడ ఏం చేస్తారంటే రుక్మిణీదేవి మహారాష్ట్ర ఆవిడ పుట్టింటి, అక్కడ విదర్భ అని ఒక ప్లేస్ ఉంది, కానీ దానికి ఇంకా కొంచెం దూరంలోనే ఈ ప్రదేశం ఉంది పండర్పూర్, దేనికైతే దిండి రావన్ కూడా అంటారనమాట. సో స్వామి పండరినాథ్ విఠలనాథ్ అక్కడికి ఆవిర్భావించిన ముందు కూడా అది పుణ్యస్థలమే, చాలా చాలా స్పెషల్ ప్లేస్. ప్రతి యుగంలో అక్కడ ఏదో ఒక లీల జరిగింది, కానీ స్వామి ఎందుకు వచ్చారంటే ఈ లీల జరగడం వల్ల. సో రుక్మిణీదేవి అలా అలిగి వెళ్ళిపోతూ ఉంటే స్వామి ఆవిడ వెనక వెనక పరిగెత్తుతున్నారు. సో పరిగెత్తి 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 మొత్తం మీద ఎప్పుడైతే ఆవిడ ఇక్కడికి వచ్చేసారు దిండి రివన్, స్వామి చేతి పట్టుకుని ఆవిడ బతమాలుతున్నారనమాట. ఆవిడ ఒప్పుకోవట్లేదు, ఇంకా సరే అని కొంతసేపు అయితే కోపం తగ్గుతుంది కదా అని స్వామి అప్పుడు అనుకున్నారు. అయితే ఎలాగో వచ్చాను కదా, నా భక్తుడు ఇక్కడ ఉంటున్నాడు కదా, తనని ఒక్కసారి కనిపించి వస్తానని మనసులో అనుకుంటూ స్వామి పుండలీక్ దగ్గరికి వెళ్తారు. సో ఇప్పుడు ఈ పుండలీక్ ఎవరని దాని కథ మనం వినాలి. ఇప్పుడు ఈ యుగంలోనే, ద్వాపర యుగంలోనే ద్వారకా భగవంతుడు సృష్టించిన ముందు ఎప్పుడైతే ఆయన మథురలో నివసించేవారు, ఎప్పుడైతే ఆయన కంసని సంహరించారు, కంస చనిపోయిన తర్వాత కంస తాలూక మామ జరాసందు కోపం చెంది ఇదేంటి మా అల్లుడిని చంపారు కదా అని ఆయన మీద దాడి చేశారు. చాలాసారి దాడి చేశారు, ప్రతిసారి ఓడిపోయారు, ఓడిపోయి వెనక వెళ్ళిపోయారు. ఈసారి ఒక ప్రణాళిక వేశారు, అంటే ప్రతి చోటు నుంచి కృష్ణుడిని మనము దాడి చేద్దాము. సో ఒకవైపు జరాసందు, ఒకవైపు కాళ్యవాణని, అంటే తను ఎలా ఉన్నాడంటే తన్ని మనం ఎవరైనా తన్ని ముట్టుకుంటే వాళ్ళకి ఎవరు యాక్సెప్ట్ చేయరనమాట, అన్టచబుల్ అనమాట. సో ఇది చాలా పెద్ద ప్లానింగ్, అంటే కృష్ణుడు గెలిచినా కూడా లాభం లేదు, ఇంకా ఎవరు కృష్ణుడిని యాక్సెప్ట్ చేయరు కాళ్యవాణ్ణి ముట్టుకుంటే. సో భగవంతుడికి అది అర్థమైందని భగవంతుడు ఏం చేశారంటే కాళ్యవాణ్తో యుద్ధం చేయకుండా ఆయన ముందు ముందు పరిగెత్తుతున్నారు. కాళ్యవాణ్ భగవంతుడు వెనక వెనక పరిగెత్తున్నాడు స్పీడ్లోనే. మొత్తం మీద స్వామి ఏం చేశారు, ఒక గుహ లోపలి వెళ్ళిపోయారు. ఆ గుహలో ఎవరున్నారంటే ముచ్చుకుండ. ఇప్పుడు ముచ్చుకుండ మహారాజ్ గురించి మన అందరికీ తెలుసు, ఎలా ఈ ముచ్చుకుండ మహారాజ్ ఆయన మంచి భక్తుడు, ఆయన ఒకనప్పుడు దేవతలకి సాయం చేశారు. ఎప్పుడైతే దేవతలకి రాక్షసాలకి దానవాళ్ళకి యుద్ధం జరుగుతూ ఉంటే ఆయన దేవతల్ని సాయం చేశారు, దేవతలు గెలిచారు. కానీ ఆ యుద్ధము కొన్ని వేలాది సంవత్సరాల వరకు వెళుతూనే ఉంటే ఆయన చాలా టయర్డ్ అయిపోయారనమాట. సో ఎప్పుడైతే ఈ యుద్ధం గెలిచిన తర్వాత దేవతలు ముచ్చుకుండ రాజుని అడిగారు, మీరేమైనా వరం కోరుకోండి, మీరు ఎంత బాగా మమ్మల్ని సాయం చేశారంటే ఆయన అన్న నాకు ఏమీ అవసరం లేదు, కాకపోతే నేను చాలా అలసిపోయాను కదా, నేను హ్యాపీగా పడుకుంటాను, నేను నిద్రపోయినప్పుడు నన్ను ఎవరైనా డిస్టర్బ్ చేస్తే వాళ్ళు చనిపోతారు, ఆ వరాన్ని మీరు నాకు ఇవ్వండి అంటే దేవతలు సరే అని అన్నారనమాట. సో ముచ్చుకుండ రాజా ఆ గుహ లోపల హ్యాపీగా నిద్రపోతూ ఉన్నారు. సో స్వామి ఏం చేశారు, ఆ ముచ్చుకుండ రాజా పడుకున్న గుహ లోపలికి వెళ్ళిపోయి ఆయన ఏదైతే పై వస్త్రాలు ఉత్తరి ఉంటుంది ఆ వస్త్రాలు ముచ్చుకుండ రాజా మీద పడేశారు, ఆయన దాక్కున్నారు. ఎప్పుడైతే కాళ్యవాణి గుహ లోపల వెతుకుంటున్నారు ఎక్కడున్నారు కృష్ణ, చూస్తే కృష్ణ తాలూక బట్టల ముచ్చుకుండ పైన ఉంది కదా, ఓహో నిద్రపోయారా అని ఇంకా కోపం చెంది ఆ కాళ్యవాణి అటాక్ చేశారు. ఎప్పుడైతే ముచ్చుకుండ రాజుకి ఒక దెబ్బ వేస్తే ఆయన హఠాత్గా లేచి, ఎవరు నన్ను నిద్ర నుంచి డిస్టర్బ్ చేశారు, సో ఆయనకి ఆ వరదానం ఉంది కదా, ఆ బ్లెస్సింగ్ ఉంది, ఎవరైనా నిద్ర నుంచి డిస్టర్బ్ చేస్తే వాళ్ళు ఇంకా అప్పటికే అక్కడ బర్న్ అయిపోతారన్నమాట, కాలిపోతారు. సో తన ఇంకా వెంటనే తన కళ్ళు తీశాడు, కళ్ళు తీర్చినప్పటికి ఏమవుతుంది, తన కళ్ళు నుంచి ఆ అగ్గి వచ్చేస్తుంది అనమాట, అక్కడికి అక్కడ కాళ్యవాణ్ ఇదైపోయాడు, కాలిపోయాడు అనమాట. సో ఎప్పుడైతే అదంతా శాంతి అయిపోతే అప్పుడు భగవంతుడు ముచ్చుకుండని కనిపిస్తారు. అప్పుడు ముచ్చుకుండ ఆశ్చర్యపోతారనమాట, అంటే నేనేం భగవంతుని తలుచుకోవట్లేదు, నేనేం తపస్య పూజ ఏమీ లేదు, నేను పడుకున్నాను కానీ కూడా స్వామి నాకు కనిపించారు. సో దీని నుంచి మనం అర్థం చేసుకోవలసింది ఏంటంటే పూర్వంలో చేసింది కూడా స్వామి మర్చిపోరు. ఒక్కొక్కసారి ఆ నిమిషం మనం భగవంతుడిని స్మరించలేకపోయినా కూడా పూర్వంలో చేసి ఉంటే స్వామి ఎప్పుడు మర్చిపోరు. అందుకోసం మనం చూడండి, కొంతమంది భక్తులు వాళ్ళు శరీరాన్ని త్యాగం చేసినప్పుడు ఒక్కొక్కసారి మేబీ యాక్సిడెంట్లో, ఒక్కొక్కసారి హాస్పిటల్లో, ఒక్కొక్కసారి ఐసీయూలో, కోమాలో, అప్పుడు మనం అనుకోవచ్చు ఆ నిమిషంలో వాళ్ళు భగవంతుని తలుచుకోగలుగుతున్నారా లేరా. కానీ మనం టెన్షన్ పడే అవసరం లేదు. పూర్వంలో చేసినప్పటికి భగవంతుడు అది గుర్తుపెట్టుకుంటారు. చివరి సమయంలో ఆయన వస్తారు, దగ్గరుండి ఆయన అన్ని చూసుకుంటారు. సో ముచ్చుకున్న రాజా ఆ నిమిషంలో పడుకున్నప్పటికైనా భగవంతుడికి గుర్తుంది, తిన్న భక్తుడు దేవతల్ని బాగా సాయం చేశారని స్వామి అక్కడికి వస్తారు. సో అప్పుడు స్వామి అడుగుతారు ముచ్చుకున్న రాజాకి, నేనెవరికైనా ముఖాముఖి అయితే అలానే నేను వాళ్ళని పంపించను, రిక్త చేతం ఖాళీ చేతితోనే ఏదైనా అడుగు, నీకేం కావాలి. సో ముచ్చుకున్న రాజా అంటారు, నాకేమీ వద్దు, మిమ్మల్ని ఇలా చూస్తూ ఉండిపోవాలి, మీరు నా ముందు ఇలా ఉండాలి, నేను మిమ్మల్ని ఇలా చూడాలి, ఇదే కావాలి మీకు ఈ ఒక రూపం, ఈ మనోహరమైన రూపము. స్వామి అంటారు, ఇది చాలా బాగుంది కానీ ఇప్పుడైతే నేను ఉండలేను, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను ఇప్పుడు ఈ లీలలో ఎన్నెన్నో పనులు కంప్లీట్ చేయాలి కదా. సో నేను ఈ మాట నాకు గుర్తుంది, ఎప్పటికైనా నీ కోరిక నేను పూర్తి చేస్తాను అని అంటారనమాట. సో ఈ ముచ్చుకున్న రాజానే చనిపోతారు. చనిపోయిన తర్వాత ఇలా ఈ పుండలీక పేరుతోనే ఆయన పుడతారనమాట మళ్ళీ. సో ఈ పుండలీక పేరుతో పుట్టినప్పుడు చిన్నప్పుడు నుంచి ఆయనకి ఎటువంటి భక్తి లేదనమాట. ఇది భగవంతుడి తాలూకా లీల. గొప్ప గొప్ప భక్తులు కూడా ఒక్కొక్కసారి స్టార్టింగ్లో ఎటువంటి భక్తులు ఒక క్యారెక్టర్స్ చూపించకపోవచ్చు. ఇప్పుడు చైతన్య మహాప్రభు కూడా ఆయన లీలలోని మున్ముందుగా అయితే ఆయన ఏం భక్తి చూపించలేదు కదా, గర్వంతో చెందిన ఒక విద్వాంసుడిలాగా నటించారు కదా. కానీ తర్వాత మళ్ళీ ఆయన ఒక నిజమైన రూపాన్ని చూపించారు. సో అలానే ఈ పుండలీక కూడా జానుదేవ్ మరియు ముక్తాబాయికి పుట్టారు. అండ్ ఆయన ఎటువంటి భక్తి చూపించట్లేదు, దాని వ్యతిరేకంగా ఆయన చెడు వ్యవహారం చూపిస్తున్నాడు. అసలు అమ్మనాన్నని పట్టించుకోకపోవడము, అన్ని చెడు అలవాట్లు, అండ్ తన లైఫ్ని తను చూసుకుంటున్నారు. అండ్ అమ్మనాన్న మాట వినట్లేదు. సో మొత్తం మీద ఈ ముక్తాబాయి అండ్ జనుదేవ్ అనుకుంటారనమాట, పెళ్లి చేపిస్తే తను కొంచెం లైన్కి వస్తారని పెళ్లి చేపిస్తారు. పెళ్లి చేపించిన ఇంకా సెల్ఫిష్గా తయారవుతాడనమాట, ఎవరిని పట్టించుకోకుండా తను తన భార్య అనమాట. సో ఒకసారి ఈ అమ్మ నాన్న తన దగ్గరికి వెళ్ళిపోయి, పుండలీక మేము ఇప్పుడు వృద్ధ వయసానికి చేరాము, మేము ఇప్పుడు హోలీ ధామ్ యాత్రలకు వెళ్ళాలి, పుణ్యస్థలానికి మేము కాశీ వెళ్ళాలని అనుకుంటున్నాం, కొన్ని ఏర్పాట్లు చేస్తావా. ఇతను అంటాడు, నాకేం సంబంధం లేదు, మీరు అలా వెళ్తే వెళ్ళిపోండి అంటారు. ఇప్పుడు వీళ్ళకి ఏం అర్థం అవక వాళ్ళ దగ్గర అంత డబ్బులు కూడా లేదు. ఇద్దరు ముసలి వాళ్ళు నడవడం మొదలు పెడతారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ భార్య అంటుంది, వాళ్ళు వెళ్ళారు కదా కాశీ, నాకు వెళ్ళాలని ఉంది, మనము వెళ్దామా కాశీ. అయితే సరే అని వెంటనే ఒక గుర్రం ఏర్పాటు చేస్తారు. ఇద్దరు భార్యాభర్తలు ఆ గుర్రం పైన కూర్చొని వాళ్ళు కాశీ యాత్రకు వెళ్తారు. ఇప్పుడు వీళ్ళు గుర్రం పైన వెళ్తున్నారు కదా, కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. సో అక్కడ దారిలోనే వాళ్ళ అమ్మ నాన్న కూడా కనిపిస్తారు. కానీ వీళ్ళు పట్టించుకోరు, అంటే మాకెవరు వీళ్ళు తెలియదని అలా వెళ్ళిపోతూ ఉంటారు. మొత్తం మీద రాత్రి అయింది. రాత్రి అయినప్పటికీ అక్కడ ఒక చిన్న గుడుసు ఉందనమాట, అంటే చిన్న ఆశ్రమం లాగా ఉంది. ఆ ఆశ్రమము ఒక గొప్ప భక్తుడు కుకుటమునికి చెందిన ఆశ్రమం. సో వాళ్ళు ఏం చేస్తారంటే, అప్పుడు గుర్రం నుంచి దిగి అక్కడ ఆశ్రమం లోపలికి వెళ్ళిపోయి, ఇక్కడ నుంచి కాశీ ఎంత దూరం అండి, ఎలా వెళ్ళాలి, మామూలుగా ఆ రోజుల్లో జీపీఎస్ లేదు కదా, ఎవరికో అడుగుతూ వెళ్ళాలి, రైటా లెఫ్టా ఎలా వెళ్ళాలని. సో కుకుట్మణి వెంటనే చాలా వినయంగానే, నేను ఎప్పుడు కాశీ వెళ్ళలేదండి, నాకు ఐడియా లేదు ఎంత దూరం అని. అప్పుడు ఈ పుండలీక నవ్వుతూ, ఎప్పుడు కాశీకి వెళ్ళలేదా, ఏంటి నువ్వు గొప్ప మునిగా ఉన్నావు కాశీ వెళ్ళలేదా అని అలా అతనికి చాలా దీనిగా మాట్లాడాడనమాట. ఇతను ఏం పట్టించుకోలేదు. అప్పుడు ఆ పుండలీక అడిగాడనమాట, అయితే ఈరోజు రాత్రి ఇక్కడ ఉండిపోవచ్చా, మేము పొద్దున అయ్యేసరికి వెళ్ళిపోతామంటే, తప్పకుండా ఉండండి అన్నాడనమాట. సో ఆ రోజు పుండలీక రాత్రి అక్కడే ఉండిపోయాడనమాట. రాత్రి మధ్యరాత్రి తను ఒక విచిత్రమైన దృశ్యం చూశాడు. మధ్యరాత్రి అక్కడికి ఏమైందంటే, మూడు అందమైన అమ్మాయిలు చక్కని బట్టలు వేసుకున్నారు, కానీ ఆ బట్టల మీద వాళ్ళ మొహాల మీద మురికి అనమాట, మొత్తం గంధ కచ్చరాసి ఉన్నాయన్నమాట. సో ఆ ముగ్గురు లోపలికి వచ్చారు మధ్యరాత్రి, అండ్ వాళ్ళు ఒక మట్టి కుండలో నీళ్లు పట్టుకొని వచ్చారు. అండ్ రాత్రంతా ఏం చేస్తున్నారంటే, ఆ కుకుటుముని తాలూకా ఆశ్రమాన్ని శుభ్రం చేసుకుంటున్నారు, తడిగొట్టి పెట్టడము, క్లీన్ చేయడము, అలాంటి పనులు అన్నీ చేసుకుంటున్నారు. పొద్దున అయ్యేసరికి బ్రహ్మ ముహూర్తికి ఈ ముగ్గురు మంచి అందంగా మారిపోయి బట్టలు కూడా చక్కగా తయారై మంచి అలంకారం హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. ఇతనికి అర్థమవలేదు అసలు వీళ్ళు ఎవరు. ఆ రోజు మళ్ళీ అన్నాడు కుకుడ్మునితోని, ఇంకొక రోజు ఉండిపోవచ్చా, మేము చాలా అలసిపోయామంటే సరే ఉండొచ్చు అన్నారు. ఆ రోజు కూడా బాగా గమనించాడు. మళ్ళీ రాత్రి మధ్యరాత్రి ముగ్గురు మళ్ళీ వచ్చారు. మళ్ళీ అంతా మురికి మురికిగా ఉన్నారు, మళ్ళీ అంతా పరిశుభ్రం చేస్తున్నారు. పొద్దునయ్యేసరిగా చక్కగా తయారయ్యారు. ఈసారి అతను పరిగెత్తి వెళ్ళాడు. వెళ్ళి, అమ్మ మీరు ఎవరు, అసలు మీ ముగ్గురు ఎవరు అంటే, వాళ్ళ ముగ్గురులోనే ఎవరొక్కరు, నీతో చెప్పే అవసరం మాకు లేదు, స్పెషలీ నీలాంటి పాపిష్టుడుతోనే అసలు మాట్లాడకూడదు, మళ్ళీ ఇంకొక ఆమె ఎందుకు అలా మాట్లాడుతుందో చెప్పేద్దామని మళ్ళీ ఇంకొక లేదులే, నీలాంటి ఎవరైతే నీలాంటి పాపిష్టులు ఉంటారు కదా, వాళ్ళు మా నదిల్లో వచ్చి స్నానం చేసుకుంటారు, మేము పుణ్య నదిలు, ఈవిడి గంగ, నేను జమున, ఈవిడి సరస్వతి, సో మా మీలాంటి పాపిష్టులు వచ్చి మా నీళ్ళలో స్నానం చేసినప్పటికి ఆ మురికంతా పాపాలు అంతా మా మీద వచ్చేస్తుంది కదా, అప్పుడు కుకుట్ ముని లాంటి పరమ భక్తులు మంచి వైష్ణవకి సేవని అందించినప్పుడు మొత్తం పాపాలన్నీ పోయి మేము మళ్ళీ మంచిగా తయారవుతున్నామన్నమాట. సో అప్పుడు ఆ పుండలీక్ అడుగుతాడనమాట, అదంతా బాగానే ఉంది కానీ నన్ను ఎందుకు ఇలా చెప్తున్నారు, నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను అంటే, అప్పుడు వాళ్ళు అన్నారనమాట, నీ తల్లిదండ్రులు మంచి భక్తులు కదా, సో వైష్ణవాళ్ళకి సేవ అని అందించుకుంటా నువ్వు ఇలా ఉంటున్నావు కదా స్వార్థపరంగానే, అందుకోసం నువ్వు ఇంకా నేను చాలా పాపాలు చేస్తున్నావు అని. సో అప్పుడు వెంటనే తనకి ఆహా అని ఒక్క ఇది వచ్చేసి, లేదు నేను ఇప్పుడు నేను మారిపోతానని వాళ్ళని దండం పెట్టేసి వెంటనే వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోయి క్షమాపణ అడుగుతాడనమాట. మళ్ళీ ఎవరైనా అనుకోవచ్చు అనమాట, అంటే ఒక్క మాటకి ఇంత మార్పు ఎలా వచ్చేసింది, కానీ ఏంటంటే ఎవరైతే పూర్వంలో భక్తి చేసి ఉన్నారో వాళ్ళ కోసం ఒక్క మాటే చాలు, ఎందుకంటే వాళ్ళ నిద్ర అయితే అయిపోయి ఉంది, ఊరికి వాళ్ళు ఇలా ఉన్నారు యాక్టింగ్ కానీ, ఎవరో ఇలా పేరు పిలిచినప్పటికైనా వాళ్ళు ఇదైపోతారు అనమాట, రెడీ అయిపోతారు. సో పూర్వంలో వాళ్ళు చాలా చేసి ఉన్నారు కదా, ఇతను ముచ్చుకుండ రాజా పరమ భక్తుడు, సో అందుగురించి ఒక్క మాట చెప్పినప్పటికీ వెంటనే గుర్తొచ్చేసింది అసలు నేను ఏం చేస్తున్నాను, తప్పుదారికి వెళ్తున్నానని. సో వెంటనే వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోయి క్షమాపణ అడిగేసి అక్కడి నుంచి వాళ్ళని చక్కగా సేవ చేయడం మొదలు పెడతాడనమాట. అంటే ఎంత చక్కగా సేవ చేస్తారంటే రాత్రి వాళ్ళు పడుకోముందు వాళ్ళకి బాధ సేవ చేయడం అలాంటివి అన్నీ చేస్తూ చక్కగా అవుతుందనమాట లైఫ్. సో ఇప్పుడు అక్కడికి బ్రహ్మ వస్తారు ఒకసారి. సో బ్రహ్మ వచ్చి ఈ పుండలీక్తో అంటారనమాట, నువ్వు ఎంత చక్కగా సేవని చేస్తున్నావు, ప్రతిరోజు చంద్రభాగలో స్నానం చేస్తూ తల్లిదండ్రులకి సేవని అందిస్తూ భగవంతుడి తాలూక నామస్మరణం చేస్తూ నీకేం కావాలి, నువ్వు ఏదైనా వరం కోరుకో. అప్పుడు ఆ పుండలీక్ బ్రహ్మతో అంటారనమాట, నాకేం వరం కావాలి, నేను ఒకసారి స్వామిని ముఖాముఖి చూడాలి తప్ప నాకేమీ అవసరం లేదు. అప్పుడు వెంటనే బ్రహ్మ తప్పకుండా స్వామి వస్తారు నిన్ను చూడడానికి అని వరం ఇస్తారనమాట. సో అలా పుండలీక సేవ చేస్తూ ఉంటే ఇక్కడికి ఏమైంది, స్వామి వచ్చారు రుక్మిణి వెనక, కానీ రుక్మిణి అయితే మాట వినట్లేదు, అలిగి ఉన్నారు. సో ఆయన అనుకుంటారు సరే పుండలే అప్పటికైనా నేను ఒక్కసారి పుండలీక్ని కలిసి వస్తాను అని. సో ఎప్పుడైతే అక్కడ వెళ్తారో అది రాత్రి సమయం అన్నమాట, పుండలీకు అమ్మ నాన్నకు సేవ చేస్తూ ఉన్నారనమాట. సేవ చేస్తూ ఉంటే ఇదేంటి మొత్తం రూమ్ అంతా గది అంతా కాంతి వెలుగుతుంది అని వెనక చూస్తే స్వామి నిలబడి ఉన్నారు. అండ్ స్వామి అంటున్నారు, ఓ పుండలీక నేను నిన్ను కలవడానికి వచ్చాను అని. సో అప్పుడు పుండలీక అంటారు, అంత బాగానే ఉంది కానీ సేవ మధ్య నుంచి రాలేను, వైష్ణవ సేవ చేస్తున్నాను కదా, మీరు ఏమనుకోకపోతే కొంతసేపు వెయిట్ చేసి ఇగో నేను ఇప్పుడే వచ్చేస్తాను. స్వామి అంటారు, వెయిట్ చేస్తాను బాగానే ఉంది కానీ ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ నిలబడాలి, మామూలుగా మన ఇంట్లో కూడా ఎవరైనా వస్తే మనం ఏదో ఇస్తాం కదా, సోఫా మీద కూర్చోండి లేదంటే ఎక్కడైనా కూర్చోండి. ఇతను ఇప్పుడు చేతి ఎత్తితే సేవకి ఆటంకం కదా, ఏం చేయాలని ఒక చేతితో ఇలా చేస్తుంటే ఇంకొక చేతికి దగ్గరికి ఒక ఇటుక కనిపించేది, ఆ ఇటుకని స్వామి మీద విసిరేశారు, ఇగో నిలబడండి దీని మీద అని అన్నాడనమాట, అంటే మీకు ఆసనం ఇచ్చినట్లు అనమాట. సో వెంటనే స్వామి ఏం చేస్తారు, ఆ ఇటుక మీద ఆయన నిలబడతారనమాట. సో ఇప్పుడు పుండరీక రావట్లేదు కదా, ఆలస్యం చేస్తున్నారు కదా, సో స్వామి ఏం చేస్తారు, ఆయన రెండు చేతులు ఇలా నడుము మీద పెట్టేసి అంటే వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు వస్తామని, మామూలుగా కూడా మనం ఎవరితో మాట్లాడతాం ఇంకా ఎంతసేపు అని అంటాం కదా, స్వామి ఇంకా ఇంకెంతసేపు వస్తున్నావా అని ఇంకా అలా వెయిట్ చేస్తున్నారనమాట. ఆయన ఇంకా అలానే ఉండిపోయారు, పుండరీక ఇంకా టైం తీసుకుంటున్నాడు, మొత్తం మీద సేవ అంతా చేసిన తర్వాత వస్తారు స్వామి దగ్గరికి, వచ్చి క్షమాపణ అడిగి మిమ్మల్ని చాలా వెయిట్ చేపించాను కానీ ఇది కూడా ఇంపార్టెంట్ కదా, మీరే అన్నారు కదా వైష్ణవాళ్ళు మీ హృదయంలో ఉంటారు, సో వైష్ణవాళ్ళకి సేవని అందిస్తున్నానంటే, లేదు స్వామి అంటారు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నువ్వు ఏం కావాలి కోరుకో అని. సో అప్పుడు పుండలీక్ మరీ అదే అడుగుతాడు, నాకు అదే కావాలి, ఎప్పుడైతే నేను పూర్వంలో ఏం అడిగానో అదే, ఈ ఒక రూపాన్ని నేను ఎలా చూస్తూ ఉండాలి, కాకపోతే నేనే కాదు ఈ ఒక రూపాన్ని అందరూ చూడగలాలి, అదే నేను కోరుకుంటున్నాను అనమాట. సో ఇది భక్తుల తాలూకా ఒక స్వభావం మనం చూస్తాం. ఎలా నారద ముని కూడా ఎప్పుడైతే భగవంతుడి తాలూకా మహాభావ ప్రకాశ్ని చూస్తారు జగన్నాథ రూపంలోని, అప్పుడు నారద ముని ఏమంటారు, ఏ రూపం అయితే నేను ఈరోజు చూడగలను అందరూ చూడాలి ఈ రూపాన్ని, అదే నేను కోరుకుంటున్నాను. సో భక్తులు అంటే వాళ్ళు ఒక సింటమే ఇది, వాళ్ళు ఎప్పుడూ సెల్ఫిష్గా ఉండలేరు. అందరికీ దర్శనం ఉండాలి, అందరు కృష్ణ భక్తులు అవ్వాలి. సో అంటారు అందరు ఈ ఒక మనోహరమైన రూపం ఏదైతే మీరు నా కోసం ఎదురు చూస్తూ మీ నడుమ మీద ఇలా చేతి పట్టుకుని ఉన్నారో ఈ రూపాన్ని అందరు చూడాలి. అండ్ ఎవరైతే రూపాన్ని చూస్తారో వాళ్ళు తరించాలి, నాకు ఇదే కావాలి స్వామి అని. సో అప్పుడు స్వామి ఒప్పుకుంటారనమాట. ఒప్పుకుంటూ వెంటనే అక్కడికి అక్కడ అలా విగ్రహ రూపంలో మారిపోతారనమాట. ఇంకా పుండలిక భగవంతుడి దగ్గర ఒట్టు చేపిస్తారు, మీరు ఎప్పుడు ఈ పండర్పూర్ ధామని వదిలేసి వెళ్ళరు, ఎప్పుడు ఇలానే ఇక్కడే ఉండిపోవాలి. సో అందుగురించి మనం చూడండి, కృష్ణ ఎప్పుడైతే కృష్ణావతారంలో చివరికి అఫ్కోర్స్ కృష్ణుడు ఎప్పుడు వృందావని వదిలేసి వెళ్ళారనుకోండి, కానీ కూడా చూపించడానికి ఏంటి, ఆయన వెళ్ళారు అక్రూర రథం ఎక్కేసి వృందావని వదిలేశారు. మళ్ళీ అలానే ద్వారకా నుంచి ఆయన ప్రభాక్షేత్రకి వెళ్ళడము, అక్కడ ఒక వేటగాడు ఆయనకి బాణం వేయడం, మళ్ళీ అక్కడ నుంచి ఆయన గోలకధామానికి వెళ్ళిపోయారు. అలానే శ్రీరాముడి లీలలో కూడా మనం చూస్తే ఆయన అయోధ్య వాసులందరితోని ఆ సరియు నది లోపల ప్రవేశించి అక్కడ నుంచి సాకేద్దాంకి వెళ్ళిపోతారు. కానీ ఈ ఈ విఠలనాథ రూపంలో ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడికి అక్కడ ఆయన విగ్రహ రూపంలో మారిపోతారనమాట. ఇలానే చేతిని పెట్టుకుంటూ అలా ఉండిపోతారనమాట. సో అక్కడికి ఏమైంది, రుక్మిణీదేవి అనుకుంటున్నారు ఇందాక నన్ను బతమాలుతూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళిపోయారని. మామూలుగా అయితే లేడీస్కి అది ఇష్టమే, అలా బతమాలుతూ ఉంటే అంటే ఓకే ఒప్పేసుకోవాలని ఉంటుంది, కానీ ఇంకా కొంతసేపు బతమాలితే బాగుందని, ఇదేంటి ఇప్పుడు కదా నన్ను బతమాలుతున్నారు ఎక్కడికి వెళ్ళిపోయారని ఆవిడ వెనక వెళ్తారనమాట చూడ్డానికి, ఏంటి ఏం చెప్తారని. చూస్తే ఆహా ఇక్కడ కూడా అదే. సో ఎప్పుడైతే ఆవిడ వెళ్తారు అలా చూడ్డానికి, ఆవిడ కూడా ఇలా పెట్టుకుంటారు, ఓహో ఇక్కడ కూడా మీ భక్తుడు దొరికాడా, అప్పుడు నేను నా కోసం వచ్చారేమో పరిగెత్తి నన్ను ఏదో చెప్పడానికి ఇక్కడ కూడా మీ భక్తుడు మీకు దొరికాడని అలా ఉండిపోతారు ఆవిడ కూడా. సో ఎప్పుడైతే స్వామి విగ్రహ రూపంలో మారిపోతారు, రుక్మిణీదేవి కూడా అక్కడ అలానే నిలబడి మారిపోతారు, ఆవిడ కూడా అలానే ఉంటారనమాట. కాకపోతే ఇప్పుడు మనం చూస్తే పండర్పూర్ టెంపుల్లోని వాళ్ళిద్దరికి దగ్గర నిలబడి పెట్టారు, ఎందుకంటే ఇంకా రుక్మిణీదేవికి భగవంతుడు పూర్తిగా ఒప్పించలేదు కదా, ఆవిడ ఇంకా మాన్లీలలోనే ఉన్నారు కోపంగానే. సో ఆవిడ వేరే గదిలో ఉంటారు, స్వామి వేరే గదిలో ఉంటారనమాట. సో అలా స్వామి ఆ రూపంలోనే అలా ఉండిపోతారనమాట. సో అఫ్కోర్స్ వైష్ణవ ఆచార్యులు అంటారు దీని వెనక చాలా కారణాలు ఉన్నాయి, స్వామి ఎందుకు ఇలా నిలబడుతున్నారంటే, ఒకటి స్వామి జీవులందరికీ ఒక మెసేజ్ ఇస్తున్నారనమాట, నేను మీ అందరి కోసం వేచి ఉన్నాను, ఇంకెన్నాళ్ళు మీ భౌతిక విషయాల్లోనే మీరు బిజీ అయిపోయి ఉంటారు, మా పాప పెళ్ళి, మా మనవరాల పెళ్ళి, ఇది అది అలా నేను వేచి ఉన్నాను వచ్చేయండి అని. కొంతమంది వైష్ణవ ఆచార్యులు అంటారు భగవంతుడు ఇలా చేతు పెట్టి చెప్తున్నారు, నువ్వు చేసిన ప్రతిదీ నేను చూస్తున్నాను గమనిస్తున్నాను, జాగృత తప్పులు చేయకుంటే మంచిగా భక్తులు భక్తి చేయండి అని. మరి కొందరు అంటారు అలా కాదు, భగవంతుడు అంటున్నారు ఎవరైతే నా పాద పద్మాలు ఒక షెల్టర్ ఆశ్రయ తీసుకుంటారు వాళ్ళ కోసం ఈ భవసాగరు చాలా చిన్నగా మారిపోతుంది. ఎలా అయితే మనం మామూలుగా కూడా ఈత కొట్టాలంటే స్విమ్మింగ్ చేయాలంటే మన నడమ వరకు నీళ్ళు ఉంటే మనం ఎప్పుడు దాన్ని మునిగిపోము కదా, సో అలానే ఈ భవసాగరం చాలా లోతుగా డీప్గానే ఉంది, కానీ భగవంతుడు ఆశ్రయం తీసుకున్న వాళ్ళ కోసం ఇది నడుమ వరకే ఉందన్నమాట నీళ్ళు. సో మనం ఈ భవసాగరంలో మునగకుండా స్వామికి చేరగలుగుతాము ఆయన ఒక ఆశ్రయ తీసుకుంటే అని అంటూ ఉంటారనమాట. సో ఇలా ఈ పుండలీక ఒక కథ అన్నమాట. సో ఎలా ఈ పుండలీక వైష్ణవ సేవ చేయడం వల్ల స్వామి స్వయంగా వచ్చి దర్శనం ఇచ్చారనమాట. కొందరు దీన్ని వేరేగా తీసుకుంటారంటే దాని అర్థం మనం అమ్మ నాన్న సేవ చేస్తే, అలా కాదు, ఇప్పుడు అమ్మ నాన్న సేవ చాలామంది చేస్తున్నారు, అందరికీ భగవంతుడు రాలేదు కదా, అలా అయినా అమ్మ నాన్న సేవ చెయ్యకూడదని కూడా చెప్పట్లేదు. కానీ భగవంతుడు వైష్ణవాల్ని సేవని అందిస్తే ఆయన అమ్మబడతారు, ఆయన అమ్మబడతారు. ఎవరైతే వైష్ణవ సేవ చేస్తున్నారో భగవంతుడు వాళ్ళని చాలా ప్రేమిస్తారనమాట. సో ఈ పుండలీక భగవంతుడు సేవ చేయడం వల్ల స్వామి అక్కడికి వచ్చారనమాట. సో ఇప్పుడు కూడా మనం ఈ పండర్పూర్ ధామ్కి వెళ్తే ఈ మెయిన్ విగ్రహాలు, ఈ పండరీనాథ్ అంటే అఫ్కోర్స్ ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి, పండరీనాథ్ అంటారు, పాండురంగ అంటారు, విఠల్ అంటారు, పాండురాయి అంటారు, అండ్ విఠోబా అంటారు, ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు ఉన్నాయి. పాండురంగ ఎందుకంటారంటే రంగ అంటే శరీరపు రంగు, పాండు అంటే తెల్ల రంగు. సో నల్లకృష్ణ ఇక్కడ తెల్లకృష్ణలాగా అయిపోయాడు, ఎందుకంటే ఎప్పుడైతే రుక్మిణీదేవి ఇలా వెళ్ళిపోతూ ఉన్నారు స్వామి రుక్మిణిని ఇగో ఆగు ఆగు అని చెప్తూ వెనక వెళ్తున్నారు. సో గుజరాత్లో మీకు తెలిసి ఉంటే దాని జియోగ్రఫీ ఎలా ఉందంటే, గుజరాత్లో మరుభూమి, ఎక్కువగా డెజర్ట్స్ ఉంటాయి. డెజర్ట్లో అయితే వైట్ శాండ్ ఉంటుంది. సో ఆయన ఇలా పరిగెత్తుతూ ఉంటే ఆ దుమ్ము మట్టి ఆయన మొహం మీద పడినప్పటికీ ఆయన బ్లాక్గా ఉండడానికి కనిపించట్లేదు, ఆయన తెల్లగా మారిపోయాయి, మొత్తం మట్టి అంతా ఆయన ఫేస్ మీద ఉందన్నమాట. సో అందుగురించి ఆయనకి పాండురంగ అంటారనమాట, తెల్లకృష్ణ రంగంతా తెల్లగా తయారైపోయిందనమాట. సో పాండురంగ అంటారు, విఠల్ అంటారు. సో విఠల్ అంటే ఆయనకి పుండలీక ఇటుక మీద నిలబడమన్నారు. సో ఆ ఇటుకని మరాఠీ భాషలో విట్ అంటారు, విట్. సో ఎవరైతే విట్ మీద నిలబడారో తనే విఠల అంటారనమాట. ఎవరైతే తన భక్తుడు కోసం ఇటుక మీద నిలబడాడు తను విఠల అంటారనమాట. అలా ఆయన విఠోబా అంటారు. సో విఠోబా అంటే వి అంటే గరుడు కూడా. సో ఎవరైతే గరుడు మీద తిరుగుతారో, గరుడు ఎవరికైతే వాహనంగా ఉంది దాన్ని విఠోబా అంటారనమాట. సో అఫ్కోర్స్ చాలామంది ఆచార్యులు వేరు వేరుగా ఎన్నో చెప్పారు, మనం కొన్ని తీసుకుంటున్నాము. అయితే ఇటుకకి కూడా ప్రత్యేకత ఉంది. ఇటుక కూడా సాధారణ ఇటుక కాదనమాట. ఆ ఇటుక అంటే ఇంద్రుడు. అయితే ఎప్పుడైతే ఏదో ఒక కల్పలోనే వృత్సాసుడు పేరుతో ఉన్న రాక్షస అని మూడు మొహాలు ఉన్నాయన్నమాట. ఆ మూడు తలాన్ని ఇంద్రతాలూక సేవకులు ఎప్పుడైతే తను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నరికేశారు. సో నరికినప్పుడు అది తప్పు కదా, అసలు యుద్ధం చేసినప్పటికీ ముఖాముఖి చేయాలి, హెచ్చరించాలి, ఇగో నేను నీ మీద దాడి చేస్తాను కానీ చెప్పకుండా వెనక నుంచి వచ్చి తల నరికేయడం ఏంటి అని తను శ్రపిస్తున్నారనమాట. ఏ నువ్వు పో, వెళ్ళి ఇటుకగా తయారవ్వు అని. సో అప్పుడు వెంటనే ఇంద్ర వెళ్ళి భగవంతుణ్ణి, అమ్మో నన్ను నాకు ఇలా శపించారు, నాకు నా మీద దయా చూపించండి అంటే, లేదు నేను నిన్ను ఇచ్చేస్తాను, నేను నిన్ను కాపాడుతానులే అని. అప్పుడు ఇంద్రుడు ఇటుకగా తయారైనప్పుడు అదే ఇటుకని ఆ పుండలీక భగవంతుడి మీద విసిరేస్తే స్వామి ఆ ఇటుక మీద కాలేశారు. సో అలా ఇంద్రుడిని కూడా భగవంతుడు ఇచ్చేశారనమాట. ఏమన్నారు, తరించారు, ఎందుకంటే ఆయన ఒక తల మీద భగవంతుడు ఆయన పాద పద్మాల్ని పెట్టుకున్నారనమాట. సో ఈ ప్రదేశము స్వామి వచ్చిన ముందు కూడా చాలా స్పెషల్, ఎందుకంటే దాన్ని దిండిరావా అని అంటారు. సో ఆ యుగంలోని దిండిర్ పేరు మీద ఒక రాక్షసుడు ఉండేవాడు, తన దేవతలందరినీ బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే ఇంద్ర వెళ్ళారనమాట. వెళ్ళి శివుడిని రిక్వెస్ట్ చేశారు. శివుడు వెళ్ళి విష్ణుమూర్తిని రిక్వెస్ట్ చేశారు, మీరు ఏదైనా భక్తుల్ని కాపాడండి ఈ దిండిర రాక్షసుతోనే. సో అప్పుడు స్వామి ఏం చేశారంటే 2-in-1 పని చేశారు. అటు హిమాలయంలోని శ్రీచంద పేరు మీద ఒక రాజా ఉన్నాడు, తను కూడా వేలాది సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నారు. సో స్వామి తన్ని దీవించారు, ఓకే నీకేం కావాలి అంటే, ఏం లేదు మీరు మీలాగా కొడుకు కావాలి, ఇప్పుడు భగవంతుడు లాగా ఎవరుంటారు. సో భగవంతుడు అన్నారు, నేనే వస్తానులే అన్నారనమాట. సో ఆ శ్రీచంద రాజాకి కొడుకుగా పుట్టారు, పేరు మల్లికార్జున. సో ఆ శ్రీచంద రాజాకి కొడుకుగా పుట్టుతూ, ఇటు ఈ దిండి రాక్షసుని కూడా నేను చంపుతాను, మీరేం భయపడొద్దు దేవతలు అని వాళ్ళని వెనక పంపించేశారు. సో అప్పుడు స్వామి ఏం చేశారంటే, ఈ దిండి రావణ ప్రదేశంలో ఉన్న రాజా శ్రీచంద్కి కొడుకుగా పుట్టారు. సో అలానే ఇంకా వయసు వచ్చేకాల ఆయన చదువుతున్నారు, వేట ఆడడం నేర్చుకుంటున్నారు, రాజతాలూక రాజకుమారు కదా. సో మొత్తం మీద ఎప్పుడైతే ఆయనకి 20 సంవత్సరం వయసు వచ్చింది, ఆయన ఒకసారి వేటాడడానికి వెళ్ళారు. సో అక్కడ ఆ అడవి లోపల దిండిర రాక్షస ఎదురయ్యాడు. అప్పుడు వాళ్ళిద్దరికి యుద్ధం జరిగింది, అండ్ ఆ యుద్ధంలో స్వామి తన్ని చంపేశారు. సో ఎప్పుడైతే తను చనిపోతున్నారు అంటే అప్పటికి కూడా ఆ యుద్ధం ఒకరోజు రెండు రోజులు కాదు, 1000 ఇయర్స్ వరకు ఆ యుద్ధం జరిగింది అనమాట. సో 1000 ఇయర్స్ ఎవరైనా స్వామి యొక్క అసోసియేషన్ను ఒక సాంగత్యం తీసుకుంటే ఏమవుతుంది, వాళ్ళు ఎలాగో భక్తి పుడుతుంది. సో చివరి సమయంలో ఎప్పుడైతే ఆ చివరి బాణంతో తను చంపబడుతున్నాడో, తను హరి 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 అని పిలుస్తారు. ఇప్పుడు భగవంతుడి తాలూక స్వభావం ఏంటి, ఎవరైనా ఒక్కసారి నామం తీసుకుంటే చాలు భగవంతుడు అన్నీ మర్చిపోతారు. సో అప్పుడు వెంటనే, స్వామి నువ్వు నా పేరు చెప్పావు, ఇప్పుడు నువ్వు నా భక్తుడు, ఇప్పుడు నువ్వు కోరుకో, నీకేం కావాలి. అప్పుడు రాక్షసుడు అంటాడు, ఏమీ లేదు, ఈ వృత్తాంతం ఏదైతే జరిగింది, మీ నాన్న చంపడము, నా పేరుతోనే ఈ వనం ఉండిపోవాలి అనమాట. సో అప్పుడు అందరికీ గుర్తుండిపోవాలి మన మీద, మన మన ముందు మన మధ్యలో ఏం జరిగింది అనమాట. సో అందు గురించి మళ్ళీ ఆ ప్లేస్కి దిండిరావన్ అని పేరు వచ్చింది అనమాట. సో ఎందుకంటే తను కూడా మంచి భక్తుడు కింద మారిపోయాడు. అండ్ ఏ దండతోని అంటే ఏ గదతోని భగవంతుడు తన్ని చంపారు, దాన్ని లోహ దండ అంటారనమాట. సో దాని వెనుక కూడా ఒక మంచి కథ ఉంది. ఎలా ఈ ఇంద్రుడు ఎప్పుడైతే అహల్యతోని గౌతమ్ ముని యొక్క భార్యతోని కలిసి ఉంటారు, ఎప్పుడైతే గౌతమ్ ముని వెనక్కి వచ్చేస్తారు, అహల్యని కూడా శపిస్తారు, ఇంద్రుడిని కూడా శపిస్తారు. అహల్య రాయి కింద మారిపోతుంది. అండ్ ఇంద్రుడికి ఎలా శపిస్తారంటే, నీ శరీరం అంతటికి వేల కన్నాలు ఉంటాయన్నమాట. సో హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ హోల్స్ అనమాట. సో ఇప్పుడు ఇలాంటి జీవితము అసలు ఎలా ఉంది, ఇంద్రుడు చూడడానికి భయంకరంగా ఉంది, మొత్తం అంతా కన్నాలన్నమాట. సో ఇప్పుడు దీని నుంచి నేను ఎలా విముక్తులు అవ్వాలంటే, అప్పుడు భగవంతుడు తనకి ఒక లోహదండ ఇస్తారు, ఒక ఇన్నుముతోని తయారు చేసిన. సో ఇది ఇన్నుము మామూలుగా అయితే నీళ్ళ లోపల మునిగిపోతుంది, కానీ ఎక్కడైతే ఇది తేలుతుంది ఆ నది చాలా పవిత్రమైనది, అక్కడికి వెళ్ళి నువ్వు స్నానం చేస్తే ఈ కన్నాలు పోతాయి. సో అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తారు, ఆల్ హోలీ రివర్స్, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి పుణ్యనిధికి వెళ్తారు, స్నానం చేస్తారు, కానీ ఆ దండ ఎక్కడ తేలట్లేదు. చివరికి ఇక్కడికి వస్తారు, ఇక్కడ చంద్రభాగ పండర్పూర్లో ఉన్న ఈ చంద్రభాగ నదిలో అది తేలుతుంది అనమాట. ఎప్పుడైతే అది తేలుతుంది అప్పుడు ఇంద్రుడు అక్కడ స్నానం చేస్తారు. స్నానం చేసినప్పటికి మొత్తం ఆ డిజీజ్ పోతుంది అనమాట. సో దానికి ఆ లోహ దండ ప్రదేశం కూడా అంటారు. అండ్ అదే లోహ దండతోనే భగవంతుడు దీన్ని రాక్షసుని కూడా చంపుతారు. సో అందు గురించి కూడా దాన్ని లోహదండ అంటారు. అండ్ ఎక్కడైతే ఆ లోహదండ ఆ దిండీర రాక్షసుని చంపబడుతుంది, దాన్ని గదతీర్థ అంటారనమాట ఆ ప్లేస్ని. సో ఇది చాలా చాలా పుణ్యభూమి. అంటే విఠలనాథ్ వచ్చిన ముందు కూడా ఈ యొక్క పండర్పూర్ ధామకి ప్రత్యేకత ఉంది. మహాభారత్లో కూడా ఈ చంద్రభాగ నది పేరు రాసి ఉంది. యాక్చువల్గా చంద్రభాగ కాదు, నది భీమ్ నది అంటారనమాట. అంటే అది ఎలా, దాని కూడా వెనక ఒక మంచి కథ ఉంది. ఎలా ఎప్పుడైతే త్రిపుర పేరు మీద ఒక రాక్షసుడు అందరినీ బాగా ఇబ్బంది పెడుతున్నారు, ఈ దేవతలందరూ శివుడి దగ్గరికి వెళ్ళిపోయి మమ్మల్ని కాపాడండి అంటే, శివుడు అప్పుడు ఆ త్రిపుర రాక్షసుని చంపుతారు. అందుకోసం తనకి త్రిపురారి అని పేరు వస్తుంది. కానీ ఎప్పుడైతే తన్ని చంపేస్తారు, చాలా కాలం పడుతుందన్నమాట. సో ఆ మొత్తం ఆయనకి చెమ్మట్లు వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఊహించండి, శివుడికి చెమ్మట్లు వస్తే అది సాధారణంగా ఉండదు కదా, అదొక నది కింద మారిపోతుంది ఆయన చెమ్మట్లే. సో ఆ చెమ్మట్లే నది కింద మారిపోయి, భీమి నది కింద మారిపోయి ఆ నది చాలా గోల చేస్తూ పండర్పూర్ ధామ్లో ప్రవేశిస్తుంది అనమాట. అంత ఎక్కువ సపోర్ట్ చేసినప్పటికీ అక్కడ ఉన్న వైష్ణవాలు, ఇదేంటి, మేము ఎలా తపస్సు చేసుకోవాలి, ఏంటి ఇంత గోళ. అప్పుడు అక్కడ ఉన్న క్షేత్రపాలకుడు భైరవుడు, అది కూడా శివుడి తాలూకా రూపమే, అతను వెంటనే, ఏంటి నది దగ్గరికి వెళ్ళిపోయే, నువ్వు ఇక్కడే ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావని. అప్పుడు ఆ నది వెంటనే విఠలనాథ్కి రిక్వెస్ట్ అనమాట, నన్ను లోపలికి రానివ్వట్లేదు భైరవ్ అని. సో అప్పుడు విఠలనాథ్ అంటారు, సరే నువ్వు రావచ్చు కానీ శబ్దం చేయొద్దు, నెమ్మదిగా రా, అండ్ ఇక్కడ ఎవరిని డిస్టర్బ్ చేయకుండా అలా కొంచెం నన్ను చూసి వెళ్ళిపో. సో అప్పుడు అది హాఫ్ పరిక్రమ చేసి వెళ్ళిపోతుంది అనమాట. సో దాని ఒక ఆకారం ఎలా ఉందంటే అర్ధచంద్ర చంద్ర ఆకారంలో అనమాట. సో ఆ అర్ధచంద్ర ఆకారంలో ఉండడం వల్ల దానికి చంద్రభాగ అంటే నది తాలూకా కొంచెం భాగమే కదా, సో అర్ధచంద్ర రూపంలో పరిక్రమ చేస్తుందని దానికి చంద్రభాగ అనే పేరు వచ్చిందనమాట. సో మన ఇస్కాన్ పండర్పూర్ టెంపుల్ నుంచి, ఆ ఘాట్ నుంచి మీరు బాగా చంద్రభాగ నదిని చూడొచ్చు, అండ్ చాలామంది భక్తుల్ని చూడొచ్చు. అండ్ ఈసారి నేను చూసిన ఒక ప్రత్యేకమైన ఇదేంటంటే, అక్కడ వాళ్ళందరూ నదిలో స్నానం చేస్తారు, స్నానం చేసి బయటికి వచ్చిన తర్వాత ఒక్కరికి ఒక్కరు నమస్కారం పెట్టుకుంటారు, భగవంతుడికి కాదు, వాళ్ళు ఒక్కరికి ఒకరు నమస్కారం పెడతారు. అప్పుడు నాకు అర్థమవకుండా నేను అక్కడ స్థానీయ భక్తులకి అడుగుతున్నాను, ఎందుకలా వాళ్ళు ఒక్కరిని ఒకరు నమస్కారం పెట్టుకుంటున్నారంటే, వాళ్ళు అంటున్నారు, వాళ్ళు ఒక్కరికొకరు ఏం చెప్తున్నారంటే, ఇగో నువ్వు చంద్రభాగలో స్నానం చేసావు కదా, నీకు ముక్తి వచ్చేస్తుంది, ఓహో సో నువ్వు భగవద్ధామానికి వెళ్తావు కదా, ఇగో నా నమస్కారం తీసుకో. ఇతను అంటాడు, నువ్వు కూడా చంద్రభాగలో స్నానం చేసావు కదా, ఇప్పుడు నువ్వు కూడా భగవద్ధామానికి వెళ్తావు, నువ్వు నా నమస్కారం తీసుకో. సో వాళ్ళు ఒక్కరికొకరు నమస్కారం పెట్టుకుంటారనమాట. సో చాలా అద్భుతంగా ఉంటుంది ఆ దృశ్యము, వాళ్ళందరూ భక్తి. అండ్ ఇంకొకటి, అక్కడ కంటిన్యూస్ నామస్మరణ. మీరు పండర్పూర్ నుంచి వచ్చిన తర్వాత కొన్ని రోజులు మాత్రం మీకు ఆ విట్టల్ విట్టల్ విట్టలు తప్ప మీకు అసలు ఏమీ రాదు. మీ చెవుల్లో కూడా రామకృష్ణ హరి రామకృష్ణ హరి ఎంత బాగా పాడతారు అసలు. రోడ్ మీద స్నానం చేస్తూ రామకృష్ణ హరి ముకుంద మురారి రామకృష్ణ హరి ముకుంద మురారి పాండురంగ 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 హరి పాండురంగ 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 హరి రామకృష్ణ హరి ముకుంద మురారి పాడుతూనే ఉంటారు అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది. అండ్ అందుగురించి పండ్రీనాథ్కి నాద బ్రహ్మ కూడా అంటారు. ఎలా అయితే మన తిరుపతి బాలాజీకి ఏమంటారంటే కంచన బ్రహ్మ అంటే అంత బంగారు అలంకారము ఆ వజ్రాలు. అండ్ అలా అయినా మన జగన్నాథపురిలో జగన్నాథ్కి అన్న బ్రహ్మ అంటారు. ఆనంద బజార్లో ప్రసాదం తీసుకోవడం అక్కడ అదే ఇంపార్టెంట్. అలానే పండ్రీనాథ్ కోసం నాద బ్రహ్మ అంటే నాడంటే శబ్దం. సో అక్కడ ఎవరైనా పండర్పూర్ వెళ్ళి కూడా జపం చేయకపోతే ఇంకా వాళ్ళ లైఫ్ వేస్ట్. ఇంకా ఎలా అయితే జగన్నాథ్పురి వెళ్ళి మీరు జగన్నాథ్ ప్రసాదం తినలేదా అంటే ఇంకేం చేస్తారు. అలానే బృందావన్ వెళ్ళారంటే బృందావన్ తాలూకా ధూళ దుమ్ము మట్టి మీ నెత్తి మీద ధరించలేదా అయితే ఇంకేం లాభం అలా అనుకుంటారు కదా. అలానే ఇక్కడికి వెళ్ళారు పండర్పూర్ వెళ్ళారు మీరు అక్కడ భగవంతుడు నామం తీసుకోలేదంటే ఇంకేం చేస్తారు. అక్కడ భగవంతుడు నామరూపంలోనే ఉన్నారు. ప్రతి ఒక్క భక్తుడు ఆయన నామాన్ని తీసుకుంటూ ఉంటారన్నమాట. చాలా అందమైన ప్రదేశం అన్నమాట. అండ్ ఇంకో స్పెషల్ ఏంటంటే అక్కడ విఠలనాథ్ వాళ్ళ కోసం దేవుడు కాదు, వాళ్ళ కోసం అమ్మ అన్నమాట. వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్. యాక్చువల్గా మనం చెప్తాం కదా బద్రికాశ్రమంలో స్వామి పొద్దున లేసిన వెంటనే బద్రికాశ్రమంలో బద్రీనాథ్ స్నానం చేసుకుంటారు అక్కడ బద్రికాశ్రమంలోనే. అలానే మళ్ళీ ద్వారకాకి వెళ్ళి అలంకరించేస్తారు. మనం ద్వారకానాథ్ చూస్తాం కదా ఎంత చక్కగా అలంకారం ఉంటుంది. మళ్ళీ జగన్నాథ్పూరికి వెళ్ళిపోయి ప్రసాదం తింటారు. మళ్ళీ తిరుపతికి వెళ్ళిపోయి డబ్బులు కౌంట్ చేసుకుంటారు, ఆఫీస్ పని చేసుకోవాలి కదా. మళ్ళీ అక్కడి నుంచి శ్రీరంగంకి వెళ్ళిపోయి పడుకుంటారు, నిద్రపోతారు. అలానే ఇక్కడ పండరిపూర్లో భగవంతుడు ఏం చేస్తారంటే భక్తులతోనే ముచ్చట్లు అనమాట. ఏంటి ఎలా ఉన్నావు అని, ఇంకంతే కదా టైం పాస్ అనమాట. ఇలా నిలబడి అన్ని మాటలు విని అంటే నువ్వు బాగున్నావా ఏంటి ఏంటి విశేషాలు ఏం జరుగుతుంది అంటే అలా ఉంటారనమాట రిలాక్స్ కానీ. భక్తులు ఆయనతో మాట్లాడడం ఆయన వాళ్ళ మాటలు వినడం ఏంటి ఏం జరుగుతుంది అనమాట. అలా ఉంటారు భగవంతుడు పండర్పూర్లో అనమాట. అండ్ ఆ ఒక్క బ్యూటీ కూడా ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఆయన ఒక కిరీటము అండ్ ఆయన ఒక వస్త్రాలు ఇలా పైన రెండు చేతుల్లోనే చాలా స్టైలిష్ కానీ చాలా. అండ్ అక్కడ హారతి కూడా మన ఇస్కాన్ లాగానే ఫోర్ థర్టీకి మేము వెళ్ళినప్పటికి లేదు ఆ కాకడ హారతి. ఎందుకంటే ఇప్పుడు అయితే ఉట్టాన ఏకాదశి టైంకి ఎప్పుడైతే చాలామంది డివోటీస్ వస్తారో అప్పుడు వాళ్ళు కంటిన్యూస్గా దర్శనం క్లోజే చెయ్యరు అనుకోండి. లేదంటే మామూలుగా మార్నింగ్ 4:00 నుంచి ఆ కాకడ హారతి అండ్ తర్వాత రాత్రి షేజ ఆర్తి 11:15 కలా క్లోజ్ చేసేస్తారనమాట. అండ్ ఆ కాకడ ఆర్తి కూడా చాలా బాగుంటుంది. కొన్ని అవర్స్ పాటు మీరు నిలబడి చూడొచ్చు అనమాట ఎలా స్వామికి అభిషేకం చేసుకుంటారు పాలతోని పెరుగుతోని అన్ని రకాలుగానే. మళ్ళీ ఆ అభిషేకం మధ్యలోనే అభిషేకం ఆపేసి వెన్నేస్తారు. అంటే అభిషేకంతో ఆయన అలసిపోయి ఆకలి వేస్తుందని మధ్య మధ్యలో వెన్న ఇస్తారు, ఆయన వెన్న తింటారు, మళ్ళీ మొదలు పెడతారనమాట. మళ్ళీ అలానే హనీతోని షుగర్తోని అలా రకరకాలుగా ఆయనకి అభిషేకం చేసి మళ్ళీ మన ముందే ఆయన అలంకరించేసి చాలా అందంగా ఉంటుంది. మళ్ళీ అక్కడ ధూపారతి అన్ని భగవంతుడికి హారతి అన్ని చూపిస్తారనమాట. సో ఇలా అఫ్కోర్స్ అక్కడ చాలా చాలా స్పెషల్ ప్లేసెస్ ఉన్నాయి ఎక్కడైతే మనము వెళ్ళాలి. టెంపుల్ ప్రిమైసెస్ లోపల కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి. ఈసారి అయితే మేము కొంచెం నిదానంగా చూడగలం. లాస్ట్ టైం అయితే ఫటాఫట్గా దర్శనం చేసేసి వచ్చేసాం. ఈసారి అక్కడ వెంకటేశ్వర అంటే బాలాజీ టెంపుల్ ఉంది అండ్ లక్ష్మీదేవి టెంపుల్ ఉంది, రుక్మిణీదేవి టెంపుల్ ఉంది, రాధారాణి టెంపుల్ ఉంది, సత్యభామ విగ్రహాలు ఉన్నాయి, ఇంకా చిన్న చిన్న చాలా ఉన్నాయి. అండ్ ఈసారి ఒక్కటి స్పెషల్గా నేను చూసింది ఏంటంటే మాకు భక్తులు తీసుకువెళ్ళే దారి ఎలా ఉందంటే అక్కడ ఒక పెద్ద చెట్టు కనిపించింది అనమాట. అది కూడా చాలా స్పెషల్. ఎలా అయితే అది కనో పాత్ర ఒక భక్తురాలన్నమాట. ఆవిడ యాక్చువల్గా ఒక వేష్య తాలూకా అమ్మాయి అనమాట. సో ఆ వేష్య తాలూకా అమ్మాయి చూడ్డానికి చాలా అందంగా ఉంది. సో సాధారణంగా వాళ్ళు ఏమనుకున్నారంటే వేష్య అమ్మాయి కదా ఆవిడ కూడా ఆ పని మొదలు పెడుతుందని. కానీ ఆవిడకి చిన్నప్పటి నుంచి విఠలనాథ్ అంటే చాలా ఇష్టం. సో ఒకసారి వాళ్ళ అమ్మతో చెప్పి, ఇగో ప్రతి ఇయర్ అందరు ఎక్కడికి వెళ్తారమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు అంటే వాళ్ళు పండర్పూర్కి వెళ్తారు. సో ఈసారి నేను వెళ్ళొచ్చు అంటే సరే వెళ్ళి వచ్చాయి అన్నారు. ఎప్పుడైతే ఆడు ఒక్కసారి పండర్పూర్ వెళ్ళింది భక్తులతో పాటు, ఇంకా అక్కడే ఉండిపోయింది, ఇంకా వెనక ఇంటికి తిరిగి రాలేదన్నమాట. సో అక్కడే మంచి భక్తురాలుగా ఉండిపోయింది. కానీ ఆ రోజుల్లో ఉన్న మొహమ్మదన్ రాజాకి ఎప్పుడైతే తెలిసింది, కొంతమంది వచ్చి ఇగో ఈ కనవ పాత్ర ఇక్కడే తిరిగిస్తుంది అంటే, వెంటనే సైనికుల్ని పంపించి ఆవిడ తీసుకురండి, నా భవనంలో ఆవిడ ఉండాలి అని రాజా తాలూకా సైనికులు వచ్చారు కనపాత్రని వెతుకుంటూ ఆవిడ దొరికింది. అమ్మ రాను ఇప్పుడు వచ్చేయాలంటే ఒక్కసారి నేను లాస్ట్ దర్శనం చేసి వచ్చేస్తానని చెప్పేసి గర్భగుడి లోపలికి వెళ్ళింది. గర్భగుడి లోపలికి వెళ్ళిపోయి అక్కడ విఠలనాథ్ కాలు మీద పడి ఏడ్చేస్తుంది అనమాట, నేను మిమ్మల్ని వదిలేసి ఉండలేను అని. సో అక్కడికక్కడ ఆవిడ దేహాన్ని త్యాగం చేసింది, భగవంతుడిలో లీనం అయిపోయిందనమాట. సో అప్పుడు ఈ సైనికులు ఇన్సేప్ అయింది, ఏంటి ఇంకా రాలేదని అమ్మలు మొత్తం మీద లోపలికి వెళ్ళి చూస్తే ఆవిడ ఇంకా అలా మృత శరీరం అక్కడ ఉంది. మళ్ళీ ఇంకా భగవంతుడి దగ్గర ఆవిడ దేహాన్ని త్యాగం చేసిన గొప్ప భక్తురాలని అనుకుంటూ అక్కడ ఉన్న పూజారులు ఆవిడ శరీరాన్ని తీసుకుని ఆ టెంపుల్ పరిసరంలోనే జస్ట్ ఆ కాంపౌండ్లోనే ఆవిడకి సమాధి ఇచ్చేశారు. సో ఎక్కడైతే ఆవిడకి ఆ సమాధి ఇచ్చారో ఆ సమాధి నుంచి బయట ఒక పెద్ద చెట్టు బయటకు వచ్చింది అనమాట. ఇప్పటికీ ఆ చెట్టు ఉంది, ఈసారి మేము వెళ్ళినప్పుడు దాన్ని బాగా కవగలించుకున్నామన్నమాట. పెద్ద చెట్టు, అండ్ ఆ చెట్టు మీద కొంచెం డ్రై అయ్యింది కానీ ఇప్పటికీ ఆకులు అన్నీ ఉన్నాయి. కానీ ఆ చెట్టు కొంచెం హాలో అయిపోతుంది, మధ్య మధ్యలో హాలో ఇది వచ్చేస్తున్నాయి అనమాట. కానీ ఇప్పటికీ ఆ చెట్టు ఉంది. సో అందరు దాన్ని ముట్టుకుంటూ వెళ్తారనమాట. అండ్ ఇంకొక స్పెషల్ దర్శన నేను మర్చిపోలేను. ఎప్పుడైతే మేము ఇలా ఎంటర్ అవుతున్నామో, ఇప్పుడు జస్ట్ ఇంకా విఠలనాథ్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఒక పెద్ద స్తంభం ఉందన్నమాట. అన్ని స్తంభాల్లోనే మీకు అది ప్రత్యేకంగా కనిపిస్తుంది, ఎందుకంటే ఆ స్తంభం మీద వెండి ఉంది, మొత్తం వెండితో కప్పేశారు ఆ స్తంభాన్ని. సో దాన్ని దాసస్తంభ అంటారనమాట. సో దాని వెనక ఒక మంచి కథ ఉంది. ఎలా పురందర్ దాస్, మన అందరు పురందర్ దాస్ కథ విన్నాం కదా. ఈ పురందర్ దాస్ ఒక గొప్ప భక్తుడు, కానీ ముందు తన గొప్ప భక్తుడుగా లేడనమాట. తన తిమ్మప్ప పేరుతోని ఒక కన్సారి అనమాట. సో తను చాలా ఏమన్నాడంటే పిస్నారి. సో పిస్నారి అయినప్పటికీ తన పని ఎలా చేస్తాడంటే, ఇతని ఇటు షాప్ ఉందనమాట, వెనకే ఇల్లు. సో ఒకసారి ఒక వృద్ధ ముసలాయన తన దగ్గరకు వచ్చి, అయ్యా నాకు కొంచెం దానం కావాలి. ఏ, మా అమ్మాయి పెళ్ళుంది, ఎంతో కొంత సాయం చేయండి. సో ఇతను అంటారు, నా దగ్గర ఏం లేదు పో. సో మొత్తం మీద ఇతను ఏం చేస్తారంటే, ఈ ముసలాయన వెనక వెళ్ళి వాళ్ళు ఇంటి తలుపు కొడితే భార్య బయటికి వస్తుంది. అమ్మా ఏదైనా ఇవ్వండి, మా అమ్మాయి పెళ్ళి అంటే, ఈవిడ చాలా మంచి భక్తురాలు కానీ తన భర్త పిస్నారి అని ఆవిడకి తెలుసు, ఏదైనా ఇస్తే కోపపడతాడు, ఏది ఇవ్వకూడదు, ఇంట్లో ప్రతిదీ లెక్క పెట్టుకుంటాడనమాట. అంటే ఆ రోజుల్లో కూడా ఈ తిమ్మప్ప ఎంత గొప్ప కన్సారి అంటే, ఆ రోజుల్లో కృష్ణదేవరాజా తన దగ్గరకు వచ్చి వజ్రాలు కొంటారనమాట. సో తన దగ్గర రేర్ డైమండ్స్ ఉంటాయి, రేర్గా ఉన్న మణి మాణిక్యాలు కూడా చాలా రేర్గా ఉంటాయి. కానీ అతను ఎంత పిస్నారి అంటే, ఇప్పుడు రాజా తన దగ్గర ఖరీద్కి వస్తాడు కదా ఆ వజ్రాలు కొనడానికి, అప్పుడు తను బిల్ రాస్తారు, ఇన్ని వజ్రాలు, ఇన్ని ముత్యాలు, ఇన్ని మాణిక్యాలు, చివరికి ప్లస్ ఒక గ్లాసు పాలు. అంటే రాజా తాగారు కదా, అప్పుడు రాజా నవ్వుతాడు, ఇదేంటి బాబు ఈ పాలకి కూడా ఛార్జ్ చేస్తావంటే, మరి ఏమనుకోవద్దండి, బిజినెస్ అంటే బిజినెస్, పాలకి కూడా ఛార్జ్ చేస్తాను. సో రాజాకి ఇచ్చిన పాల గ్లాస్ కూడా లెక్క పెట్టుకుంటాడు, అంత విస్తున్నారు అనమాట. ఈవిడికి భయం అనమాట, ఏది ఇచ్చినా తను కోపపడతారు, ఏది నాది కాదు, వేసుకున్న బట్టలు ప్రతిదీ తందే కదా. కానీ ఒక ముక్క పుడుక ఉందనమాట తన దగ్గర, నోజ్ రింగ్. అయితే ఇది ఈ ముక్క పుడక మా నాన్న ఇచ్చారు కదా, ఇది నేను ఇవ్వచ్చు కదా అని ఆవిడ ఈ లాకర్ నుంచి అది తీసి, ఇగో బాబు ఇది తీసుకో అని చెప్పేసి ఆవిడ సంతోషపడుతుంది. ఇప్పుడు ఇతనే చేస్తాడు, ఇతను ఇంకా ఇతనే కదా కన్సారి అని తన భర్త దగ్గరికి వెళ్ళిపోతాడు. మళ్ళీ తిమ్మప్ప దగ్గరికి వెళ్ళిపోయి, ఇగో నాకెవరో ఇచ్చారు దానము, దీనికి నువ్వు డబ్బులు ఇవ్వు అని. ఇతను చాలా ఇంటెలిజెంట్, ఈ ముక్క పుడక నా భార్యదే, ఇతని దగ్గరికి ఎలా వచ్చింది, ఈవిడే ఇచ్చి ఉంటుంది అని వెంటనే, ఇగో ఉండు ఒకసారి నేను వెయిట్ చూసుకోవాలి, ఇక్కడే కూర్చో, అని చెప్పి లాకర్లో పెట్టి దానికి తాళం వేసి ఇంటి లోపలికి వెళ్తారు. అక్కడే కదా షాప్ వెనకే ఇల్లు. లోపలికి వెళ్ళిపోయి ఇగో ఇలారా ఎక్కడుంది నీ ముక్క పుడక ఎక్కడుంది అంటే ఎక్కడుందంటే ఆవిడకి ఇంకా అర్థమైపోయింది ఇది లాకర్లోనే ఉందంటే ఇప్పుడే తీసిరా నేను చూడాలి ఇప్పుడే. ఇప్పుడు ఇంకా ఏం అర్థమవకుండా పూజ గదిలో వెళ్తుంది. ఇతను అరుస్తున్నారు ఏ పూజ గదికి ఎందుకంటే అక్కడే దాచిపెట్టుకున్నానంటే సరే తీసుకోరా అని ఇతను వెయిటింగ్ అనమాట. ఇతను ఇటు 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 వాకింగ్ చేస్తున్నారు. ఈ లోపలికి వెళ్ళిపోయి పూజా గదిలో ఇంకా ఏం అర్థం అవ్వకుండా అక్కడ చిన్న బాటిల్లో విషం ఉంది. ఆ విషం వేసుకొని ఇంకా విషం తాగితే బాగుంది ఎందుకంటే తిట్టులు భరించలేము అని ఆ విషం ఇంకా వేసి కప్పులో తాగబోతేనే తాగుతుంది అని రెడీ అయిపోతేనే అక్కడ ముక్కు పుడక పడుతుంది అనమాట. ఎక్కడ నుంచి తెలియదు నాకు అర్థమైంది స్వామి దీవించారని. వెంటనే దాన్ని అక్కడ నుంచి తీసి బయటికి వచ్చి ఇగో ఏమండి చూసుకోండి అంటే ఇతను వెంటనే ఇది సేమ్ అని మళ్ళీ దాన్ని పట్టుకొని మళ్ళీ షాప్కి వెళ్తారు. మళ్ళీ లాకర్ ఓపెన్ చేస్తారు. మళ్ళీ లాకర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడికి లేదు పోయింది. తనకు అర్థమైపోయింది ఆ లోపల ముసలి ఆయన చూస్తే ఆయన లేడు. అప్పుడు ఆయనకు అర్థమైపోతుంది మేబీ ఇది దేవాదిదేవుడే. ఆ రోజు నుంచి ఇంకా తను మంచి భక్తుడు కింద మారిపోతాడు. దీక్ష తీసుకుని తన పేరు మారిపోయి పురంధర విఠల పురంధర దాస్ వచ్చేస్తుందన్నమాట. తన పేరు పురంధర దాస్. ఇప్పుడు ఈ పురంధర దాసు మంచి భక్తుడు, ఎన్నో మంచి మంచి పాటలు రచించాడు చక్కగా. అఫ్కోర్స్ పురంధర దాస్ కథలు మొదలు పెడితే ఈరోజు ఇంకా ఈ క్లాస్ అవ్వదు అనుకోండి. ఇంకా చాలా మంచి మంచి కథలు ఉన్నాయి. సో ఈ పురంధర దాస్ ఎప్పుడైతే వృద్ధ వయసానికి చేరాడు తన విఠలనాథ్ అంటే తనకి ప్రాణం అనమాట. సో అప్పటికి తన వయసు 90 సంవత్సరాలు. సో 90 సంవత్సరాలు కదా ఒక చిన్న వయసులో ఉన్న ఒక భక్తుడు తన్ని సాయం చేస్తున్నారు. సెక్రటరీ అసిస్టెంట్ లాగా తనకి ఏదైనా కావాలంటే సర్వెంట్ లాగా తను అన్నీ అందించడం అనమాట. సో ప్రతిరోజు తను నీళ్ళు తీసుకువస్తాడు కుండలోని. ఆ నీళ్ళతోనే తను పూజ చేయాలి, తిలక్ పెట్టుకోవాలి, అన్ని పనులు చేసుకుంటారు. ఆ రోజు ఆలస్యమైంది. ఇతను వేచి ఉంటే ఇంకా రాలేదేంటి ఇంకా రాలేదంటే ఆ లోపల వచ్చాడు అసిస్టెంట్. పరిగెత్తి ఈరోజు ఆలస్యం అయిపోయిందయ్యా అని ఆ నీళ్ళు ఇచ్చాడనమాట. ఇప్పుడు ముసలి వాళ్ళకి చిన్నపిల్లలకి మనం ఏం చెప్పలేము. వాళ్ళు ఎప్పుడూ కోపం చెందవచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా చేసేయచ్చు. ఈయనకి ఇంకా కోపం వచ్చి ఇంత ఆలస్యం చేస్తావని ఆ కుండలో నీళ్ళతో పాటు ఉన్న కుండని పట్టుకుని విసిరేశాడు. విసిరేసి దీనికి దెబ్బ తగిలిందనమాట. ఏంటి ఇంత ఆలస్యము, ఇంతసేపు ఇగో పట్టుకో నాకొద్దు నీ నీళ్ళు నేనే తెచ్చుకుంటానని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయారు. ఇక్కడ సమస్య ఏంటంటే ఎవరి మీద అయితే ఆ కుండ విసిరేశారు తను అసలు పురంధర దాస్ సర్వెంట్ కాదు విఠలనాథే. ఎందుకంటే ఈ సర్వెంట్ నిద్రపోయాడు తను రాలేదు, ఇతనికి ఆలస్యం అవుతుందని ఆయనే ఆయన ఒక స్వరూపాన్ని ఆయన ఒక రూపాన్ని ధరించి సర్వెంట్గా వచ్చేశారు. ఇప్పుడు విఠలనాథ్కి వచ్చింది కోపం. ఆహా నన్ను కొడతావా, నేను ఇంత ప్రేమతో నీకు కుండలో నీళ్ళు తీసుకొచ్చేసి నన్ను కొట్టావా, ఇంకా సరే నేను పగ తీసుకుంటాను నీ పని చెప్తాను అని భగవంతుడు అనుకుంటారు మనసులో. అప్పుడు భగవంతుడు ఏం చేస్తారు ప్రణాళిక వేస్తారు. ఆయన ఏం చేస్తారు ఆ రోజు రాత్రి పురంధర దాస రూపంలో మారిపోతారు. మారిపోయి ఒక వేశ్య దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ వేశ్య ఆయన్ని చూసి అయ్యో మీరు వచ్చారేంటి, ఎందుకంటే ఆయన గొప్ప భక్తుడు అందరికీ తెలుసు పండర్పూర్ ధామ్లోనే, మీరు నా గదికి రావడం ఏంటంటే ఏదో నీ డాన్స్ చూడాలని అనిపించింది వచ్చాను, ఏంటి నువ్వు డాన్స్ చేయి నీకేంటి ప్రాబ్లం అంటే సరే నాకేం ప్రాబ్లం లేదని ఆవిడ నృత్యం చేసుకొని చివరికి రాత్రంతా ఆవిడతో ఉండి చివరికి మళ్ళీ ఇప్పుడు ఇవ్వాలి కదా డబ్బులైనా ఏదైనా ఇవ్వాలి కదా, కానీ స్వామి దగ్గర డబ్బులు ఏముంటాయి. అప్పుడు ఆయన ఏం చేశారు ఆయన ఇది ఉంటాయి కదా కంకణం, ఆ కంకణాలు ఇచ్చేశారు ఈవిడికి. ఈవిడ హ్యాపీగా తీసుకుంది ఆయన ఏరిపోయారు. మరుసటి రోజు పొద్దున గర్భగుడిలో భగవంతుని అలంకరణ చేస్తూ ఉంటే పూజారులు ఈ కంకణాలు ఎక్కడున్నాయి భగవంతుడి కనిపించట్లేదంటే ఊరంతా వాళ్ళు ఇంకా కబర్ పెట్టారు స్వామి కంకణాలు లేదు లేదు పోయాయి 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 అంటే అందరు వెతుకుంటూ మొత్తం మీద ఈ వేష ఇంట్లో దొరికింది. ఆవిడ పట్టుకొని వచ్చారు ఏంటమ్మా ఇలా దొంగలిస్తావా అని. ఈవిడ నేను దొంగలించలేదండి, అయితే నిజం చెప్పు నీకెవరు ఇచ్చారు. ఇంకా ఆవిడ ఎలా చెప్పారని మొత్తం మీద నిజం చెప్పేసింది, నాకు పురంధర దాస్ ఇచ్చారు. ఏంటి పురంధర దాస్ నీ ఇంటికెండు ఎందుకు వస్తారు గొప్ప భక్తుడు, తనకేంటి పని ఒక వేశ్య ఇంట్లో అంటే నేను నిజం చెప్తున్నాను, కావాలంటే విఠలనాథ్ కాలు ముట్టుకొని చెప్తాను ఈయనే నాకు ఇచ్చారు. పురంధర దాస్ని పిలిచారు. పురంధర దాస్ కూడా నిజం చెప్తున్నారు, నేను నా లైఫ్లో ఈవిడ మొహం చూడలేదని నాకు తెలియదు నేను అసలు తీసుకోలేదు. ఇప్పుడు మొత్తం మీద ఎవరిని నమ్మాలి, కానీ మామూలుగా అయినా స్త్రీల్ని అందరూ ఎక్కువగా నమ్ముతారు కదా, అయితే నువ్వే అబద్ధం చెప్తున్నావేమో అని అనుకుంటూ ఆయనకి స్తంభం మీద తాడుతో కట్టేసి కొరడుతో కొట్టడం మొదలుపెట్టారనమాట, నిజం చెప్పు నువ్వేనా దొంగలించావా అని. సో ఎప్పుడైతే ఆ 2-3 కొట్టారు అప్పుడు స్వామి పురంధర దాస్ దగ్గర వచ్చి నిలబడి అడుగుతున్నారనమాట, ఎలా ఉంది బాగుందా నన్ను కొట్టావు కదా ఇప్పుడు నచ్చిందా, బాగుందా? ఇప్పుడు అప్పుడు నేనే ఎప్పుడు కొట్టాను మీకంటే, అప్పుడు స్వామి తను చూపిస్తున్నాను అనమాట, నేనెంత చక్కగా ప్రేమతో నీ కోసం నీళ్ళు తెస్తే నాకు కొట్టావు కదా, ఇప్పుడు ఎలా ఉంది, నా గేమ్ బాగుందా, నీకు నచ్చిందా అంటే అప్పుడు పురంద్రదాస్ నవ్వుతూ, ఇంకా చాలే నేను ఇప్పుడు ఓల్డ్ అయిపోయాను, నీలా కాదు కదా, నాకు నొప్పి కలుగుతుంది ఇంకా ఆపులే అంటే, అప్పుడు స్వామి ఇంకా విగ్రహ రూపం నుంచి శబ్దం చేశారనమాట, ఆహా పురంద్రదాస్ తీసుకోలేదు, నేనే లీలని చేశానంటే అప్పుడు అందరు నవ్వు నవ్వు అనమాట. సో అక్కడ ఆయన్ని కట్టారు కదా అని ఇప్పటికీ ఆ స్తంభం ఉంది. సో మేము కూడా బాగా దాన్ని కవగలించుకున్నాం అనమాట, ఆ స్తంభాన్ని ఆ దాస స్తంభ అంటారనమాట, వెండితో కప్పేసి ఉందన్నమాట. అలా అసలు ఆ పండర్పూర్ స్థలంలోని ఎన్ని ఎన్ని కథలు ఉన్నాయంటే, ప్రతి ప్లేస్కి ఎంత స్పెషాలిటీ, అక్కడ ఉన్న భక్తులు చాలా డిఫరెంట్ డిఫరెంట్ పాస్ట్ టైమ్స్ ఉన్నాయి. అలానే మనం పండర్పూర్ కథ చెప్తే ఆ పండర్పూర్తో కనెక్టెడ్ ఉన్న భక్తులు కథ చెప్పకపోతే అది పూర్తి అవ్వదన్నమాట. ఎంత మంచి మంచి స్టోరీస్. ఇప్పుడు నామ్దేవ్ ఒక భక్తుడు, తన లీలలు కూడా చాలా బాగుంటాయి. ఎలా నామ్దేవ్ ఎంత అభంగాస్ అనమాట, వాళ్ళు పాటలు విఠలనాథ్ని కీర్తిస్తూ ఆయన రాసిన పాటలు. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేస్. మనం ఎప్పుడైతే టెంపుల్ నుంచి దర్శనం చేసి ఇలా బయటికి వస్తామో, మెయిన్ ద్వారం దగ్గరకు వచ్చేస్తాం, మెయిన్ ద్వారం నుంచి ఎవరికి ఎంట్రీ లేదు, మనకి వేరే వేరే చోటు నుంచి లోపలికి తీసుకువెళ్తారు, ఎందుకంటే మెయిన్ ద్వారంలో డివోటి ఉన్నాడు, ఆ డివోటి మీద మనం కాలేయలేము. ఆ డివోటి ఎవరంటే నామ్దేవ్. సో అక్కడ స్టెప్స్ ఉన్నాయన్నమాట. సో ఎప్పుడైతే ఈ గొప్ప భక్తుడు నామ్దేవ్ ఎవరైతే ఎంత చక్కగా పాడేవాడు, ఎంత చక్కగా భగవంతుడిని కీర్తిస్తూ లీలలు చెప్పేవారు అంటే, తను ఇలా పాడుతూ ఉంటే స్వామి రాసుకుంటారన్నమాట, ఆయన డిక్టేషన్ అనమాట, అంటే ఆయన టైం చెప్పకుండా స్వామి రాసుకుంటారనమాట. సో ఆ నామ్దేవ్కి చివరి సమయంలో ఎప్పుడైతే భగవంతుడు అన్నారు, సరేలే నామ్దేవ్ ఇప్పుడు నువ్వు వచ్చే వెనక భగవద్ధామానికి, అప్పుడు నామ్దేవ్ అంటారు, నేను రాను, అక్కడ ఏం చేసుకుంటాను, నేను ఇక్కడే ఉంటాను, నాకు భక్తుల తాలూకా ధూళి కావాలి నా తల మీద, నాకు అలాంటి ఏమైనా ఏర్పాటు చేస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానంటే, అప్పుడు స్వామి అన్నారు సరే అయితే. సో ఏ మెట్లయితే నా భక్తులు వస్తారు నా దగ్గరికి, ఆ మెట్ల లోపల నువ్వు వెళ్ళిపో అంటే, మామూలుగా ఇప్పుడు మన రామాయణంలో ఈ కథ వస్తుంది కదా, ఎలా సీతామాత కోసం భూమిదేవి రెండు ముక్కులు ఎలా ఓపెన్ చేసేసి సీతామాత లోపల ప్రవేశిస్తారు, అలానే ఇక్కడ ఉన్న మెట్లు అలా ఒక్క మెట్ట మాత్రం అలా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓపెన్ అయిపోతే నామ్దేవ్ దాని లోపలికి వెళ్ళిపోతారనమాట. సో నామ్దేవ్ వెళ్ళిపోతుంటే నామ్దేవ్ భార్య, తన పిల్లలు, కోడలు, తన అమ్మ, నాన్న, తన సర్వెంట్ జనాబాయి దాసి, అందరూ 14 మంది అందరు లోపలికి వెళ్ళిపోతారు. మళ్ళీ అది ఇలా కప్పబడుతుంది అనమాట. సో ఇప్పుడు అందరికీ తెలుసు నామదేవ్ అక్కడ ఉన్నారని, అందు గురించి అది ఇంకెవ్వరు వాడరు, ఆ మెట్టలు ఎవ్వరు ఎక్కరు. యాక్చువల్గా తనైతే భక్తుల ధూళి కోసమే అక్కడ ఉన్నారు, కానీ అక్కడ ఏం చేశారంటే వాళ్ళు నామదేవ్ తాలూకా చిన్న అలా ఒక విగ్రహం లాగా పెట్టేసి అందరు అక్కడ నమస్కారం పెట్టుకుంటారు, నామదేవ్ అక్కడ ఉన్నారని తన సమాధి. సో ఆ సమాధి మీద ఇంకెవరు కాలేయరు, అక్కడ నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతారన్నమాట. సో అది కూడా చాలా ప్రత్యేకమైన ప్లేస్. అండ్ నామదేవ్ గురించి చెప్పినప్పుడు జానాబాయి గురించి చెప్పాలి, ఎందుకంటే అది కనెక్టెడ్గా ఉన్నారు. జానాబాయి కూడా తన అమ్మ నాన్నతోని పండర్పూర్ వచ్చినప్పుడు, నేను ఇక్కడే ఉండిపోతాను, నేను సరే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళను అంటే, ఇంకా వాళ్ళు కూడా బతమాలి మొత్తం మీద ఆవిడని వదిలేశారు. అప్పుడు నామ్దేవ్ కనిపించారు. సో ఆ చిన్నప్పటి నుంచి నామ్దేవి మీరే మా గురు, నన్ను మీరు స్వీకరించండి అంటే, జానాబాయి నామ్దేవ్ ఇంట్లోనే పని మనిషిగా ఉండేదన్నమాట. అక్కడ నామ్దేవ్కి సేవ చేస్తూ, తన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సేవ చూస్తూ లైఫ్ అంతా అలా ఉండిపోయింది జానాబాయి. సో ఆ గొప్ప భక్తురాలు ఒక ప్లేస్ కూడా పండర్పూర్ ధామ్. అండ్ అఫ్కోర్స్ ఇంకొక డివోటి చోకా మేళా, తన గురించి కూడా చెప్పాలి. ఒకసారి నామ్దేవ్ పండరీనాథ్ ముందు కీర్తన చేస్తూ ఉంటే విఠలనాథ్ ఏడుస్తున్నారు. సో నామ్దేవ్ అడుగుతున్నారు, ఇదేంటి మీ కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఏమైందంటే, ఇగో నా భక్తుడు చనిపోయాడు. సో ఎవరు ఆ భక్తుడు అంటే చోకా మేళా, తన గొప్ప భక్తుడు, కానీ తను ఏంటంటే నిమ్న జాతికి చెందినప్పటికీ తనకి టెంపుల్లో అలౌ చేయరు. సో తను చనిపోయాడు అండ్ తన సమాధి నాకు నా టెంపుల్ ముందు కావాలి. సో నామ్దేవ్ అంటారు, అయితే సరే నేను తన శరీరాన్ని తీసుకొని వస్తానంటే, లేదు ఇంకా శరీరం ఏమీ లేదు, ఎందుకంటే తను యాక్చువల్గా చోకా మేళా పని ఏంటంటే మేసన్, ఇప్పుడు మేసన్ పని చేస్తారు కదా, లేబర్ మేసన్ గోడలు కడతారు. సో తను గోడ కడుతూ ఉంటే చోకా మేళా పెద్ద గోడ కట్టారనమాట, తనతో పాటు చాలా మంది ఆ గోడ పడిపోతే వాళ్ళందరూ అక్కడ చంపబడారనమాట. సో అక్కడ ఎలాగో అందరు చంపబడారని వాళ్ళందరినీ అక్కడే వాళ్ళు కాల్చేశారనమాట. అంటే బాడీకి ఏం చేస్తారు, శరీరాన్ని ఇంకా శ్మశానానికి తీసుకువెళ్తారు కదా, సో అక్కడే కాల్ చేశారు. సో కాల్ చేసినప్పుడు ఇప్పుడు శరీరం అయితే ఏం లేదు, మళ్ళీ ఎలా ఏం తీసుకురావాలి అంటే బోన్స్ ఉంటాయి కదా, బోన్స్ని తీసుకురా అని విఠలనాథ్ అంటారు. సో నామదేవ్ అంటారు సరే బాగానే ఉంది నేను బోన్ తీసుకొస్తాను, కానీ నామదేవ్ ఒక డౌట్ వస్తుంది, మళ్ళీ అందరినీ ఒకేసారి కాల్ చేస్తారు కదా నాకు ఎలా తెలుస్తుంది ఎవరు బోన్ ఏంటి అని. సో అప్పుడు స్వామి అంటారు ఆహా నీకు ఇంత ఐడియా లేదా, ఒక్కొక్క బోన్ పట్టుకుని చెవుల దగ్గర తీసుకురా, ఏ బోన్ నుంచి కూడా విఠల్ 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 అని పేరు వస్తుంది, అది చోకామేలాది. సో అప్పుడు నామదేవ్ వెళ్ళి అక్కడ ప్రతి బోన్ని పేరు వింటూ మళ్ళీ అదన్నీ తీసుకొచ్చేసి విఠలనాథ్ టెంపుల్ ఎదురుగానే అక్కడ సమాధి ఇచ్చారనమాట. సో మీరు పండర్పూర్ వెళ్ళినప్పటికీ ఆ చోకామేళ సమాధి చూసుకోవచ్చు. జస్ట్ నామదేవ్ ప్యారీకి ఆపోజిట్లోనే ఆ చోకామేళ సమాధి ఉంటుందన్నమాట. సో అలా ఆ పండర్పూర్ టెంపుల్ లోపల బయట చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి. అలానే మేము ఈసారి వెళ్ళినప్పటికీ గోపాల్పుర వెళ్ళాము పొద్దున, విష్ణుపాద్ అండ్ గోపాల్పుర, అది కూడా రెండు చాలా ఇంపార్టెంట్ అద్భుతమైన ప్లేసెస్. విష్ణుపాద్ అంటే అక్కడ స్వామి ఇది సెకండ్ టైం పండర్పూర్ రావడం, అంటే రుక్మిణీదేవిని బతమాలడానికి. దాని ముందు కూడా పండర్పూర్ వచ్చారు, కానీ అప్పుడు ఏంటంటే ఆయన ఆవుల్ని తీసుకొని వచ్చారు. మామూలుగా ఆవులకి మేతకి తీసుకువెళ్ళినప్పుడు అంటే ఆయన వేరే వేరే ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు కదా, వెరైటీ, ఒకసారి కామ్యవన్, ఒకసారి భండీరావన్, ఒకసారి బేల్వన్, కోకిలవన్, అలానే ఒకసారి పండర్పూర్కి వచ్చారు ఆవుల్ని ఆ గోప బాలకులందరినీ తీసుకొచ్చి. సో వచ్చినప్పుడు ఆయన పాదపద్మాలు అక్కడ ఒక రాయి మీద ముద్రించి ఉన్నాయి. ఆయన పాదపద్మాలు, ఆవుల తాలూకా పాదాలు, ఆయన ఒక వేణు, అదన్నీ మీకు కనిపిస్తాయి. దాన్ని విష్ణుపాద అంటారనమాట. సో ఆ దాన్ని వాళ్ళు చాలా భద్రంగా మంచిగా ఉంచారు, దాన్ని ఎలా బార్డర్ వేసుకొని చిన్న మండపంలాగా కట్టారు 16 స్తంభాలతో. అది నది మధ్యలో ఉంటుందన్నమాట, చాలా అందంగా ఉంటుంది ఆ విష్ణుపాద ప్రదేశము. మేము పొద్దున పొద్దున వెళ్ళాం మంగళహారతి అయిన పెమ్మట. సో అక్కడికి వెళ్ళినప్పటికీ తొందరగా వెళ్ళాము, అక్కడ ఇంకా ఏం రెడీ అవ్వలేదు. అక్కడ ఒక పూజారి ఉన్నాడు, లోకల్ పూజారి. సో నేను ఇంకొక మాతాజీ ఎవరైతే మమ్మల్ని డ్రైవ్ చేసి వచ్చారో, ఒక ప్రభుజీ, మేమందరం నిలబడి ఉంటే ఆ పూజారి ఇంకా అసలు ఏంటో నా మీద కోపము, నా వైపు చూసేసి చేస్తారా క్లీన్ చేస్తారా ఈ ప్లేస్ని అన్నారనమాట. అక్కడ ఎవరు లేదు, మేము తొందరగా వెళ్ళామంటే సరే అని మేము క్లీన్ చేస్తే మాకు వాటర్ ఇచ్చాడు దీని మీద ఒక కుండతోనే. అయితే దానికి మేము మంచిగా క్లీన్ చేస్తాం, క్లీన్ చేసేసి మళ్ళీ ఆ చందన్ రెడీ చేసి ఉన్నా పెడతారా అని అంటున్నాడు కోపంతోనే ప్రతిదీ. సరే పెడదామంటే అది చందన్ పెట్టాము, ఫ్లవర్ ఇచ్చాడు, తులసిమాల ఇచ్చాడు, అన్ని మా చేత పెట్టించేశాడు, అన్ని డెకరేట్ చేపించాడు. దాని ముందు ఒక చిన్న విష్ణుమూర్తి ఉంది 4 చేతులతో, దాని మీద అన్ని పెట్టించారు. సరే అయిపోయిందా, దండం పెట్టేయండి, దండం పెట్టేశారు. అది ఇక్కడే ఉంటారా వెళ్తారా అని అసలు మాకు అర్థం అవ్వట్లేదు ఏంటి ఎలా మాట్లాడుతాను. మొత్తం మీద ఇంకా దండం పెట్టేసి అంత చేసి పరిక్రమ చేసేసి వెళ్ళిపోతూ ఉంటే ఎవరైతే నాతో వచ్చారో డివోటీ మమ్మల్ని డ్రైవ్ చేసి తను అంటున్నాడు మాతాజీ ఇన్ని ఇయర్స్ వచ్చి ఇక్కడ వస్తున్నాను కానీ ఇప్పుడు వరకు అసలు అతను ముట్టుకొని ఇవ్వడు, ఎంత దీనిగా ఉంటారో అసలు మమ్మల్ని అయితే తను ఎలా చూస్తాడంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, మేము ఏంటో మేము ముట్టుకోకూడదని, మరి ఈరోజు ఏంటో మమ్మల్ని అన్నీ చేయమన్నాడు, క్లీన్ చేయమన్నాడు, దాన్ని ఫ్లవర్ పెట్టమన్నాడు, అన్నీ చేపించాడు అనమాట. కానీ ఆనందంగా అనిపించింది, కానీ తను చెప్పే విధానం అనమాట, తిడుతున్నాడు అనమాట, చేస్తారా చెయ్యండి చెయ్యండి అని అంతే అలా గాబరు పెట్టేస్తున్నాడు. ఇంకా ఫటాఫట్ ఫటాఫట్గా అన్ని చేసుకున్నాం, తర్వాత కొంచెం సింక్ అయిందనమాట. అయ్యో మంచి సేవ చేసి వచ్చాం, ఎందుకంటే తను ఎంత భయపెట్టేస్తున్నాడు, తొందరగా చేయండి తొందరగా చేయండి అని ఇంకా ఫటాఫట్గా అలా అన్ని డెకరేట్ చేసి విష్ణుపాద నుంచి మళ్ళీ మేము గోపాల్పూర్ వెళ్ళాము. దానికి దగ్గరే అది కూడా చాలా అంటే హిల్ పైన ఉంది. సో ఏ భక్తుడు అయితే మమ్మల్ని తీసుకువెళ్ళాడు తను అంటున్నాడనమాట ఇది ఇక్కడిది గోవర్ధన్, ఇదే మాకు, ఇదే గోవర్ధన్ తాలూకా ఎక్స్పాన్షన్ అంటే. అప్పుడు దాన్ని ఇంకా మేము పైకి ఎక్కేసి వెళ్ళామన్నమాట టెంపుల్ లోపల. అండ్ ఆ టెంపుల్ లోపల ప్రత్యేకత ఏంటంటే స్వామి ఆవుల్ని అన్నీ తీసుకొని వచ్చినప్పటికీ అక్కడ కూర్చొని వాళ్ళు తింటారనమాట, లైక్ మన కామ్యవన్లో ఎలా ఉంది భోజన థాలి, అక్కడ అలా కూర్చొని అందరూ తినడము. సో అక్కడ గోపాలకృష్ణ విగ్రహాలు ఉన్నాయి, ఆవు ఉంది, చాలా అందంగా ఉంది ఆ విగ్రహాలు కూడా అక్కడ. సో అక్కడ ఫటాఫట్గా మేము దర్శనం చేసేసి పరిక్రమ చేసేసి అలా చూస్తే అక్కడ చిన్న గుహలాగా ఉంది. లోపలికి రండి లోపలి రండి, మనకి బృందావనం ఎలా ఉంటుంది, రండి రండి ఇక్కడ 10 రూపీస్ వేయండి 20 రూపీస్ వేయండి అని అలా అంటే లోపలి గుహ లోపలికి వెళ్ళాము. నాకు అప్పటికీ అసలు తెలియదు. గుహ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ పూజారి చెప్తున్నాడు, ఇగో ఈ ఇక్కడ ఈ గుహలోనే జానాబాయికి కృష్ణకి అయిన పాస్ టైము, ఇక్కడ జానాబాయి బ్లాంకెట్ ఉందన్నమాట. అసలు నాకు ఎంత ఆనందం అనిపించింది. అండ్ భగవంతుడు తలక పాద పద్మాలు చూపిస్తే అక్కడ చిన్న మార్క్ ఉందన్నమాట, మార్క్ ఉంది. ఇదేంటంటే జానాబాయి కోపంతో స్వామిని కొట్టిన మార్క్ అనమాట. మళ్ళీ దాని నుంచి అలా బయటికి వచ్చి రైట్ సైడ్లో వెళ్తే అక్కడ కుకింగ్ పాట్స్ ఉన్నాయన్నమాట, ఒకటి పైన ఒకటి. అసలు అంతా మరాఠీ మాట్లాడుతున్నారు. అసలు ఇది ఏంటి అంటే జానాబాయి వంట చేసిన పాట్స్. అయ్యో అసలు నేనైతే ఇంకా పొంగిపోయాను. ఓ మై గాడ్, నేను జానాబాయి గురించి అసలు ఎన్నిసార్లు మాట్లాడుతూ కానీ నాకు స్వయంగాని జానాబాయి వంట చేసిన అది నేను ముట్టుకోవచ్చా ఒక రోజు అని అసలు అనుకోలేదు. ఎంత ఆనందం అనిపించింది. అండ్ అదే కాదు, ఆవిడ వంట చేసిన పొయ్యి తర్వాత ఇంకో స్పెషల్ వినండి, అదేమంటారు దాన్ని మనం మసాలా బియ్యం ఆడిస్తాము చక్కీ అంటారు, మళ్ళీ తెలుగులో ఏమంటారో దాన్ని తిరగలి, అక్కడ జానాబాయి తిరగలి ఉందన్నమాట. అయ్యో అసలు నేనైతే ఇంకా ఏమో నా వెనక డివోటీస్ ఉన్నాయి సరిపోయింది నాకు, అసలు నాకు ఎలా అనిపించింది అక్కడ స్పృహ తప్పి పడిపోతానని. జానాబాయిది ఆ తిరగలి ఉంది అంటే దాని గురించి ఎంత విన్నాను ఆ తిరగలి, ఎందుకంటే ఆ తిరగలి కూడా మామూలు కాదు. జానాబాయి ఎప్పుడైతే నామదేవ్ ఇంట్లో పనిచేసేది, అందరూ రాత్రి పడుకున్నప్పుడు ఆవిడ ఇంటి పనులు కంప్లీట్ చేస్తూ ఆ రోజుల్లో మిక్సీ గ్రైండర్స్ ఏం లేదు కదా, ఆవిడ రాత్రి అంతా ఆ బియ్యం వేస్తూ ఆ తిరగలిలో ఇలా ఆడిస్తూ తిప్పుతూ ఉంటుందన్నమాట. తిప్పుతూ ఏంటంటే ఆవిడ మంచి పాటలు పాడుతుంది. ఆవిడేం పెద్ద ఎడ్యుకేషన్ ఏమీ లేదు, చిన్న అప్పుడే నామదేవ్ ఇంటికి వచ్చేసింది, కానీ మంచి మంచి అభంగాలు భగవంతుడి గురించి. సో అది ఎంత అందంగా ఉంటాయంటే స్వామి కూడా ఆవిడ దగ్గరకు వచ్చి కూర్చుంటారనమాట, కూర్చొని వింటారు. సో వింటూ ఒక్కొక్కసారి ఏంటంటే ఒక్కొక్కసారి ఆపాలి కదా, ఎందుకంటే ఇక్కడ నుంచి బియ్యం తీసుకోవాలి వేయాలంటే అప్పుడు ఒక్కొక్కసారి స్వామి నువ్వు కానీ నేను చేస్తాను అని స్వామి దాన్ని యూజ్ చేస్తారనమాట. సో ఆయన అలా బియ్యం వేస్తూ ఉంటారు, ఆయన అలా తిప్పుతూ ఉంటారు, నువ్వు పాడు నువ్వు కానీ నేను వింటాను స్వామి ఇలా చేస్తూ ఉంటారనమాట. సో అన్ని పనులకి ఆవిడ వెనక వెళ్తారు, ఇంకేం చేయాలి, దీని తర్వాత ఎక్కడ పెట్టాలి, ఇది ఎక్కడ పెట్టాలి. సో అంత ఇంటి పని ఇద్దరు కలిసి చేస్తారనమాట. సో ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట ప్రతిరోజు. సో ఇలా చేసినప్పటికి ఒకరోజు రాత్రి ఏమైందంటే ఇలా పాడుతూ జానాబాయి ఇంకా అలసిపోయింది. రోజంతా ఇంటి పని చేస్తుంది కదా, ఆ రోజు చాలా చల్లగా కూడా ఉంది. సో స్వామి ఏంటంటే ఆవిడ ఎలాగో పాడుతూ నిద్రపోయింది కదా, సాయి ఏం చేశారంటే ఆయన వేసుకున్న ఆ పై వస్త్రాలు ఆవిడకి కప్పేశారనమాట, జానాబాయికి ఆ బ్లాంకెట్ లాగా ఏదైతే ఉంది అలా కప్పేశారు. కప్పేసి అప్పటికి చూస్తే టైం అయిపోయింది మంగళహారతి, అక్కడ డ్యూటీస్ అక్కడ ఉంటారు కదా, ఆయన ఇక్కడ ఉన్నారు, పరిగెత్తి వెళ్ళిపోయారు, మర్చిపోయారు ఆవిడని కప్పేశారని. మరుసటి రోజు పొద్దున్న గర్భగుడి తీసినప్పటికి స్వామి పై వస్త్రాలు లేదు, ఇదేంటి పై వస్త్రాలు ఎవరు తీసుకున్నారని మొత్తం వెతుకుంటే జానాబాయి దగ్గర ఉన్నాయి. ఆవిడ అసలు స్పృహలో కూడా లేదు, ఆ బట్ట వేసుకుని ఉంది, ఆవిడ పని కానిస్తుంది, ఇదేంటి జానాబాయి ఎలా దొంగలించావు అని వాళ్ళు చాలా కోపం చెంది జానాబాయిని చేతు కట్టేసి పట్టుకుని లాగి తీసుకువెళ్తున్నారు, అంటే ఆవిడని పనిష్ చేస్తారని. మొత్తం మీద ఇంత పెద్ద దొంగతనం చేసింది కదా, ఆవిడకి ఉరిశిక్ష చేయాలనుకున్నారు. సో మొత్తం మీద ఎప్పుడైతే ఆవిడని తీసుకువెళ్తున్నారో దానికి కూడా ఆవిడ మంచి పాటలు పాడుతుందన్నమాట. సో ఆవిడ స్వామికి మరాఠీ భాషలో అడుగుతుంది, అయ్యా నేనేం తప్పు చేశాను, నువ్వే కదా నా దగ్గరకు వచ్చావు, అంటే ఆహా నేను ఈ తిరిగలిలో నీ చేత పని చేపించాను నీ కోపపడుతున్నావా, కానీ నేను అది చెయ్యమని చెప్పలేదు, నువ్వే చేసావు, నువ్వే నువ్వు పాడమ్మా నేను చేస్తానని మళ్ళీ అదంతా నా మీద పగ తీస్తున్నావా, ఇంటి పనులు నీకు చేపించాను నేను అని అలా ఆవిడ ఒక పాటల్లో భగవంతుడికి అడుగుతుంది, నేనేం తప్పు చేశాను, నువ్వే వచ్చావు నా దగ్గరికి, నువ్వే తీసుకున్నావు ఆ మసాలా దంచే రాయి అయినా ఆ తిరిగలి అయినా, నువ్వే చేసావా పని, నేనేం చేయమని లేదే, మరి ఎందుకలా నా మీద కోపం చూపిస్తున్నావు స్వామి అని ఆయన ఆవిడ పాడుతూ ఏడుస్తున్నారన్నమాట. ఎందుకు నాకు ఇది ఏంటి, నన్ను ఎందుకు ఇక్కడ తీసుకువెళ్తున్నాను ఇలా. సో మొత్తం మీద ఆవిడ తీసుకువెళ్ళి ఆ రోజుల్లో ఏంటంటే ఉరి శిక్ష అంటే అలా కట్టడం కాదు, ఆవిడని ఒక పెద్ద ఇది ఉంటుంది అన్నమాట, దాని మీద అలా తల పెట్టుకుంటే వాళ్ళు వెనక నుంచి ఇచ్చేస్తారనమాట, నరికేస్తారు తలని. సో మొత్తం మీద ఎప్పుడైతే లేవాలి చేయడానికి రెడీ అయ్యారు, ఏదైతే ఆ అస్త్రాలు ఏదైతే దేంతో అయితే చేయాలి ఆ కత్తి అదన్నీ ఇలా పువ్వుల కింద మారిపోయిందనమాట. అప్పుడు అందరికీ అర్థమైంది, ఆహా జానాబాయి ఎంత గొప్ప భక్తురాలని. సో మొత్తం మీద ఆహా మమ్మల్ని క్షమించండి అంటే అప్పుడు ఆవిడ చెప్పింది, నేను చెప్తున్నాను కదా ఆయనే వచ్చారు, ఆయనే కప్పేసి వెళ్ళారు, నేనేం తీసుకోలేదని అప్పుడు వాళ్ళందరూ ఒప్పుకున్నారనమాట. సో ఒక్కొక్కసారి మనకి కనిపించవచ్చు ఎవరైనా భక్తులు ఇబ్బంది పడుతున్నారు, కానీ భక్తులు ఇబ్బంది కూడా స్వామి వెనక ఒక కారణం ఉంటుంది, ఆయన ఏదో ఒకటి జనాల్ని ప్రూవ్ చేయాలనుకుంటారు. అందుకోసం ఒక్కొక్కసారి భక్తుల్ని ఇబ్బంది పెట్టినట్లు కనిపిస్తారు, కానీ చివరికి దాని ఒక రిజల్ట్ ఏంటంటే భక్తులు ఇంకా కీర్తించబడతారనమాట. మనము సో ఆ తిరగలిని నేను ముట్టుకున్నాను, చాలా ఆనందం అనిపించింది. అంటే వాళ్ళకి ఏదో 50 రూపీస్ ఎలా మనం పెడితే వాళ్ళు ఇంకా వాళ్ళేదో పాడతారు, జానాబాయి ఎలా చేశారు అలా అని. చాలా మరాఠీ పాట నాకేం అర్థం అవ్వలేదు అనుకోండి, అది ఎలా దాన్ని ముట్టుకుంటూ చాలా ఆనందం అనిపించింది. సో ఒక్కొక్కసారి భక్తులు ఇబ్బందిగా ఉన్నారని అనిపించినప్పటికైనా భగవంతుడు వాళ్ళని కీర్తించాలనుకుంటారు. మనం తుకారాం ఒక కథలో చూస్తాము, ఎలా తుకారాం ఎంత చక్కగా 4,500కైనా ఎక్కువ అభంగాలు ఆయన రాసుకున్నారు. రాసుకున్న అభంగాలు ఆయనకి రామేశ్వర్ అని ఎవరో ఒక పర్సను, రామేశ్వర్ శాస్త్రి, ఆయన్ని మీద చాలా అసూయపడి ఆయన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటూ, ఇగో నీ అభంగాలు ఏం పనికిరాదు, ఇప్పుడే నువ్వు ఇంద్రాని నదిలో దాన్ని పడేయాలి అంటే ఇంకా తప్పదని ఆ బ్రాహ్మణాలందరూ పెద్ద కౌన్సిల్ ఫామ్ చేశారు. చేసేసి ఇదే మేము జడ్జ్మెంట్. సో మొత్తం మీద అన్ని అభంగాలు ఆ ఇంద్రాని నదిలో పడేశారు. అప్పుడు ఆ చెట్టు కిందనే తుకారం ఏడుస్తున్నాడు అనమాట. అంటే జీవితం అంతా ఆయన పాడిన రాసిన అభంగాలు అన్నీ నీళ్ళ కింద పోయాయి కదా. సో 14 రోజులు తినకుండా పడుకోకుండా అక్కడే చెట్టు కింద ఆయన ఏడుస్తూ కూర్చుంటే 14 రోజుల తర్వాత ఇంద్రాని నది స్వయం బయటకు వచ్చి ఇగో నీ అభంగాలని వెనకిచ్చింది అనమాట. సో ఎప్పుడైతే అలా జరిగింది ఇంకా అతను కీర్తించబడ్డాడు. అంటే నేను ఎందుకు ఈ కథ చెప్తున్నానంటే, ఒక్కొక్కసారి భక్తులు డౌన్ అవుతున్నారని అనిపిస్తారు, కానీ యాక్చువల్గా అది వాళ్ళని ఇంకా కీర్తించాలని భక్తులు భగవంతుడు ఏర్పాటు చేస్తాడు. జస్ట్ లైక్ రన్నింగ్, మనం ఒక్కొక్కసారి మీరు రన్నింగ్ రేస్లో చిన్నప్పుడు మీరు పార్టిసిపేట్ చేశారో లేదో, రన్నింగ్ రేస్లో మనం బాగా గెలవాలంటే ఇలా రన్ అయితే అవ్వదు, కొంచెం వెనకెళ్ళాలి, వెనక వెళ్ళి మళ్ళీ పరిగెత్తాలన్నమాట. ఒక 10 స్టెప్స్ బ్యాక్ మళ్ళీ స్పీడ్గా పరిగెత్తవచ్చు. అలానే భక్తుల జీవితంలో కూడా ఒక్కొక్కసారి ఆ 10 స్టెప్స్ వెనక అనిపిస్తాయి, ఇదేంటి నేను ఇలా అయిపోయాను, కానీ ఆ 10 స్టెప్స్ వెనక వెళ్ళినప్పటికైనా ఇంకా ముందుకి వెళ్ళడానికే స్వామి చేసిన ఏర్పాట్లు అన్నమాట. సో అలా అఫ్కోర్స్ పండర్పూర్ గురించి చెప్పినప్పుడు తుకారాం గురించి చెప్పకపోతే అవ్వదు. ఈ పండర్పూర్లో చాలా గొప్ప గొప్ప భక్తులు, జానాబాయ్, నామ్దేవ్, జ్ఞానేశ్వర్, చూకామేళ, తర్వాత గోరా కుంభార్ అండ్ ఇంకా చాలా భక్తులు ఉన్నాయి. అందరు స్టోరీలు చెప్పారంటే ఇంకో నాకు ఇంకో 1 అవర్ కావాలి, అప్పుడు అందరు స్టోరీస్ చెప్పొచ్చు. అండ్ స్పెషలీ తుకారాం ఆయన రాసిన, అండ్ ఈవెన్ నామ్దేవ్ అభంగాలు కూడా గురు గ్రంథ సాహిబ్లో కూడా నామ్దేవ్ అభంగాలు కోట్ చేశారనమాట. పంజాబ్లో పంజాబీస్ కూడా దాన్ని చాలా ఫాలో చేస్తారు. సో తుకారాంది అఫ్కోర్స్ చాలా కథలు ఉన్నాయి, ఒకసారి ప్రత్యేకంగా తుకారాం క్లాస్ తీసుకోవాలి. కానీ ఒక స్పెషల్ పండర్పూర్తో కనెక్టెడ్ అయిన తుకారాం పాస్ టైం ఏంటంటే, ఈ ఆషాఢ ఏకాదశి రోజు ఎంతోమంది భక్తులు వస్తారు స్వామిని చూడడానికి. సో ప్రతి సంవత్సరము తుకారాం కూడా వెళ్తారు ఆ దిండి యాత్రలోనే, అంటే వాకింగ్ చేస్తూ వర్కారీస్ అంటారు. వర్కారీస్ అంటే వాళ్ళు వాక్ చేస్తూ వెళ్తారు భగవంతుని చూడడానికి. సో అఫ్కోర్స్ మనం అయితే కార్లు అలా వెళ్ళిపోతున్నాం, కానీ యాక్చువల్గా వాళ్ళు డివోటీస్ ఎంత కష్టపడతారు, 250-300 కిలోమీటర్స్ 18 డేస్ ముందు 30 డేస్ ముందు నుంచి నామస్మరణం చేస్తూ వాకింగ్ చేస్తూ చివరికి స్వామికి చూస్తారు 1 సెకండ్ కోసం. అండ్ కొంతమంది అయితే అంత వాక్ చేసి వచ్చిన తర్వాత వాళ్ళకి స్వామిని చూడడానికి కూడా అవకాశం ఉండదు, అందుకోసం ఆ గోపురంని ఇలా నమస్కారం పెట్టి వెళ్ళిపోతారు. సో దాన్ని వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు. వాళ్ళు అంటారు ఆషాఢ ఏకాదశి రోజు స్వామి ఆ కలశ పైన ఆ చక్రం పైన గోపురం పైన కూర్చొని ఉంటారు, ఎందుకంటే ఆయనకు తెలుసు అందరు లోపల రాలేరు కదా, ఆయనే బయటికి వచ్చేస్తారు, నేను ఉన్నాను, అందరికీ దర్శనిస్తారనమాట. సో తుకారం ప్రతి ఇయర్ వెళ్ళేవారు, కానీ ఆ ఇయర్ ఇంకా ఆయన ముసలితనాన్ని చేరారు కదా, ఇంకా వెళ్ళలేక ఒక లేఖ రాశారు, లవ్ లెటర్ స్వామికి రాసేసి, ఒక భక్తుడు ఎవరైతే వెళ్తున్నాడో నువ్వు ఏమనుకోకపోతే నువ్వు అక్కడ వెళ్తావు కదా స్వామికి ఇది ఒక్కసారి చదివేసి చెప్పే అనమాట. సో ఆ భక్తుడు అంటారు సరే. సో అంత రష్లో అయితే లోపలికి వెళ్ళాడు కదా, ఆ గర్భగుడి అదే గోపురం ఉంది కదా, గోపురం ఎదురుగానే నిలబడి ఈ భక్తుడు ఆ తుకారం రాసిన అభంగాలు పాడతాడనమాట. అది ఎంత మధురంగా ఉన్నాయంటే హార్ట్ ఫెల్ట్, స్వామి నేను చూడడానికి రాలేకపోతున్నాను, ఏమనుకోవద్దు, నేను ఇప్పుడు వృద్ధ వయసు చేరాను కదా, కానీ నన్ను బాగా గుర్తు వస్తున్నావని ఎలా చాలా చక్కగా రాశాడు. సో ఆ భక్తుడు బాగా ఏడ్చేస్తున్నాడు అనమాట. అతను చదువుతున్నాడు తుకారాము లేక తను ఏడుస్తున్నాడు. లోపల గర్భగుడిలో స్వామి కూడా ఏడుస్తున్నారనమాట. సో ఇదంతా రుక్మిణీదేవి చూశారు. సో రుక్మిణీదేవి చూసినప్పటికి ఆవిడ అనుకుందనమాట, ఆహా ఏం చేయాలి, వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు బాగా గుర్తుపెడుతున్నారంటే. అప్పుడు రుక్మిణీదేవి ఏం చేస్తారంటే గరుడిని పంపిస్తారు, వెళ్ళి తుకారాంని తీసుకోరా. సో అప్పుడు గరుడు స్వయంగానే తుకారాం దగ్గర దేహం వెళ్ళిపోయి, తుకారాం ఇగో నేను నన్ను రుక్మిణీదేవి పంపించారు, ఇగో ఎక్కిపో నీకు తీసుకువెళ్తాను స్వామి విఠలనాథ్ దగ్గర. సో తుకారాం అంటాడు, కానీ నీ మీదే కదా స్వామి ఎక్కుతారు, స్వామి ఎక్కిన చోటని నేను నమస్కారం పెట్టాలి, నేను ఇలా దాని మీద ఎక్కిపోతాను, నేను రాలేను బాబు నువ్వు వెనక వెళ్ళండి. ఇప్పుడు ఏం చేయాలి అర్థం అవ్వకుండా ఆ గరుడు వెనక వచ్చి రుక్మిణీదేవికి, ఆ అతను రావట్లేదని. అప్పుడు స్వామి అంటారైతే మనమే వెళ్ళిపోతామా, రా మనం వెళ్ళిపోదామండి. సో రుక్మిణీదేవి అంటారు, మళ్ళీ అలా ఎలా వెళ్తామండి, మళ్ళీ ఇంతమంది మిమ్మల్ని చూడడానికి వచ్చారు కదా, మీరే వెళ్ళిపోతే బాగుండదు, ఒక రెండు రోజులు ఆగండి, ఆషాఢ ఏకాదశి కొంచెం రష్ తగ్గితే మనం వెళ్దామని. సో అప్పుడు 2-3 డేస్ తర్వాత వాళ్ళు ఇద్దరు గరుడిని ఎక్కి తుకారాం దగ్గరికి వెళ్తారనమాట. సో తుకారాం దగ్గరికి వెళ్ళి ఇంటి లోపలికి వెళ్ళి కూర్చొని వాళ్ళిద్దరు అక్కడ ప్రసాదం తీసుకొని స్వీకరించి ఆనందంగా వాళ్ళతో ఉండి వస్తారనమాట. సో అలా తుకారాంతో కూడా చాలా స్పెషల్ పాస్ట్ టైమ్స్ ఉన్నాయన్నమాట. సో అలా కానీ మన గౌడీయ వైష్ణవాళ్ళకి ఎందుకు ఇదంతా చాలా స్పెషల్ ఉంది అంటే, చైతన్య మహాప్రభు వచ్చారు, నిత్యానంద ప్రభు వచ్చారు, విశ్వరూపు వచ్చారు, మన ఇస్కాన్ పండరినాథ్ టెంపుల్ ఏదైతే ఉంది అక్కడ ఈ లీలాని గుర్తు చేస్తూ చైతన్య మహాప్రభు పాదపద్మాలు, నిత్యానంద ప్రభు పాదపద్మాలు, విశ్వరూప పాదపద్మాలు అక్కడ చక్కగా ముద్రించి ఒక చిన్న మండపంలో పెట్టి చుట్టూ గార్డెన్ పెట్టారనమాట. అందరూ రోజు పొద్దున మంగళహారతి అయిన తర్వాత పరిక్రమ చేస్తూ ఉంటారనమాట. సో అందుకోసం మనకి చాలా స్పెషల్. ఇన్ఫ్యాక్ట్ చైతన్య చరితామృతంలోని మధ్యలీల Chapter 9, verse 282 నుంచి 302 వరకు ఈ పండర్పూర్ ధామ్ గురించి ప్రత్యేకమైన కథ ఉంది. ఎలా చైతన్య మహాప్రభు కాట్వాలో సన్యాసి తీసుకున్న తర్వాత సౌత్ ఇండియన్ యాత్రకి బయలుదేరినప్పుడు ఆయన జగన్నాథపురం నుంచి మొట్టమొదటి విశాఖపట్నం అంటే కూర్మక్షేత్రకు వస్తారు. కూర్మక్షేత్రం నుంచి మళ్ళీ అలా కిందకి వెళ్ళిపోతూ ఎన్నెన్నో పుణ్యస్థానాలు, రాజమండ్రి, అలానే కాంచీపురం, శ్రీరంగపురం, అలా అన్ని ప్లేసెస్కి వెళ్తూ చివరికి ఆయన ఇక్కడ కాంచీ వెళ్తారు. శ్రీరంగంలోని 4 నెలల చతుర్మాసము కడిపిన తర్వాత ఉడిపికి వెళ్తారు. మళ్ళీ కావేరీ నదిని దాటి అటువైపు పండర్పూర్కి వస్తారు. సో ఇదంతా చైతన్య చైతన్యమైతే మీరు వివరంగా చదవచ్చు. సో అప్పుడు ఆయన పండర్పూర్ చేరినప్పుడు ఆయన చంద్రభాగాలో చైతన్య మహాప్రభు స్నానం చేసి విఠలనాథ్కి దర్శనం చేస్తారు. ఆయన విఠలనాథ్కి దర్శనం చేసినప్పుడు ఆయనకి ఏడుపు స్వామిని చూస్తూ అలా నృత్యం చేస్తూ ఉంటూ అలా పడిపోతూ ఉంటారనమాట. సో అక్కడ ఒక బ్రాహ్మణ్ చైతన్య మహాప్రభుకి ఆహ్వానిస్తారు, మా ఇంటికి వస్తారండి, చైతన్య మహాప్రభు సన్యాసి కదా, మా ఇంట్లో ఉంటారంటే సరే అంటారు. సో ఆ బ్రాహ్మణ్ ఇంట్లోనే 11 డేస్ 11 రోజులు చైతన్య మహాప్రభు ఉంటారు. సో ప్రతిరోజు పొద్దున చంద్రభాగంలో స్నానం చేసి విఠలనాథ్ దర్శనం చేసి ఆ బ్రాహ్మణ్ ఇంట్లో ఉన్నారనమాట. 11 డేస్ అంటే చాలా పెద్ద కాలం, ఎందుకంటే మామూలుగా అయితే ప్రతి ప్లేస్ ఆయన 1-3 డేస్ అనమాట. అండ్ దాని ముందునే ఆయన వెళ్ళిన ఒక ప్లేస్ వేణుతీర్థం. అక్కడ అయితే కృష్ణ కారణామృత పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారనమాట. సో ఈ బ్రాహ్మణ్ ఇంట్లో ఉన్నప్పుడు ఆ బ్రాహ్మణ్ అంటారు, మీరు ఈశ్వర్పురి దగ్గర కదా దీక్ష తీసుకున్నారు, సో మీ గురుగారు ఒక గురు సోదరుడు ఇక్కడ ఉన్నారు శ్రీరంగపురి, మీరేమైనా కలుస్తారా? సో చైతన్య మహాప్రభు తప్పకుండా అని అంటారు, చాలా ఆనందిస్తారు. సో అప్పుడు ఆ శ్రీరంగ, ఇది చైతన్య చైతామృతంలో ఉంది, సో శ్రీరంగపురి అండ్ చైతన్య మహాప్రభు ఒకరిని ఒకరు కలిసినప్పుడు చాలా హ్యాపీ అయిపోయి కవగలించేసి ఆనందిస్తారనమాట. సో అప్పుడు శ్రీరంగపురి అంటారు, అంటే ఆయనకి తెలియదు కదా చైతన్య మహాప్రభు గురించి, ఓన్లీ ఈశ్వర్పురి దగ్గర దీక్ష తీసుకున్నారు, ఇతను గొప్ప భక్తుడిలాగా అనిపిస్తున్నాడు అంతే. సో అప్పుడు అడుగుతారు, మీరు ఎక్కడి నుంచి అని అడిగితే చైతన్య మహాప్రభు, నేను నవద్వీప్ నుంచి అంటే, ఓహో నవద్వీప్ నుంచా, అయితే నవద్వీప్ చెప్తే నాకు ఒక అతను గుర్తొస్తున్నారు, జగన్నాథ్ మిశ్రా, ఆయన మంచి బ్రాహ్మణుడు, వాళ్ళ భార్య పేరు సచి, వాళ్ళిద్దరూ చాలా మంచి దంపతులు, నేను మా గురు మాధవేంద్ర పూరితోని ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ భార్య సచ్చి మాత ఒక తల్లిలాగే ఏంటది అంటారు అరటికాయ, అరటికాయ కూర చేశారు. అబ్బాయి ఎంత బాగుంది, ఇప్పటికి నేను మర్చిపోలేను. వాళ్ళకు ఒక అబ్బాయి కూడా ఉండేవాడు, తన పేరు విశ్వరూప్, మంచి భక్తుడు. తను మాత్రం పండర్పూర్కి వచ్చేసాడు, ఇక్కడికి వచ్చి సన్యాసి తీసుకున్నాడు. సన్యాసి పేరు శంకరారణ్య. అండ్ ఇక్కడే తను సమాధి తీసుకుని భగవద్ధామానికి వెళ్ళిపోయాడు. అప్పుడు చేతన్ మహాప్రభు అన్నారు, ఆ విశ్వరూపే నా అన్నయ్య అండి, నేను తన్ని వెతుకుంటే వచ్చాను ఇక్కడికి, మీరు నాకు ఈ మెసేజ్ ఇచ్చారు, చాలా ధన్యవాదం అని. అప్పుడు ఆయన ఏడుస్తూ ఇన్ని కవగిలించారనమాట. ఆఫ్ కోర్స్ చైతన్య మహాప్రభు భగవంతుడు అనుకుని ఆయనకి అన్నీ తెలుసు, కానీ ఆయన ఎప్పుడు అలా ఐదొక్క వంక ఇచ్చేవారు కదా, అని నేను నా అన్నయ్యని వెతుకోవాలి, అన్నయ్యని వెతుకొని నన్ను వదిలేయండి, నేను కొంచెం వెళ్ళాలని, ఆ వంకతోనే ఆయన మొత్తం తిరిగారు ప్రచారం కోసం. సో చివరికి పండర్పూర్లోనే ఆయనకి న్యూస్ వచ్చింది, ఆహా మా విశ్వరూప్ ఎవరైతే చాలా సంవత్సరాల కిందట ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారో ఆయన పండర్పూర్కి వచ్చి ఇక్కడ దీక్షా సన్యాస దీక్ష తీసుకుని ఇక్కడ దేహాన్ని త్యాగం చేశారు. సో అందుగురించి కూడా మనకి పండర్పూర్ చాలా స్పెషల్. చైతన్య మహాప్రభు ఇక్కడ రావడము, 11 డేస్ ఉండడము, విశ్వరూప్ ఇక్కడ దేహాన్ని త్యాగం చేయడము, అండ్ నిత్యానంద ప్రభు ఆయన దీక్ష కూడా పండర్పూర్లో అయింది. నిత్యానంద ప్రభు ఎప్పుడైతే చిన్న వయసులోనే ఆయనకి ఎవరో సాధు వచ్చి తీసుకెళ్ళిపోయారు కదా, హడాయి పండిత్ దగ్గర ఆయన్ని అడిగేసి మీ బాబు నాకు కావాలని. సో మొత్తం అంతా తీర్థయాత్ర చేసినప్పటికీ ఒక్కన్నప్పుడు ఆయన ఇక్కడికి వచ్చారు పండర్పూర్కి. ఇక్కడ వచ్చినప్పుడు ఒక బ్రాహ్మణ్ ఇంట్లో ఉంటున్నారు. సో ఆ బ్రాహ్మణ్ ఇంట్లోనే వ్యాసతీర్థ తాలూకా శిష్యుడు లక్ష్మీతీర్థ వచ్చాడు, లక్ష్మీపతి. లక్ష్మీపతి తీర్థ వచ్చినప్పుడు నిత్యానంద ఏంటంటే దాక్కున్నారు, ఇతను ఎలాంటి వాడు తెలియదు కదా అని దాక్కున్నారు. సో ఆ రోజు లక్ష్మీపతి తీర్థ అంటున్నారు ఆ బ్రాహ్మణ్తోనే, నేను చాలాసారి ముందు కూడా మీ ఇంటికి వచ్చాను కానీ నాకు ఎప్పుడు ఇంత ఆనందం అనిపించలేదే, ఇది చాలా ఆనందంగా అనిపిస్తుంది ఏంటో మరి. ఆ రోజు రాత్రి ఆయన పడుకున్నప్పటికి బలరాం కలలు వస్తారు, వచ్చి రేపు పొద్దున నువ్వు ఒక అబ్బాయిని చూస్తావు, ఆ అబ్బాయిని నువ్వు దీక్ష ఇవ్వాలి, ఇగో నేను మంత్రం చెప్తున్నాను, ఈ మంత్రం చెప్పే సరే అని ఆయన చాలా ఆనందిస్తారు. నేను బలరాముడిని చూశాను. పొద్దున అయ్యేసరికి నిత్యానంద ప్రభు కనిపిస్తారు, నిత్యానంద ప్రభుకి ఆయన దీక్ష ఇస్తారు. దీక్ష ఇచ్చేసి మంత్రాన్ని ఇచ్చేసినప్పటికీ ఆయనకి నిత్యానంద ప్రభుని చూసేసి చాలా ఆకర్షణంగా ఉందన్నమాట, ఎంత బాగున్నారు ఎంత బాగున్నారు, ఎందుకు నాకు అంత ప్రేమ వచ్చేసింది ఆయన చూసినప్పటికీ. మళ్ళీ ఆ రోజు కళలో బలరాం వస్తారనమాట, నాకు అంటే మీ మీద ఎంత ప్రేమ ఉంది, అంత ప్రేమ ఇతని మీద ఎందుకు వచ్చేస్తుందంటే అప్పుడు స్వామి చూపిస్తారు నేనే నిత్యానంద, నేనే బలరాం అని. అప్పుడు లక్ష్మీపతికి ఇంకా నోరే ఇంకా ఇప్పకుండా అలా అయిపోతారన్నమాట, స్తబ్దంగానే. అవునా, నేను దేవాది దేవుడిని నేను దీక్ష ఇచ్చానా, ఆయన నాకు ఈ సేవని ఇచ్చారా, ఆయన నన్ను గురువుగా స్వీకరించారా. అప్పటి నుంచి ఆయన అసలు మాట్లాడడమే మానేసి కొన్ని రోజుల్లో ఆయన దేహాన్ని త్యాగం చేశారనమాట. సో ఇలాంటి స్పెషల్ స్పెషల్ పాస్ట్ టైమ్స్ పండర్పూర్ ధామ్లో అయ్యిందనమాట. నిత్యానంద ప్రభు దీక్ష తీసుకోవడము, చైతన్య మహాప్రభు, విశ్వరూప్, సో శ్రీల ప్రభుపాదు కూడా పండర్పూర్ గురించి చాలా ప్లేసెస్లో చెప్పి ఉన్నారు. అండ్ రామానుజాచార్య ఇక్కడికి వచ్చారు, అండ్ వల్లభాచార్య ఇక్కడికి వచ్చారు, అండ్ మధ్వాచార్య వచ్చారు, నిమ్మార్కాచార్య వచ్చారు, శ్రీరాముడు వచ్చారు సీతమాతని వెతుకుంటూ. ఇక్కడ శ్రీరాముడు వారి టెంపుల్ కూడా ఉంది. అండ్ మధ్వాచార్య వచ్చారు, అండ్ ఆల్ 4 ఆచార్యస్, నిమ్మార్కాచార్య, రామానుజాచార్య, వల్లభాచార్య. వెరీ స్పెషల్ ప్లేస్. అసలు వల్లభాచార్య అంటే గుజరాతీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, అంటే ఆయన పుష్టిమార్గ్కి స్థాపించిన ఆయన సంస్థాపక ఆచార్యులు పుష్టిమార్గ్కి. కానీ ఆయన గుజరాతీ వాళ్ళకి గురు ఉన్నప్పటికీ ఆయన తెలుగు, ఆయన వల్లభాచార్య ఈజ్ బోర్న్ ఇన్ ఎ తెలుగు ఫ్యామిలీ, కానీ చంపారణ్ అనే ఒక ప్రదేశంలో ఆయన పుట్టి పెరిగారు. కానీ ఈ మార్గాన్ని ఆయనే చూపించారు, పుష్టి మార్గం, ఎక్కడైతే వాత్సల్య భావంతో లడ్డు గోపాల్ని పూజిస్తూ ఉంటారు. సో ఆయన ఎక్కడెక్కడైతే వెళ్ళారు అక్కడ వాళ్ళు బయట అక్కడ పెట్టుకుంటారు. మనం ఎలా చైతన్య మహాప్రభు ఎక్కడెక్కడ వెళ్ళారు అక్కడ చైతన్య మహాప్రభు పాద పద్మాల్ని స్థాపిస్తాం, వాళ్ళు కూడా వల్లభాచార్య ఎక్కడెక్కడికి వెళ్తే అక్కడ బయటకు పెట్టుకుంటారు. అలానే పండర్పూర్లోనే ఆయన 34th బయటకు ఉంది, అంటే టోటల్ 74 బయటకులోని 34th బయటకు వల్లభాచార్యది పండర్పూర్లో. ఆయన 7 డేస్ అక్కడ భాగవత సప్త చెప్పుకున్నారు. అలానే రామానుజాచార్యులు కూడా అక్కడ పండర్పూర్లో ఉన్న ఒక జైన్ రాజాకి ఆయన వైష్ణవుడి కింద మార్చేశారు, ఆయన అక్కడ బాగా ప్రచారం చేసుకున్నారు. అలానే మన మధ్వాచార్యది ఒక శిష్యుడు ఉండేవాడు పద్మనాభ తీర్థ, తను కూడా అక్కడ ఒక మఠాన్ని స్థాపించారు. సో నింబాకాచార్య అండ్ రామ్ అండ్ శంకరాచార్య అయితే పాండురంగ అష్టకం అని రచించారనమాట. ఇప్పటికీ కూడా చాలా మంది డివోటీస్ అది పాడుతూ ఉంటారనమాట. పరబ్రహ్మలింగం భజే పాండురంగం అలా ఎండ్ అవుతుంది అష్టకాల అష్టకం అనమాట. 8 శ్లోకాస్ ఉంటాయి. అలా ఆయన కూడా అక్కడ మాయావాదం మర్చిపోయి యూనో భగవంతుడే నేను భజిస్తున్నాను పాండురంగ స్వామి అని చక్కని ఒక అష్టకం రచించారనమాట. అలానే బ్రహ్మ అక్కడ అశ్వమేధ యాగాలు చేశారు, సో బ్రహ్మ తీర్థం ఉంది. మళ్ళీ అక్కడ బ్రహ్మ కలశాన్ని స్థాపించారని కలశ తీర్థం ఉంది, చక్రతీర్థ, లక్ష్మీ తీర్థ, జాబిలి అక్కడికి వచ్చి కొన్ని రోజులు తపస్య చేశారు, జాబిలి తీర్థ, సూర్యతీర్థ, సోమతీర్థ, చంద్రుడు కూడా అక్కడ వచ్చి చాలా తపస్య చేసుకున్నారు, సో సోమతీర్థ. అలా అసలు ఎన్ని ఉన్నాయంటే ఇంకా మనం ఇంకా కంటిన్యూస్గా ఇంకొక 2 అవర్స్ మాట్లాడినా కూడా చిన్న 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 ప్లేసెస్ చుట్టుపక్క ఉన్నాయన్నమాట. మంచి మంచి కథలు ఉన్నాయి, కనెక్టెడ్ కథలు ఉన్నాయి అన్నమాట. కుండల తీర్థ అంటే భగవంతుడు ఎప్పుడైతే దేవతలు రాక్షసులకి యుద్ధమైనప్పుడు భగవంతుడు ఆ కుండల్ని ఒక ప్లేస్లో పెట్టారనమాట, ఫైటింగ్కి డిస్టర్బెన్స్ అవుతుందని. సో అక్కడ దాన్ని కుండల తీర్థ, ఆ ప్లేస్ కూడా అక్కడికి ఉందన్నమాట. వ్యాసతీర్థ ఉంది, వ్యాసతీర్థ అక్కడ వ్యాసదేవ ఒక టెంపుల్ ఉంది, చక్కని వ్యాసదేవ విగ్రహాలు ఉన్నాయి. ఆ రోజు అక్కడికి అభిషేకం, భోగము, వ్యాసదేవికి బట్టలు అర్పించడం అన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. పద్మతీర్థ, కలశతీర్థ, ఇంకా శంకర్షణ తీర్థ, కురుక్షేత్ర యుద్ధం అయినప్పుడు బలరాముడు అన్ని తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు ఆయన పండుపూర్కి వచ్చారు. అండ్ ఎక్కడైతే ఆయన విశ్రాంతి తీసుకున్నారో ఆ ప్లేస్ ఉందన్నమాట, దాన్ని శంకర్షణ తీర్థ కూడా అంటారనమాట. సో ఇలా ఇంకా చాలా చాలా స్టోరీస్ చాలా చాలా ఇది ఉన్నాయి. సో మన అందరికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, నారద్ ముని ఇక్కడికి వచ్చారు, అది చాలా ఇంపార్టెంట్. నారద్ ముని టెంపుల్ అయితే మరీ అందంగా ఉంది, గోపాల్పూర్ విష్ణుపాద్ దగ్గరే, గోపాల్పూర్ ఏరియాలోనే నారద్ ముని టెంపుల్ అయితే అలా నది మధ్యలో ఉందన్నమాట. ఎక్కడైతే నారద్ ముని ఇలా కూర్చొని నారద ముని బజాయ్ విన రాధికారమణ నామే పాటలు పాడుతూ భగవంతుడి ఆవులతోని ఆ గోప బాలకులతోని లీలా చేస్తూ ఉంటే ఆయన ప్రతిరోజు, అంటే వాళ్ళు ఏమంటున్నారంటే భగవంతుడు ఇప్పటికీ రోజు వస్తారు, ప్రతిరోజు మధ్యాహ్నం ఆవుల్ని తీసుకుని అక్కడికి వస్తారు, నారద్ ముని కూడా అక్కడికి వస్తారు, నేను ఈ లీలను చూసి ఆనందిస్తారనమాట. సో నారద్ ముని కూడా అక్కడికి ఇక్కడికి వచ్చారనమాట. సో ఎనీవే ఇలా చాలా చాలా లీలలు ఉన్నాయి. సో పండర్పూర్లో మనం వెళ్ళినప్పుడు దానం ఇవ్వాలి, చాలా ఇంపార్టెంట్. ఏదైనా బట్టలైనా ధాన్యమైనా ఏదైనా దానం ఇవ్వాలి, భగవంతుడిని నైవేద్యం పెట్టాలి, భగవంతుడు హారతి అభిషేకాలు చూడాలి. అఫ్కోర్స్ దానికి ఒక పెద్ద లిస్ట్ ఉంది. మీరు ఫలం భగవంతుడికి ఫ్రూట్స్ ఆఫర్ చేస్తే ఏమవుతుంది, దీపం చూస్తే ఏమవుతుంది, ఆయన అభిషేకం చూస్తే ఏమవుతుంది, దానం ఇస్తే ఏమవుతుంది, అక్కడ 3 డేస్ 3 రాత్రి నివసిస్తే ఏమవుతుంది, అక్కడ పండర్పూర్లో ఆ గాలి పీల్స్తే కూడా ఏమవుతుంది, అక్కడ నడుస్తే ఏమవుతుంది, అక్కడ ప్రసాదం తింటే ఏమవుతుంది, అలా మొత్తం అంతా లిస్ట్ ఉందన్నమాట. సో అది చాలా చాలా పవిత్రమైన ప్లేసు పండర్పూర్ ధాము. అండ్ మనం అక్కడికి వెళ్ళినప్పుడు మన భావము అక్రూరులాగా ఉండాలి. ఎలా అయితే అక్రూరుడు ఎప్పుడైతే మథుర నుంచి బయలుదేరారు కృష్ణ బలరాంని తీసుకొస్తామని, తన భావం ఎలా ఉండేదంటే అలా భగవంతుని తలుచుకుంటూ, నేను ఎప్పుడైతే అక్కడికి వెళ్తానో నేను స్వామిని చూసి ఇలా చేస్తాను, నేను ఇలా నమస్కారం పెడతాను, ఇలా చేస్తాను, ఆ భావంలోనే ఆయన వెళ్ళారు. అలానే భక్తులు కూడా ఆ పండర్పూర్ ధామం వెళ్ళినప్పటికీ ఆ భావంతో నేను ఇలా చూస్తాను, ఇలా చేస్తాను, ఇలా ఊహిస్తూ ఆనందంగా వెళ్ళాలి. అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా నామం తీసుకోవాలి, అది భగవంతుని చాలా ఆనందం ఇస్తుంది. అండ్ అపరాధం చేయకూడదు, చాలా ఇంపార్టెంట్గా ఎవరు భక్తుల్ని విమర్శించకుండా ప్రసాదాన్ని వృధా చేయకుండా అక్కడ ఇటు అటు ఎక్కడ కచరా పడేయకుండా చాలా మంచిగా మనం ఉన్న 3-4 డేస్లోని చాలా. అండ్ చంద్రభాగ నదిలో జస్ట్ మనం రాధాకుండ శ్యామకుండ ఎంత రెస్పెక్ట్ ఇస్తామో గౌరవిస్తాము, అలానే ఆ చంద్రభాగ నదిలో కూడా ఊరికే స్విమ్మింగ్ చేసి ఆనందించుకుంటా, ఇది పుణ్యనది ఎక్కడైతే చైతన్య మహాప్రభు స్నానం చేశారో అలా అనుకుంటూ ఒక 3 టైమ్స్ ఇలా డిప్ తీసుకుని బయటికి వచ్చేయాలన్నమాట. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ డివోటీస్తో సంబంధించిన ప్లేసెస్ లీలలు వింటూ నామస్మరణ చేస్తూ మనం అక్కడ సమయాన్ని గడపాలన్నమాట. సో హియర్ ఇస్ పండర్పూర్ నాథ్ మీ అందరికీ దర్శనం కోసం. ఈసారి వెళ్ళినప్పుడు నేను తీసుకొచ్చాను, లాస్ట్ టైం అయితే చాలా హడావుడిగా వెళ్ళి వచ్చేసాము. సో మీరు ఇక్కడ చూడొచ్చు రుక్మిణీదేవి అండ్ పండరీనాథ్ అన్నమాట. వల్లభాచార్య ఆయన పండర్పూర్ వెళ్ళినప్పుడు ఆయన కృష్ణదేవరాయ దగ్గర తీసుకున్న 7 గోల్డ్ కాయిన్స్తోని స్వామికి గోల్డెన్ కిరీటం కూడా చేపించారనమాట. అలా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ సేమ్ మన జగన్నాథ్పురిలో ఎలా ఉంది ముక్తి మండప్, అలా వీళ్ళకి కూడా ఒక పెద్ద కౌన్సిల్ లాగా ఉంది. స్వామికి ఉన్న అన్ని అలంకారాలు, ఎన్ని గోల్డ్ ఎన్ని సిల్వర్ ఏమున్నాయి, అన్ని లెక్కలు రిజిస్టరు చాలా చక్కగా వాళ్ళని మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడే ఆపేమంటారా? ఒక్క థింగ్ నాకు చాలా ఇష్టమైనది ఏంటంటే, ఈసారి నేను అబ్జర్వ్ చేసింది, అక్కడ ఒక్కరికి ఒక్కరు వాళ్ళు మౌలి అని పిలుస్తారు. ఇది చాలా స్పెషల్. మౌలి అంటే అమ్మ, అమ్మ. సో అమ్మ అంటే వాళ్ళు, అంటే మామూలుగా మన తెలుగులో కూడా ఎవరికైనా అమ్మ అని అంటాం, అలా కాదు. వాళ్ళ కోసం మౌలి అంటే విఠ్ఠలనాథే. విఠ్ఠలనాథ్కి వాళ్ళ అమ్మ అని పేరు ఇచ్చారు. మామూలుగా భగవంతుడికి ఎవరైనా నాన్న అని చెప్తారు, కానీ వాళ్ళు అంటారు నాన్న కాదు, మాకు విఠ్ఠలనాథ్ అమ్మగా ఉన్నారు. ఎందుకంటే నాన్నకైనా అమ్మ ప్రేమ చాలా ఇదిగా విశాలంగా ఉంటుంది కదా. సో వాళ్ళు అంటారు విఠ్ఠలనాథ్ నాన్నగా కాదు, అమ్మగా ప్రేమిస్తారు. ఎంత ప్రేమగా, ఎంత బాగుంటారు మమ్మల్ని, భక్తుల్ని ఎంత ప్రేమగా చూస్తారు. సో వాళ్ళు విఠ్ఠలనాథ్ని మౌలి అని పిలుస్తారు. సో వాళ్ళు స్వామిని మౌలి అని పిలుస్తారు, అండ్ అందరికీ మౌలి అని పిలుస్తారు. ఎవరైనా, అంటే జెంట్స్, లేడీస్. నాకు ముందు అర్థం అవ్వలేదు, మేము ఎప్పుడైతే మమ్మల్ని తీసుకువెళ్తున్నారో దర్శన్కి, వాళ్ళందరినీ ఇలా ఆపుతున్నారు మమ్మల్ని మధ్య నుంచి తీసుకువెళ్తూ ఉంటే, ఒకరికి మౌలి అని అంటే నాకు అర్థమైంది మేబీ ఆవిడ వృద్ధ వయస్సులో ఉన్న మదర్ అని చెప్తున్నారు. మళ్ళీ జెంట్స్కి మౌలి మౌలి అన్నప్పటికీ నేను డివోటీకి అడగను, అందరికీ మౌలి అంటున్నారు, అసలు మౌలి అర్థం ఏంటంటే అమ్మ. మళ్ళీ అమ్మ అంటే ఎందుకు అందరికీ అంటున్నారంటే, అప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి నాకు ఎంత, నేనైతే కొన్ని రోజులు ఆ మౌలి 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 వర్డే మర్చిపోలేకపోయాను. అసలు వాళ్ళ అందరికీ మౌలి అంటారనమాట. సో వాళ్ళు అంటారు మేమందరినీ మౌలి అంటే, ఎగ్జాంపుల్ ఇస్తాను, మామూలుగా ఇప్పుడు మనం బయట వెళ్ళినప్పటికీ రిక్షా అంటాం మా బృందావనంలో, ఆటో, ఏ ఆటో, ఆటో రిక్షా. అసలు ఆ పర్సన్కి ఒక పేరు ఉంది, తను రిక్షా కాదు, కానీ తనకి రిక్షా అని చెప్పేస్తామంట, ఏ రిక్షా ఆపు ఆపు అంటామన్నమాట. అలానే వాళ్ళు అంటారు అందరు భగవంతుడికి చెందిన వాళ్ళు, అందరు హృదయంలో భగవంతుడు ఉన్నారు కదా, అందరికి అలానే పిలుస్తారు మౌలి మౌలి. సో వాళ్ళు అంటారు ఊరికే వాళ్ళకి రమేష్, దినేష్, సురేష్ చెప్పుకుంటాం, మౌలి అంటే మాకు కూడా నామస్మరణం అయిపోతుంది కదా. సో వాళ్ళు అందరినీ అలానే పిలుస్తారు. ఎవరికైనా, సబ్జీ కూరగాయలు అమ్మేవారైనా, ఆటో రిక్షా వాళ్ళైనా, సెక్యూరిటీ వాచ్మెన్ అయినా, సర్వెంట్స్ అయినా, అందరికీ మౌలి మౌలి. సో మౌలి చెప్పడం వల్ల భగవంతుని అలా అనునిత్యం స్మరిస్తూ ఉంటారు. అది నాకు ఎంత నచ్చింది, అబ్బా ఎంత బాగుంది, అసలు ఈ పేరు ఎంత బాగుంది, ఈ భావం ఎంత బాగుంది అని అనిపించింది. సో ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో టేక్ హోమ్ లెసన్ నాకైతే అలానే అనిపించింది, ఎలా ఎల్లప్పుడూ కృష్ణుడిని స్మరణంలో ఉంచాలి, అలానే కృష్ణ, అఫ్కోర్స్ మన అందుకోసం ఇస్కాన్లోని చిన్నపిల్లలు పెద్దవాళ్ళందరికీ కృష్ణ సంబంధించిన పేరు ఇచ్చేస్తామనుకోండి, కానీ కూడా ఇది ఇంకా నచ్చింది. అంటే మనం ఎవరికైనా మాతాజీ ప్రభుజీ అని పిలుస్తున్నాము, కానీ వీళ్ళు అది కూడా లేదు, మౌలియే, అందరికీ విఠల్ పేరుతో పిలుస్తున్నారనమాట. సో ఓకే, సో ఇక్కడే ఆపుతాను. పాండురంగ విఠల భగవానికి జయ్, రుక్మిణీదేవికి జయ్, జగద్గురు శ్రీల ప్రభుపాదకి జయ్. హరే కృష్ణ, హరి బోల్. ఓకే, సో మీరు అంటున్నారు పుండలీక నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటి. సో చాలా చాలా పాజిటివ్గా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పుండలీక్ లాంటి వాడు కూడా చివరికి భగవంతుడిని చేరగలడు అంటే మనకి కూడా హోప్ ఉంది. సో మనం ఎప్పుడు ఏ నిమిషం మారిపోవడానికి రెడీగా ఉంటే భగవంతుడు కూడా మనకి స్వీకరించడానికి రెడీగా ఉన్నాడు. సో మనం అంత టెన్షన్ పడే అవసరం లేదు. ఒక్కొక్కసారి చాలామంది డివోటీస్, మేము పూర్వంలో ఎన్నో పాపాలు చేసాం కదా, ఇప్పుడు మళ్ళీ భగవంతుడు స్వీకరిస్తారు లేదు, కానీ భగవంతుడు మన పూర్వం ఆల్బమ్ చూడరు. ఏ రోజైతే మనం మారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, భగవంతుడు కూడా మనని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు, ఆయన పూర్వ ఆల్బమ్ చూడరు. సో అది మనకు ఎంత ఉత్సాహం ఇస్తుందన్నమాట. సో ఎస్, వీ కెన్ చేంజ్ అండ్ కృష్ణ విల్ యాక్సెప్ట్ అస్ అన్నమాట. సో అండ్ అండ్ యాజ్ ఫార్ యాజ్ టాకింగ్ అబౌట్ భగవంతుడు అందరికీ సమానంగా అనుగ్రహించడం, యాక్చువల్గా ఎంతమంది రాక్షసాలైనా, ఇప్పుడు కంసైనా, హిరణ్యకశిపైనా, వీళ్ళందరూ పూర్వంలో గొప్ప భక్తులు. అండ్ ఎప్పుడైతే వాళ్ళు అసురులుగా ప్రవర్తించినప్పుడు కూడా వాళ్ళు భగవంతుడిని ఏకంగా, అంటే ఏకదాటిగానే వాళ్ళు భగవంతుణ్ణి గుర్తించేవారు అన్నమాట, స్మరించేవారు. సో అది కూడా ఒక గొప్పతనమే. ఏదైతే మనము ఇమిటేట్ చేయలేము, మనం ఏంటంటే ఇప్పుడు భాగవతంలో ఒక శ్లోకం ఉంది అన్నమాట, ఎవరైనా హేట్ చేస్తే ఓన్లీ కృష్ణుని చేయండి, అసూయ పడితే కృష్ణుడి మీద పడండి, కోపం అయితే కృష్ణుడి మీదే, కానీ కృష్ణుడు తప్ప ఇంకెవరు వద్దు. ఫర్ ఎగ్జాంపుల్, కంసుడు ఎప్పుడు భయభ్రాంతిగా ఉండేవాడు, కానీ తను ఇంకెవరిని భయపడలేదు, ఓన్లీ కృష్ణని. హిరణ్యకశిపు అసూయ పడేవాడు కానీ ఇంకెవరు కాదు, ఓన్లీ కృష్ణుడిని. సో ఏంటంటే కృష్ణుడు చింతామణి రాయలాగా ఉన్నాడు, తనతో ఎటువంటి సంబంధం పెట్టినా కూడా మనమే తరిస్తాము. సో తన్ని ప్రేమించినా మనం తరిస్తాము, తన మీద కోపం పడినా తరిస్తాము, కానీ మనకేంటంటే తనతో పాటు ఇంకా మన లిస్టులో చాలామంది ఉన్నారు. ఏ రోజైతే అతను తప్ప లిస్ట్ ఖాళీగా ఉంటే అప్పుడు తప్పకుండా మనం ఆయన్ని చేరగలుగుతాము. సో అందరిలో ఏదో ఒక లోపాలైతే ఉంటాయి, కానీ ఎప్పుడైతే మనం స్వామికి పూర్తిగా శరణాగతి తీసుకుంటామో, మన వే ఆఫ్ లివింగ్, మన నడవడికలో మార్పు తీసుకువస్తామో, స్వామి తప్పకుండా మనని స్వీకరిస్తారని ఆ హోప్ మనం పుండలీక జీవితం చూస్తే తెలుస్తుంది. తర్వాత వైష్ణవ సేవ ఒక గొప్పతనం గురించి కూడా తెలుస్తుంది మనం అనంతాల వారి జీవితంలో. ఇలా నేను నా క్లాసెస్లో ఎన్నోసారి భక్తులు ఒక కథ చెప్పాను, ఎప్పుడైతే భగవంతుడు కైనా భగవంతుడు ఒక భక్తులు సేవకి భక్తులు ప్రాముఖ్యత ఇచ్చారు అని, అది భగవంతుడు చాలా ఇష్టపడతారు. దాస దాస అను దాస, గోపీ భరత పద కమలయో దాస దాస అను దాస. సో అది భగవంతుడికి చాలా ఇష్టం. ఎప్పుడైతే మనం భగవంతుడి తాలూక భక్తుల తాలూక దాసులుగా ఉంటామో అది భగవంతుడు ఆనందిస్తారు. సో ఇక్కడ పుండలిక తాలూక నాన్నగారు అమ్మగారైనా కూడా సాధారణ మనుషులు కాదు కదా, వాళ్ళు కూడా మంచి ఉత్తమమైన భక్తులు. సో ఆ ఒక భావనతో తన సేవని అందిస్తున్నాడు, అది కూడా చాలా ఇంపార్టెంట్. మన రిలేషన్షిప్స్ ఎవరితో ఉన్నా కూడా మధ్యలో కృష్ణుడు ఉండాలి. సో ఇప్పుడు భార్య భర్తలు కూడా కలిసి నివసించిన షీఈస్ పార్ట్ ఆఫ్ కృష్ణ, అందుకోసం ప్రేమిస్తున్నాను అని నా బాధ్యత. హీఈస్ పార్ట్ ఆఫ్ కృష్ణ, ఈ పిల్లలు కృష్ణాస్ చిల్డ్రన్. ఇదంతా సో ప్రతి దాంట్లో కృష్ణుని మధ్యలో పెట్టాలి. సో మన హారిజాంటల్ అండ్ వర్టికల్ రిలేషన్స్ సైమెంటేనియస్గా వెళ్ళాలి. సో ఎప్పుడైనా కృష్ణుడు మధ్యలో ఉండాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇలా మనం కొన్ని గుణపాఠాలు పుండలిక్ దగ్గర కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి దట్ హౌ యునో ఇంత రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిన మనిషి కూడా ఒక్క మంచి మాట వినినప్పటికీ మార్పు వచ్చింది. సో అలానే మన జీవితంలో కూడా ఎవరైనా ఒక వైష్ణవుడు వచ్చి మంచి మాటలు చెప్తే మనకు కూడా అవకాశం ఉంది. సమ్టైమ్స్ వైష్ణవులు ఊరికే మాట్లాడమే కాదు, వాళ్ళు భక్తి చేయడానికి శక్తిని కూడా ప్రసాదిస్తారు ఎప్పుడైతే మనం వాళ్ళ అసోసియేషన్లో వస్తాము. సో ఇక్కడ పుండలీకి ఎప్పుడైతే ఈ భక్తులు ఒక అసోసియేషన్, గంగా జమున సరస్వతి అసోసియేషన్లు వచ్చినప్పుడు కూడా తన జీవితంలో మార్పు వచ్చింది. అలా అయినా నేను ఒక కథ చెప్పాను, ఎలా బ్రహ్మదేవుడు వచ్చారు ఆయన పుండలీక సేవని చూసి ఆనందించి. సో అతను బ్రహ్మదేవుడు కూడా దగ్గర కూడా భగవంతుడిని దర్శనం చేస్తానని కోరుకున్నారు. సో ఇక్కడ కూడా మళ్ళీ ఒక వైష్ణవ కృప దొరికినప్పుడే తనకి భగవంతుడు దొరికారు. సో డైరెక్ట్గా అయితే దొరకలేదు, వైష్ణవ ద్వారానే దొరికింది. సో ఇది కూడా ఒక గుణపాఠం మనం నేర్చుకోవచ్చు, డైరెక్ట్గా భగవంతుడిని అప్రోచ్ చేస్తే అవ్వదు, వైష్ణవుల ద్వారానే మనము అప్రోచ్ అవ్వాలి. అండ్ వైష్ణవ సేవ చేయడం వల్ల పూర్వంలో చేసిన పాపాల నుంచి కూడా మనము విముక్తులు అవుతారు. సో ఇది కూడా మనకు మంచి గుణపాఠం దట్ పళ్ళు ఇప్పటికైనా ఎవరైతే కొత్తగా ఈ మార్గంలో చేరారు, ఇస్కాన్లో వచ్చారు, షార్ట్ కట్ మన పూర్వంలో చేసిన పాపాల నుంచి విముక్తులు అవ్వాలంటే వైష్ణవ సేవ చేసుకోవాలి. మనం వైష్ణవ సేవ చేస్తే పూర్వంలో చేసిన అన్ని పాపాల నుంచి విముక్తులు అవ్వచ్చు. అసలు ప్రభుపాదుల వారు కూడా చెప్పారు కదా, ఒక భక్తుడు విదేశీ భక్తుడు ప్రభుపాదిని అడిగారు కదా, పూర్వంలో మేము ఎన్ని పాపాలు చేశాము, ఇప్పుడు భక్తి చేస్తున్నాం, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? అప్పుడు ప్రభుపాద చాలా దృఢంగానే 1 మినిట్ అని అరిచారు. 1 మినిట్ ఎప్పుడైతే నువ్వు భగవంతుడి నామాన్ని తీసుకుంటావు 1 మినిట్లో అన్ని పాపాలు పోతాయి. ఎలా అయితే ఇప్పుడు ఒక గడ్డి గుంపు ఉందనుకోండి, ఆ గడ్డికి ఒక్కసారి ఒక అగ్గి పెట్టి పెడితే వెంటనే అన్నీ ఒకే సెకండ్లో కాలిపోతాయి. అలానే ఎవరైతే వైష్ణవ సేవ చేస్తారు, భగవంతుడు నామస్మరణ చేస్తారు, పూర్వంలో చేసిన అన్ని పాపాలు, అది పెద్ద గిరిలాగా ఉండొచ్చు, కొండలాగా ఉండొచ్చు, కానీ వెంటనే పోతాయి. అంత పవర్ఫుల్ ఉంది వైష్ణవ సేవ, అంత పవర్ఫుల్ ఉంది వైష్ణవ ఒక ధూళి మన శిరసు మీద ధరించడం. ఆయన పాదసేవ చేస్తున్నాడు అప్పటికి వైష్ణవాళ్ళకి. సో వైష్ణవాళ్ళకి సేవ చేసినప్పటికీ భగవంతుడు ముఖాముఖి వచ్చారు. మామూలుగా అయితే భక్తులు భగవంతుని చూడడానికి వెళ్ళాలి, లైన్ కట్టాలి, అప్పుడు స్వామి దర్శనం అవుతుంది. కానీ వైష్ణవ సేవ చేసినప్పటికీ స్వామి మన కోసం ఎదురు చూస్తారు, బా స్వామి చేతి పెట్టుకొని వెయిట్ చేస్తున్నారు నిన్ను చూడాలి అని. మనం అదైనా శబరిమాత ఒక లీలలో కూడా చూస్తాం, ఇలా శబరిమాత తాలూకా గురు మహారాజ్ ఎప్పుడైతే వైకుంఠానికి వెళ్ళిపోతున్నారు, శబరిమాత పరిగెత్తి వస్తారు, మీరు శిష్యులందరినీ తీసుకుని వెళ్తున్నారు గురు మహారాజ్, నన్ను కూడా తీసుకువెళ్ళండి అంటే అప్పుడు ఆయన గురుగారు అంటారనమాట శబరితోనే, నువ్వు నాకు ఎంత చక్కని సేవ అందించావమ్మా, మేమందరైతే స్వామిని చూడడానికి వైకుంఠానికి వెళ్తున్నావు, కానీ నువ్వు నీ గురువుకి చేసిన సేవకి స్వామి వస్తాను నీకు చూడడానికి, నువ్వు ఇక్కడే ఉండు అంటారనమాట. అప్పుడు శబరిమాతని చూడడానికి రామ్ లక్ష్మణ్ వస్తారనమాట. సో ఇలా ఈ పుండలిక దగ్గర నుంచి మనం నేర్చుకున్నాం ఎలా వైష్ణవ సేవ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడైనా మార్పు వస్తే ఏ మూమెంట్ అయినా ఇట్స్ నెవర్ టూ లేట్, ఇట్స్ నెవర్ టూ లేట్. మీరు ఎప్పుడు ఎక్కడ ఏ నిమిషం దొరికింది అక్కడి నుంచే మొదలు పెట్టండి. ఇట్స్ నెవర్ టూ లేట్. లార్డ్ విల్ నాట్ సీ అవర్ ప్రీవియస్ ఆల్బమ్. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న మెటలిస్టిక్ పీపుల్ మన ప్రీవియస్ ఆల్బమ్ ఎప్పుడూ చూస్తూ ఉంటారు. భక్తిలో వచ్చినప్పుడు కూడా 10 టాంటులు వేస్తారు, మొన్నటి వరకు అయితే క్లబ్బులు బార్లు తిరిగేవారు, ఇప్పుడు ఏంటి గొప్ప భక్తుడైపోయారేంటి అని ఎలా ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటారు మనం పూర్వంలో ఎలా ఉండేవారు. కానీ భగవంతుడు ఎప్పుడు మన ప్రీవియస్ లైఫ్ గుర్తు చేయరు. ఈ జస్ట్ నావ్ యు ఆర్ మై డివోటీ, ఐ ఫర్గెట్ ఎవ్రీథింగ్, నేను అన్నీ మర్చిపోయాను, నేను ఏమీ చూడలేదు, నేను ఇప్పుడు నీకు స్వీకరిస్తున్నాను. సి ఇట్స్ లైక్ దిస్, వి జస్ట్ లైక్ దిస్ విత్ ది గాడ్. అంతే, మన భగవంతుడికి ఇలానే ఉన్నాము. జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ చేయడానికి ఎంతసేపు పడుతుంది? జస్ట్ టేక్స్ 1 మినిట్. సో మనం ఇలా తిరిగి వస్తున్నామంటే వేరే విషయం, కానీ ఇఫ్ యూ అండర్స్టాండ్ విత్ వైష్ణవ కృప, వి జస్ట్ హ్యావ్ టు చేంజ్ ద డైరెక్షన్. వి నాట్ ఫార్ ఫ్రమ్ గాడ్, వి జస్ట్ నెక్స్ట్ టు హిమ్. సో లైక్ దట్ వీ కెన్ టేక్ సో మెనీ గుడ్ థింగ్స్ ఫ్రమ్ ఆల్ డివోటీస్ ఇన్ సమ్ ఆఫ్ ది అదర్ వే. If in our life we have somebody like them who is making trouble for us, and do we need to be tolerant? Oh, nobody gives us trouble, it's our own karma. మన కర్మనే మనకి ట్రబుల్ ఇస్తూ ఉంటారు. పాపం ఎవరు మన ఏమి ఇబ్బంది పెట్టరు, పూర్వంలో ఏదో చేసి ఉంటాము, వాళ్ళు జస్ట్ దాన్ని బ్యాక్ ఇస్తూ ఉంటారు అంతే. మనం బాల్ విసిరేసి ఉంటే ఆ గోడకి ఆ బాల్ వెనక వస్తుంది. ఆ వెనక వచ్చినప్పటికీ కలర్ మారినప్పటికీ మనం అనుకుంటాము పుండలిక లాంటి వాళ్ళు మా జీవితంలో వచ్చారని, కానీ వాళ్ళు ఏం చేయలేరు పాపం, మన వేసిన బాల్కి వాళ్ళు వెనకిస్తూ ఉంటారు. తప్పకుండా మై కర్మ మై ఫాల్ట్. ప్రతి నిమిషము భక్తుడు అంటే టాలెంట్, సిమ్టమ్ ఆఫ్ ఎ డివోటీ అంటేనే తితిక్షవ కరుణిక సాధుభూషణ, అంటే దట్స్ ఫస్ట్ సిమ్టమ్ తితిక్షవ. మనం చాలా టాలరెంట్గా ఉండాలి అండ్ భరించాలి, దట్స్ ఇంపార్టెంట్. దట్ మేక్స్ అస్ హంబల్ అండ్ స్ట్రాంగ్. సి ఏరోప్లేన్స్ తయారు చేసినప్పుడు అల్యూమినియంతో చేస్తారు. అల్యూమినియం చేసినప్పటికీ ఆ అల్యూమినియంకి బాగా హీట్ ఇస్తారు, మళ్ళీ ఫ్రీజ్ చేస్తారు, మళ్ళీ హీట్ ఇస్తారు, మళ్ళీ ఫ్రీజ్ చేస్తారు, మళ్ళీ హీట్, మళ్ళీ ఫ్రీజ్. మొత్తం మీద క్రాక్ రాలేదనుకోండి ఆ అల్యూమినియంకి ఏరోప్లేన్స్ తయారు చేయడానికి వాడతారు. కానీ కొన్నిసారి హీట్ అండ్ ఫ్రీజ్ చేసినప్పుడు క్రాక్ వచ్చిందనుకోండి, వాళ్ళకి చిన్నపిల్లలు టాయ్స్ చేయడానికి వదిలేస్తారు. అలానే భక్తులు కూడా మన్ని బాగా హీట్ అండ్ ఫ్రీజ్ చేస్తారు, అప్పటికి క్రాక్ రాలేదనుకోండి గోలోక వృందావన్, క్రాక్ వచ్చిందనుకోండి ఇంకా కొంచెం టైం పడుతుంది ప్యూరిఫికేషన్కి. అది మనం సాధనలు ముందుకి వెళ్ళామో లేదో మనకి ఎలా తెలుస్తుంది? దానికి చాలా పారామీటర్స్ ఉన్నాయి. ఒక పారామీటర్ ఏంటంటే మనలో సహనం పెరిగిందా లేదా అని చూసుకోవచ్చు. అంతే. సో మన తర్వాత కూడా వచ్చిన డివోటీస్ మనకైనా ఎక్కువ జపం చేసేస్తున్నారు, కార్తీక మాసం చక్కగా పాటించేస్తున్నారు, అంతా బాగా పుస్తకాలు చదువుతున్నారు, మనం ఏమీ చేయలేకపోతున్నాము అని ఆ ఫీలింగ్ రావచ్చు. దానికి పాజిటివ్గా తీసుకోవాలి, అంటే జెలస్ ఫీలింగ్ కాకుండా నేను కూడా చేయడానికి ప్రయత్నించాలి అని అనుకోవాలి. అదొక వే ఆఫ్ డూయింగ్. అండ్ బయట ఏదైతే చేస్తున్నామో అదే మనలో ప్రోగ్రెస్ అనేది కాదు. మన ప్రోగ్రెస్ అనేది మనం ఎన్ని జపమాలా చేసేసుకున్నాము, ఎన్ని వర్యాలు జపం చేస్తాం, లేదంటే ఎన్ని పుస్తకాలు కంప్లీట్ చేస్తున్నాము, అదే ప్రోగ్రెస్కి మెజర్మెంట్ కాదు. ప్రోగ్రెస్ అంటే మనం ఎప్పుడైతే వేరే డివోటీస్ చేస్తున్నామో అది చూసి ఆనందిస్తున్నామా లేదా అని మనలో చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంటర్నల్గా మనలో ఏమేం అనర్థాలు ఉన్నాయి దాన్ని మనం స్లోగా తీయడానికి ప్రయత్నించాలి. సో ఇది ఒక పెద్ద టెస్ట్. ఎప్పుడైతే వేరే డివోటీస్ చేసినప్పుడు మనకు అలా అనిపిస్తుంది అంటే మనకి ప్రోగ్రెస్ అవ్వట్లేదు, కానీ ఆ ఫీలింగ్ నాలో వచ్చింది అని ఆ స్పృహలో మీరు ఉన్నారంటే అది కూడా ఒక స్టెప్ ఆఫ్ ప్రోగ్రెస్. అంటే ఒక్కొక్కసారి అన్కాన్షియస్లీ మనం అసూయ పడుతుంటాం, మనకి తెలియదు కూడా అసూయ పడుతున్నామని. ఆ కాన్షియస్నెస్లో కూడా మనం ఉండము, మనం మామూలుగానే ఉన్నామని అనిపిస్తుంది. కానీ ఈ కాన్షియస్నెస్లో రావడం, దీన్ని ఆలోకన అంటారు, అవలోకన అంటారు. అవలోకన అంటే ఇంట్రోస్పెక్షన్. ఎక్కడైతే మనం చూసుకుంటున్నాం, సి నాకు అసూయ ఫీల్ అయ్యింది ఈ డివోటీ మీద, సో అట్లీస్ట్ వీఆర్ ఏబుల్ టు రియలైజ్ నౌ ఓకే దిస్ ఇస్ మై ఫీలింగ్ అండ్ నౌ వీఆర్ యాక్సెప్టింగ్. ఇదే డిఫరెంట్ స్టెప్స్. ఫస్ట్ ఐడెంటిఫికేషన్, నాలో అసూయ ఉంది. సెకండ్ యాక్సెప్టింగ్, లేదంటే ఒక్కొక్కసారి మనం జస్టిఫై చేస్తారు, అసూయ ఏం లేదు, అది ఒక్కసారి అలా అనిపించింది, అలా ఏం లేదు అని. కానీ ఇక్కడ లేదు, యాక్సెప్టెన్స్, ఎస్ నాకు ఆ ఫీలింగ్ ఉంది. థర్డ్ క్వశ్చనింగ్, యాక్సెప్టింగ్ అండ్ పబ్లికలీ యాక్సెప్టింగ్, ఇలా అయితే నేను ఏం చెయ్యాలి, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యునో వన్ వే ఆఫ్ దాన్ని మెల్లమెల్లగా అది వదులుతుంది. సో కొన్ని మనము వెంటనే దానికి క్విక్ ఫిక్స్ సొల్యూషన్ ఏం లేదు, కానీ కనీసం మనం ఆ కాన్షియస్నెస్లో ఉంటే నాలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్కాన్షియస్లీ కూడా దాని మీద వర్కింగ్ స్టార్ట్ అయిపోయింది, మీరు ఆల్రెడీ దాని మీద వర్క్ చేస్తున్నారు, సో ఇట్ విల్ గో అవే స్లోలీ, మోర్ అండ్ మోర్ వైష్ణవాల్ని సేవని అందిస్తూ, ఇంకా భాగవతం చదువుతూ అండ్ వాళ్ళని ప్రోత్సహిస్తూ, వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేస్తూ, మీలో ఉన్న దోషాలని మీరు మళ్ళీ చూస్తూ మెల్లమెల్లగా ఇట్ విల్ హ్యాపెన్. ఇట్స్ ఎ స్లో ప్రాసెస్, బట్ జస్ట్ బీ కాన్షియస్ ఇట్ సెల్ఫ్ ఇస్ సచ్ ఎ బిగ్ థింగ్ దట్ నాలో ఈ తప్పు ఉంది అని. యాక్చువల్గా మనలో ఉన్న తప్పుని స్వీకరించడమే చాలా పెద్ద స్టెప్ భక్తిలో. చాంటింగ్ ఎవరైనా 16 to 32 చేయొచ్చు, కానీ నాలో ఈ తప్పు ఉంది అది యాక్సెప్ట్ చేయడమే చాలా పెద్ద స్టెప్ మన భక్తిలో ముందుకెళ్తున్నాం. ఎందుకంటే మనం ఈరోజు గోలోక బృందావన్ నుంచి ఇక్కడ ఉన్నామంటే అక్కడ 16 మాల మీరు సరిగ్గా చెయ్యలేదని మన ఎవరు తోసేయలేదు, మనం అక్కడ అసూయపడమనే ఇక్కడ ఉన్నాము. సో మన అసూయ మీదే మనం పని చేసుకోవాలి, అదే యాక్చువల్గా మన మేజర్ ప్రాబ్లం, మిగిలిన ఏం ప్రాబ్లమే లేదు. సో మెల్లమెల్లగా దీని మీద పని చేయాలంటే ఏ వైష్ణవ మీద అసూయ పడుతున్నారు, వాళ్ళ మంచి గుణాలని రాసుకోవడము, వాళ్ళని సేవాన్ని అందించడము. సో మెల్లమెల్లగా వైష్ణవ అపరాధం నుంచి కూడా మనం విముక్తులు అవుతాం, లేదంటే వాళ్ళ మీద అసూయపడి మనం వాళ్ళ పట్ల అపరాధం చేస్తున్నాము. సో వాళ్ళది ఇంకా మంచి గుణాలు రాస్తూ ఉంటే మెల్లమెల్లగా వాళ్ళ గురించి వాళ్ళు ఇంకా ఏమేమి గుణాలు ఉన్నాయో చూసి వాళ్ళని గ్లోరిఫై చేస్తే మెల్లమెల్లగా అది పోతుంది. ఎస్, ఐ మిస్ దట్ స్టోరీ. ఈవెన్ ఈ గోర్ కుంభార్ది చాలా మంచి కథ ఉంది, సక్కుబాయిది చాలా మంచి కథ ఉంది, ఇంకా చాలామంది భక్తులు మిస్ అయ్యాము. మీకు 11 వరకు కూర్చుని ఓపిక ఉంటే చెప్పేస్తాను సక్కుబాయి. యాక్చువల్గా ఇక్కడ మాకు నైట్ 9:30 అయ్యింది. సో ఇక్కడ డివోటీస్ నాకు ఉన్న ప్రాబ్లం వాళ్ళకి తెలుసు కదా, నేను ఎక్కువగా మాట్లాడతానని ఇక్కడ క్లాక్ పెట్టి ఉన్నారు. సో నేను ఆ క్లాక్ చూసి మాట్లాడుతున్నాను, లేదంటే సక్కుబాయి అన్ని కథలు కూడా చెప్పాలనుకున్నాను, కానీ ఇప్పటికి టైం అయింది. అనంతకోటి వైష్ణవృందకి జయ, జగద్గురు శ్రీల ప్రభుపాదకి జయ. హరే కృష్ణ
కృష్ణ కృష్ణ కృష్ణ సబ్ కృష్ణ 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 సబ్ కృష్ణ 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 సబ్ కృష్ణ